ராக பய க்ரோதாஹ மன்மயாஹ மாம் உபாஸ்ரிதாஹ பகவோ ஞான தபஸாஹ ஹோதாஹ மத்பாவம் ஆகதாஹ. பகவான் வாச்சா ராபயே ராபயே சமாவேசம் ఈనాడు ఇక్కడ జిన్నూళ్ళునే ఈవేళ దీనికి పనులన్నీ పూర్తి చేశాం. ఇంకా స్వర్ణం చేయించాలి, లోపలి స్వర్ణం చేయించాలి. రేపు నుంచి మొదలు పెడతాం, మిగతా పనులన్నీ పూర్తి చేస్తాం. ఈ నెల 38 మళ్ళీ ఇక్కడ మీటింగ్ ఈ నెల ఆదివారాలే సాధ్యమైనంత వరకు జిన్నూరు మీటింగ్లు ఆదివారాలే పెడతాం. ఇంచదంటే ఎంప్లాయీస్ కి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంచేత ఆదివారాలే ఏర్పాటు చేస్తాం సాధ్యమైనంత వరకు జిన్నూరు మీటింగ్లు. మరి ఈ నెల 31వ తేదీ జిన్నూరులో మీటింగ్. ఈ నెల ఈ మార్చి నెల ఈ నెల 31వ తేదీని మళ్ళీ ఆదివారం అయింది ఇక్కడ జిన్నూరులో ప్రవచనం. ఇది మీకు తెలియపరచడం అయింది. నారాయణ 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 ఓం నమో నారాయణాయ గోవింద 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 అచ్యుత అనంత గోవింద కేశవాం మాధవ నారాయణ 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 వేతరాగ భయ క్రోధాః మన్మయాః మాం ఉపాశ్రితాః బహవో జ్ఞాన తపసాః హోతాః మద్భావం ఆగతాః. ఇది భగవాన్ వాచ. ఇక్కడ అర్జునుడు భారత యుద్ధం ముందు అర్జునుడికి కృష్ణుడు చేసిన ఉపదేశం, కృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం అంటే నిమిత్త మాత్రం భవ సవ్యసాచన. ఇప్పటికే ఈ ఉపదేశం మానవ జాతికి అంతా వర్తిస్తుందా, నేను వంపు పెట్టుకుని చెబుతున్నాను అన్నాడు. అంతే, ఏదో వంపు ఉండాలి కదా. అలాగే నేను నిమిత్త మాత్రంగా పెట్టుకుని సాకుగా పెట్టుకుని నేను ఉపదేశం చెబుతున్నాను. కానీ మొత్తం మానవ జాతికంతా దేశాలతోటి ప్రాంతాలతోటి కులాలతోటి సంబంధం లేదు, మొత్తం మానవ జాతికంతా కూడా వర్తిస్తుంది, జీవకోటికి అంతా వర్తిస్తుంది. అయితే చివరి రోజుల్లో ఇక్కడ దీన్ని ఏమన్నారంటే కృష్ణ గీత అన్నారు. మామూలుగా అష్టావక్రుడు చెప్పిన దాన్ని అష్టావక్ర గీత అన్నారు. అలా ఇది కృష్ణుడు చెప్పాడు కాబట్టి కృష్ణ గీత అన్నారు అన్నారు. కానీ భగవద్గీత అన్నారు. అంటే కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, ఈశ్వరుడు అయి చెప్పాడు, భగవంతుడు అయి చెప్పాడు. అంటే వసుదేవుడి గారు అబ్బాయిగా మటుకి చెప్పలేదు, భగవంతుడు అయి చెప్పాడు, ఈశ్వరుడు అయి చెప్పాడు. అంటే బ్రహ్మం అయి చెప్పాడు, బ్రహ్మముగా ఉండి చెప్పాడు. అయితే దీన్ని భగవద్గీత అన్నారు. అంటే అర్జునుడి స్థాయికి ఆయన రాలేదు. ఆయన అంటే ఆ దేవుడు స్థాయిలో ఆయన ఆ బోధ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అర్జునుడికి అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు చెప్పుకుంటూ వెళ్ళాడు, మధ్య మధ్యలో అడుగుతూ వెళ్ళాడు. కానీ చివరి రోజుల్లో ఏం చెప్పాడంటే ఉద్ధవుడికి చెప్పాడు, దాన్ని ఉద్ధవ గీత అన్నారు. అక్కడ చెప్పింది ఎవరు, కృష్ణుడే చెప్పాడు. ఎవరికి చెప్పాడు, ఉద్ధవుడికి చెప్పాడు. అక్కడ చివరి రోజుల్లో అంటే ఉద్ధవుడికి, ఉద్ధవుడు ఆయనకి భక్తుడే, అర్జునుడు ఆయనకి భక్తుడే. అయితే ఇది కర్మ మార్గం అర్జునుడిది, ఈయన తగ్గట్టు ఈయనకి చెప్పాడు. ఆయనది భక్తి మార్గం. ఎవరిది, ఉద్ధవుడిది భక్తి మార్గం. అంటే ఆయన మార్గంలో ఆయన ప్రోత్సాహిస్తూ అది చెప్పాడు. అయితే ఉద్ధవుడికి చెప్పిందేమో అక్కడ కృష్ణ గీతం లేదు, భగవద్గీతం లేదు, ఉద్ధవ గీతం అన్నారు. చెప్పింది కృష్ణుడు, విన్నవాడెవడు, వద్దవుడు, అక్కడ కృష్ణుడి పేరు లేదు ఉద్ధవ గీత అన్నారు, విన్నవాడి పేరు మీద ఉద్ధవ గీత అన్నారు. న్యాయంగా ఇక్కడ అర్జున గీత అన్నారు. ఆ పద్ధతిని చూస్తే ఇక్కడ అర్జున గీత అన్నారు, కానీ ఇక్కడ ఏమంటున్నారు భగవద్గీత అంటున్నారు. అంటే ఇక్కడ అర్జునుడి స్థాయిలోకి రాకుండా ఆయన స్థాయిలో భగవంతుడిగా చెప్పుకుని వెళ్ళిపోయాడు. అక్కడ అలా కాకుండా దిగిపోయాడు కిందకి. అంటే ఉద్ధవుడు జీవ మామూలుగా జీవుడు ఎలా ఉంటాడో ఉద్ధవుడు ఎలా ఉన్నాడో ఉద్ధవుడి స్థాయికి దిగిపోయి ఆ ఉద్ధవుడి స్థాయిలోనే చెప్పాడు ఇక్కడ ఉద్ధవ గీత చివరి రోజుల్లో. అంచేది ఉద్ధవుడి స్థాయిలోనే చెప్పాడు, ఆయన భగవంతుడిగా చెప్పలేదు ఉద్ధవ గీత, ఉద్ధవుడి స్థాయిలోకి దిగిపోయి చెప్పాడు అంచేది దాన్ని ఉద్ధవ గీత అన్నారు. ఇక్కడేమో భగవంతుడిగా చెప్పాడు కాబట్టి ఇది భగవద్గీత అన్నారు. మరి న్యాయం ఇక్కడ అర్జున గీత అన్నారు, అక్కడ ఉద్ధవ గీత అన్నారు. అంటే ఇక్కడ భగవంతుడిగా ఆయన చెప్పాడు కాబట్టి భగవద్గీత అన్నారు, అక్కడ ఉద్ధవుడు స్థాయిలోకి దిగిపోయి ఏ రకంగా చెప్తే ఉద్ధవుడికి అర్థమవుతుందో ఆ రకంగా చెప్పాడు కాబట్టి దాన్ని ఉద్ధవ గీత అన్నారు. అయితే ఈ భగవద్గీత అర్థం చేసుకునేటంత కష్టం కాదు ఉద్ధవ గీత. మనం ఇంచుమించుగా చదువుతుంటే బాగా అర్థమవుతుంది. భగవద్గీత చాలా కష్టం, భగవద్గీత చాలా కష్టం. అంటే దీని పెద్ద పెద్ద ఆచార్యులే పేచీలు పడ్డారు శబ్దానికి అర్థం చెప్పడంలో. అది శంకరాచార్యులు, రామానుజాచార్య, మధ్వాచార్యులు అందరూ తలవ రకంగా అర్థం చెప్పారు. అంటే ఆ శబ్దాన్ని వెలదీయటంలో, శబ్దానికి అర్థం చెప్పడంలో, శబ్దం ఉత్పత్తి ఎలాగైందని చెప్పడంలో, ఆ వాక్యాలు చెప్పడంలో, భగవంతుడి హృదయం ఏదై ఉంటుందని చెప్పడంలో చాలా పేచీలు ఉన్నారు. కానీ ఉద్ధవ గీత ఎలా కాదు, మనం చదువుకున్నా బాగా అర్థం అవుతామని జీవుడి స్థాయిలోకి వచ్చి అది చెప్పాడు. అదేమో ఉద్ధవ గీత ఇది. ఇక్కడేమో ఇక్కడ యుద్ధము చేయమన్నాడు అర్జును, అంటే పని కర్మ చేయమన్నాడు. అక్కడ ఉద్ధవుడితో ఏం చెప్పాడంటే, నేను ఈ భూమి మీద ఎంతకాలం ఉండను, ఈ భూమి మీద ఎంతకాలం, ఈ జనంతో నువ్వు పళ్ళ విషయం స్నేహాల విషయంలో చాలా గొప్పగా చెప్పాడు ఉద్ధవ గీత. ఇప్పుడు స్నేహాలు నువ్వు మామూలుగా ఇప్పుడు నాతోటి చెల్లించినావు, ఇంకా నడుద్దు నువ్వు భద్రకాశ్రమానికి వెళ్ళిపో. ఎక్కడికి? బదిలీ, భద్రకాశ్రమం. భద్రకాశ్రమం అంటే మీరు బదిలీ అంటారు. అక్కడ నరనారాయణ తపస్సు చేసిన చోటు. నువ్వు ఇంకా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి కొద్ది రోజులు వెళ్ళిపోతున్నాను, అంచేది నువ్వు ఇక్కడ నీకు తగిన సత్సంగం ఏమి లేదు. ఈ యాదవులు ఉన్నారు, వాళ్ళ గర్వం ఎక్కువైపోయి ఒకరినొకరు పొగరేసి కొట్టుకుంటున్నారు, డబ్బులు ఎక్కువైపోయి. అంచేత నువ్వు ఇక్కడ పళ్ళే వేల చోటి పైగా వేల చోటు నువ్వు స్నేహం చేస్తే నీ భక్తి పాడైపోయి ఇలా ఉంది అని భద్రకాశ్రమానికి వెళ్ళిపోయా అని చెప్పాడు ఉద్ధవుడు. చెప్పి ఇక్కడేమో కర్మ చేయమన్నాడు అర్జునుడు. నువ్వు యుద్ధంలోంచి పారిపోవద్దు, ఇక్కడ కర్మ చేయమన్నాడు. అక్కడేమో నువ్వు ఈ జనం మధ్యలో ఉండొద్దు, భద్రకాశ్రమానికి వెళ్ళిపోమన్నాడు. ఎంచేదంటే స్నేహాల వల్ల బ్రహ్మదేవుడికైనా రెమ్మ తెగలను. ఎంచేటువంటి వాళ్ళైనా స్నేహాలు సరైనవి కాకపోతే పాడైపోతారు. చదివే పుస్తకాలు ఒకటి సరైనవి కాకపోతే పాడైపోతారు, స్నేహాలు కూడా మంచివి కాకపోతే పాడైపోతారు. అది మనం జాగ్రత్తగానే ఉంటాం అనుకుంటాం, కానీ వాళ్ళు తలంపులు మన మీద పనిచేస్తూ ఉంటారు, ఒక 6 నెలల్లో పాడైపోతారు. స్నేహాలు మంచి కాకపోతే ఎందుకు మన జాగ్రత్తలో మనం ఉన్నాం అనుకున్నాం, ఒక 6 నెలల్లో పాడైపోతాం. అంచేది నీకు ఇక్కడ సహవాసాలు నీకు సరిగ్గా లేవు నీకు ఇక్కడ. అంచేది నీకు మోక్షాన్ని పొందాలి, భద్రకాశ్రమం వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకోమని చెప్పాడు. ఇక్కడ మీరు తపస్సు అనే శబ్దం మీరు ఎక్కువగా అన్ని పుస్తకాల్లోనే అంటారు, తపస్సు చేయాలి తపస్సు చేయాలి. అంటే తపస్సు అంటే ఏంటంటే, మనం అతిగా ఉపవాసాలు చేయకూడదు, అతిగా తినకూడదు, అతిగా ఉపవాసాలు చేయకూడదు. తిండికాడ బహు జాగ్రత్తగా ఉండాలి. మనం తిండికాడ జాగ్రత్తగా లేకపోతే మన ఇంద్రియాల మీద, మన మనస్సు మీద మనకు ఆధిపత్యం రాదు. అది ఇప్పుడు మనకి ఎంతో కొంత ఇంద్రియ నిగ్రహం ఉంది, మనో నిగ్రహం ఉందని అనుకుంటున్నాం, కానీ మోక్షం పొందడానికి ఇది సరిపోదు. ఎంతో కొద్దిగా ఉండొచ్చు, కానీ మోక్షం పొందడానికి ఇది సరిపోదు. ఇప్పుడు మనం ఇంద్రియ నిగ్రహం ఉందనుకుంటున్నాం, ఇంద్రియ నిగ్రహం తోటి స్నేహం చేస్తే 1 నెలలో పాడైపోతుంది. జాతిగా కాపలా కాసుకుంటుంది. మనకు మనసు విగ్రహం ఉందనుకుంటున్నాం, మనో విగ్రహం ఎలా ఉంటుందో తెలియదో స్నానం చేస్తే 15 రోజులు పాడైపోతుంది. అంటే మనకి బలం సరిపోదు. మనకి వాళ్ళు అలా ఉంటున్నారు కదా, మనం కూడా అలా ఉండిపోదాం, అంటే ప్రపంచంలో అనుకరణ ఉంటుంది అని చెప్పి అలాగ వస్తుంది. కానీ అంటే ఇంద్రియ నిగ్రహానికి మనవ నిగ్రహానికి ఇప్పుడు నిగ్రహం సరిపోదు, కంట్రోల్ సరిపోదు. ఇంద్రియ నిగ్రహం మీద మనసు మనవ నిగ్రహం మీద మన మోక్షం పొందటానికి సరిపడి లేదు. మనకు మోక్షం పొందటానికి సరిపడి నిగ్రహం లేదు. మనకు ఆ కంట్రోల్ లేదు. ఎంతో కొంత కంట్రోల్ ఉంది కానీ మోక్ష ఆత్మజ్ఞాన సముపార్జనకు సరిపడి లేదు. అది కావాలంటే ఆహారంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో బహు జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి 150 మార్కులు వచ్చేసినట్టు ఆధ్యాత్మికం వచ్చింది. ఆహారం అంటే జీవేంద్రియం. అది జనరల్గా మనకు అవసరమైన దానికంటే ఎక్కువే తింటాం మనం. అంచేత జాగ్రత్త తిండికైనా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఉపవాసాలు చేయకూడదు, అతిగా తినేయకూడదు. జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళాలి శరీరాన్ని, జాగ్రత్తగా నడుపుకుంటూ ఉండాలి. అంటే శరీరాన్ని సాధనకు ఉపయోగించుకోవాలి. మనకి రెండు తెలుస్తున్నాయి, ఒకటి శరీరం, రెండు మనస్సు. ఆ శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా కాపాడుకోవాలి. అంటే శరీరాన్ని మనస్సు మనం చేసే సాధనకు ఉపయోగించుకోవాలి. మనం చేసే సాధనకి ఉపయోగించుకోవాలి. తర్వాత మీరు ఉన్నారనుకోండి, మామూలుగా ఎవడైనా మిమ్మల్ని పొగిడితే సంతోషిస్తారు, ఎవడైనా విమర్శిస్తే దుఃఖపడతారు, ఎవడైనా మీరు బహుమానిస్తే పొంగిపోతారు, అవమానిస్తే కుంగిపోతారు. ఇవన్నీ మామూలుగా జీవలక్షణాలు. ఇవన్నీ లేకుండా మీరు ఉండగలిగితే అంటే మీ హృదయంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టే లెక్క. అది మీరు ఆలోచించుకోండి. నింద ఉంటుంది, స్తోత్రం ఉంటుంది, అగౌరవాలు ఉంటాయి, గౌరవాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, బహుమానాలు ఉంటాయి. ఇవన్నీ సమాజంలో ఉండే గొడవలు. ఇవన్నీ ఇవి ద్వంద్వాలు ఉంటాయి సమాజంలో. ఏముంటాయి ద్వంద్వాలు ఉంటాయి. ఇన్ని మధ్యలో మీ గౌరవాలకి అగౌరవాలకి ఈ పొగడ్తలకి నిందలకి దూరంగా మీ మనసు మీరు లోపల ఉండగలుగుతున్నారనుకోండి, మీరు ఏదో ప్రత్యేకత ఉన్నట్టే గుర్తు. అది ఈ జన్మలోనే సాధించాలి, పూర్వజన్మలోనే సాధించండాలి. మీరు వెళ్ళాను ఇప్పుడు పూర్వజన్మలో చేసిన సాధన కూడా ఈ జన్మలో మనకు వస్తుంది, ఈ జన్మలో చేసిన సాధన రాబోయే జన్మకు వస్తుంది. చేసిన సాధన ఊరికే పోదు, చేసిన మంచి ఊరికే పోదు. భగవాన్ వాచ. ఇదేంటిది భగవాన్? చేసిన మంచి ఊరికే పోదు, చేసిన సాధన ఊరికే పోదు. ఇక్కడ ఏమంటున్నాడు, వేద రాగ భయ క్రోధాహ. అంటే మనకి ఎక్కువ కోపం వచ్చేస్తానుకో శరీరం లోపల ఎక్కువ వేడి వచ్చేస్తుంది. మనకి కామక్రోధాలు ఎక్కువ వస్తున్నాయనుకోండి శరీరంలో వేడి పడుతుంది, తర్వాత ఏమో మనం సాధన చేయనివ్వదు. కామక్రోధాలు ఎక్కువ ఉంటే మనల్ని సాధన చేయనివ్వు. ఇక ఏమంటున్నాడంటే మమకారం తగ్గించుకోమంటున్నాడు, రాగం తగ్గించుకోమంటున్నాడు. ఏమంటున్నాడు, మనకి మన పని డ్యూటీ చేయాలి కానీ ఇంట్లో వాళ్ళకైనా బయటైనా మన డ్యూటీ చేయాలి కానీ అక్కడ మమకారం ఎక్కువ పెట్టకూడదు. దేహము ఒకటి దేహం, రెండు గేహం. గేహం అంటే ఇది కొంప. సరసారణంగా అందరికీ రెండాటి మీద ఎక్కువ మమకారం ఉంటుంది. గేహం అంటే కొంప. మీరు వచ్చేసారు, ఏమో ఇల్లు ఎలా ఉందో, తలుపులు వేసామో లేదో, తలుపులు వేయకుండా వచ్చేసాము. ఇల్లు గురించి మీరు అందరూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఇల్లు కూడా బంధమే. అయితే నేడు ఉండాలి కాబట్టి ఏదో కొంపలో ఉంటాం. అది గేహము ఈ రెండాటి మీద మమకారం ఎక్కువ ఉంటుంది. ఏది గేహం మీద. గేహం అంటే గృహం. మామూలుగా గేహం మీద గేహం మమకారం తగ్గించుకుంటూ రావాలి. మన దేహం మీద కూడా మమకారం తగ్గించుకుంటూ రావాలి. అంటే టైంకి భోజనం పెట్టడం, టైంకి స్నానం చేయించడం, దానికి ఇంటికాడ పని ఏదో చూసుకోవడం, అంటే మన ఇంటికాడ పని చూసుకోకపోతే దేహయాత్ర నడవదు. అంటే మనకు పొట్ట ఉంది, ఎంతో కొంత తినాలి, అది నడవాలి. అంటే మనం ఆ దేహానికి సంబంధించిన యాత్ర నడవాలి. దేహం నిలబడాలంటే ఎంతో కొంత పని చేసుకోవాలి. మిగతాదంతా సమాధి పరంగా ఏదైనా మీరు చేయగలిగే శక్తి ఉంటే చేయటం, లేకపోతే మాట్లాడుకోవటం. ఎక్కడ ఏమంటున్నారంటే మీ పనులు మీరు చేసుకుని మన్మయా, మీ ఆలోచనలన్నీ, మీ మనసులన్నీ, మీ తలంపులన్నీ, మీ ఊహలన్నీ నా చుట్టూరు తిరుగుతూ ఉండాలరా బాబు అంటున్నారు. నా మయం అయిపోయి ఉండాలి. మీరు మీ పని ఇంటికాడ చేసుకోండి, మీరు అక్కర్లేని పనికి వెళ్ళకండి. మీరు అక్కర్లేని పనికి మీకు మీకు అవసరం లేని పనులకి వెళ్ళకండి, మీకు అవసరం లేని విషయాలకి వెళ్ళకండి. ఎవరు కూడా మనకు అనవసరం. సాధకులకు మాట చెబుతున్నాడు ఇక్కడ. అంటే మీ పనేది మీరు చూసుకోండి. ఎవడైనా వచ్చి మిమ్మల్ని సలహాలు ఇస్తే, మీకు చేతనైతే చెప్పొచ్చు. వాళ్ళు ఇన్నారని వినలేదని మీకు అనవసరం. ఇంకా వాళ్ళు మీకు ప్రారంభం ఎలా ఉంటుందో వాళ్ళకి ప్రారంభం అలాగే ఉంటుంది. మీకు అర్థం వస్తుంది. అక్కడ మీరు సలహా చెప్పారు, మీరు సలహా చెప్పారు. మీ సలహాకి ఆ దేహ ప్రారంభానికి సంబంధం లేదనుకోండి, మీకు అర్థం వచ్చింది. మీ సలహాలు ఏంటరు వినరు. ఏం చేయాలి, వాళ్ళ ప్రారంభం వేరుగా ఉంది అంటే మీ సలహా ఎండరు. ఆ కూడా మీకెందుకు, మీరు ఎవరైనా మీకు తెలిస్తే చెప్పవచ్చు, తెలియంది తెలిసినట్టు చెప్పకూడదు. మాకు తెలియదు అని చెప్పారు. మీకు ఎదురు ఎవరైనా విషయం అడిగితే మీకు తెలియకపోతే మాకు తెలియదండి అని చెప్పారు. అందుచేత మీకు తెలుసుంటే చెప్పవచ్చు, మీకు తెలుసుంటే మంచి మాట చెప్పవచ్చు. మీకు అర్థం అది చెవిటి వాడి కింద ఉండకండి, మూగవాడి కింద ఉండకండి. చెవిటి వాడి కింద ఉండకండి, మూగవాడి కింద ఉండకండి. ఎవరైనా మంచి మాట చెబుతా అంటే వినండి, చెవిటి వాళ్ళ కింద ఉండొద్దని. మూగవాడి కింద అంటుంటే ఎవరైనా ఏదైనా మీకు సలహా అడిగితే తెలుసుంటే చెప్పండి, నోరు మూసుకుని పడి ఉండకండి అని. మీకు తెలిస్తే మూగవాడి కింద ఉండకండి, చెవిటి వాడి కింద ఉండకండి. అంటే మీ పనులు ఇంటికాడ మీ పనులు ఏదో మీరు చేసుకుని మీ డ్యూటీ మీరు చేయాలి. అంటే ఒక్కొక్క దేహానికి ఒక పని అప్పస్వామి ఈ దేహాలకు కూడా ఒక్కొక్క శవానికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు. ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క పని అప్పగిస్తాడు. ఇది మనం చేసుకునే పని మట్టుకి మన దేహానికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని పూర్తి చేసేయాలి. జాగ్రత్తగా చిరాకు లేకుండా, విసుగు లేకుండా ఇష్టంగా పని పూర్తి చేసేయాలి. ఆ పని అయిష్టంగా చేస్తాంటే వచ్చే జన్మకు మళ్ళీ ఆ పని అప్పగిస్తాడు. మనం ఇష్టంగా చేసాడనుకో నా దోషం, కర్మలో దోషం పోతుంది. అయిష్టంగా చేస్తే ఇప్పుడు ఏ కర్మ అయితే ఇష్టం లేదు ఆ కర్మ మళ్ళీ వచ్చే జన్మలో మనకు ఎదురుకుండా ప్రారంభం తీసుకొచ్చి పెడతాడు. అంటే ఇప్పుడు మన దేహంలో ఏ ప్రారంభం అయితే ఉందో ఆ పని ఇష్టంగా చేసేయటం, అయిష్టంగా కాకుండా కోపంగా కాకుండా ఇష్టంగా చేయటం. సరే మీ సంసారం పని అయిపోయింది, మీ దేహగత పని అయిపోయింది, మీకు ఏ గత్యం ఉంటుంది కదా. ఆడు మన్మయా అంటే మీ ఆలోచనలు, మీ కర్మలు, మీ తలంపులు నా చుట్టూ తిరుగుతూ ఉండడం. అంటే నా రూపాన్ని ధ్యానం చేసుకోవటం, నా నామాన్ని స్మరించుకోవటం. ఇతరులు ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఏదైనా భగవంతుడి గురించి నాలుగు మాటలు చెప్పాలంటే చెప్పమంటే చెప్పటం. మీకు అర్థం అవుతుందా? ఇతరుల ఇంటికి మీరు వెళితే వింటాం. ఈ భక్తుల చోటు సాధ్యమైనంతవరకు ఈ భక్తులతోటి సహవాసం ఉండాలి. కానీ భక్తులు కాని వాళ్ళతో, లౌకికులతో సహవాసం మంచిది కాదు. అంటే మీరు భక్తిభావం నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఏదైనా అలవాట్లు మంచివి కాదనుకోండి, వాసనలు మంచివి కాదనుకోండి, తలంపులు మంచి కంగారు పడకండి. ఇప్పుడు మన శరీరానికి ఏదైనా రోగం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళతాం, తిండి కాడ జాగ్రత్తగా ఉంటాం అని. మీరు ఏదో బీరకాయ కూర తినండి, నాలుగు రోజులు చేపలు తినవద్దని ఏదో చెప్తా అంటారు కదా డాక్టర్ గారు. ఆ నాలుగు రోజులు జ్వరం తగ్గే వరకు అలా ఉంటాం. అంటే ఇక్కడ ఏంటి, మీకు బలహీనతలు అంటే మీ లోపల ఏదైనా అలవాట్లో తేడా ఉన్నా, ఆలోచనలో తేడా ఉన్నా, గుణాల్లో తేడా ఉన్నా, దోషాల్లో ఊహల్లో తేడా ఉన్నా ఉన్నాయి మనకు తెలిస్తే. అయితే భగవంతుడు పాదాలను విడిచిపెట్టకుండా మీరు ఉంటే, భగవంతుడి నామాన్ని స్మరించుకుంటూ, భగవంతుడి రూపాన్ని ధ్యానించుకుంటూ ఉంటే ఆయన దయవల్ల ఈ మనసులో ఉన్న రోగాలు తగ్గిపోతాయి. సంసారం కూడా ఒక రోగం. ఏంటిది సంసారం కూడా రోగం? ఈ సంసారం అనే రోగం ఎందుకు వచ్చిందంటే మాయలోంచి వచ్చింది. మనకి ఎందుకు వచ్చింది? మాయలోంచి వచ్చింది ఈ రోగం. అది భగవంతుడు దయ సంపాదిస్తే భగవంతుడి మాయ మనకు దారిస్తుందా? ఈ సంసారం అనే రోగంలోంచి బయటకు వచ్చేసి దారి ఇవ్వాలి కదా. మాయ మనకి దారి ఇవ్వాలి, అది దారి ఇవ్వదాం. అది ఎవరు చెప్పినట్టు ఉంటుంది, భగవంతుడు చెప్పినట్టు ఉంటుంది, కానీ మనం చెప్పినట్టు ఉండదు. దాయం మాయ ఉండదు. ఒకసారి మాయలో పడ్డామంటే ఇటువంటి శరీరాలు కోట్లాది శరీరాలు మయబలిసింది, లక్షలు కాదు కోట్లాది శరీరం. ఏమో పంది జన్మ రావచ్చు, కుక్క జన్మ రావచ్చు, ఏం శరీరాలు ఏం వస్తాయి, దేవతా జన్మ రావచ్చు, ఏ శరీరం వస్తుందో మనం చెప్పలేదు. మన తలంపుని బట్టి, మన ఊహను బట్టి జన్మ రాదు, మన ఆలోచన బట్టి జన్మ రాదు, కర్మను బట్టి జన్మ వస్తుంది. కర్మను బట్టి జన్మ వస్తుంది కానీ నీకున్న తిరిగిచేటను బట్టి జన్మ రాదు. కర్మను బట్టి ఆ జన్మ నిర్ణయిస్తాడు భగవంతుడు. ఇక్కడ ఏమంటున్నాడు, మన్మయా అంటే మీరు ఇతర గొడవలోకి వెళ్ళకూడదండి. ఇతర గొడవలోకి వెళ్తే మీ రోగాలు పెరిగిపోతాయి, మానసిక రోగాలు పెరిగిపోతాయి. మీ పనులు మీరు చూసుకోవటం, భగవంతుడి గురించి ఆ గాథలు వినటం, ఎవరైనా ఒకవేళ మీకు ఎవరైనా వచ్చి మీకు చెబితే భగవంతుడి గురించి వినటం, లేదా మీకు ఏదైనా చూస్తే భగవంతుడి గురించి చెప్పటం, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ జపం మంత్రం కదా, మంత్రం ఏదో ఉంటుంది కదా, మంత్రం నిరంతరం మానసిక ఆ మంత్రంతో మానసికంగా అనుబంధం పెట్టుకోవటం. ఇప్పుడు రమణ మహర్షి గారి మంత్రం గురించి ఏం చెప్పారంటే, ఆయనకు అలవాటు లేదు మంత్రం చేయటం, ఆయనకు అలవాటు లేదు వేరే విషయం, కానీ మనం చేసుకోవద్దని ఆయన చెప్పలేదు. మన జపం చేసుకోమని చెప్పారు, ఆయనకు అలవాట్లేదు కానీ మనకు జపం చేసుకోమనే చెప్పారు. ఎలా చెప్పారంటే, ఇప్పుడు ధవళేశ్వరం ఉంది, ధవళేశ్వరంలో ఆనకట్ట ఉంది, ధవళేశ్వరం ఏముంది, కాటం దరగారి కట్టిన ఆనకట్ట ఉంది. ఆనకట్ట కట్టక ముందు ఏమైంది, నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఆ నీరంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఆ నీరంతా సముద్రంలోకి, మనకు దాతనామ సంవత్సరం అనే 1836-35 ఈ రెండు జిల్లాల్లో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు తిండి, కొంతమంది ఆకలి బాధ భరించలేక బంకమట్టి కూడా తిన్నారు ఈ రెండు జిల్లాల్లో. దాతనామ సంవత్సరం అంటారు అది, 1837-38 జరిగింది. మలమల మాడి మనుషులు చచ్చిపోయారు, ఎవరో ఏం చేసి లేదు, తిండి లేదు, తింటానికి తినలేదు. ఈ రెండు జిల్లాల్లో కొన్ని లక్షల మంది శవాలు అయిపోయారు, కేవలం అన్నం లేక. ఇప్పుడు మనం రోజు అన్నం తింటున్నాం కాబట్టి అన్నం విలువ తెలియటలేదు. 10 రోజులు మనకు అన్నం దొరకకపోతే అన్నం విలువ తెలుస్తుంది. అంచేత అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం ఎన్ని కూరలు తిన్నా, ఎన్ని స్వీట్లు తిన్నా అన్నం తిన్న సంతృప్తి రాదు మనకు. మీరు రెండు స్వీట్లు తినండి, రెండు కూరలు తినండి, అన్నం తినకపోతే మనకు ఆ సంతృప్తి రాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఈ చావులను చూడలేక అప్పుడు ఇక్కడ ఆనకట్ట కట్టాలి, ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టాలి, ఎవరు కడతారో కట్టించి నీరు పంటలు పండించాలి, జల లేకపోతే జనం చచ్చిపోతున్నారని ఆలోచించే అప్పుడు ఈయన విశాఖపట్నం ఉండేవారు. ఎవరు విశాఖపట్నంలోనే ఎక్కడ లేకపోతే తిరుచినాపల్లిలోనే ఎక్కడ ఉద్యోగం చేసుకునేవారు ఎవరు కాటం దగ్గర. అప్పుడు ఆయన వచ్చి నేను కడతానని చెప్పారు. ఆయనకి అనుభవం ఉంది, ఆయన చదివింది మామూలుగా బీఎస్సీ, కానీ ఇంజనీరింగ్లో అనుభవం ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది తాజీ నేస్తున్నారు, ఇంజనీర్ల కంటే బాగా సలహాలు చెప్పగలరు, ఇంజనీర్ల కంటే తెలివినోళ్ళు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఆయన చదివింది బీఎస్సీ, ఎవరు అని అప్పుడు ఆ రోజుల్లో ఇంజనీరింగ్ ఉందలేదు, కాటందర్ గారు చదివింది బీఎస్సీ అని. అయితే ఇది కష్టపడి నేర్చుకున్నారు, ఏది ఇంజనీరింగ్ పని అంతా కూడా నేర్చుకున్నారు. నేను కడతానని వచ్చారు, 1847 మొదలుపెట్టారు, 52 పూర్తి చేశారు, అంటే 5 సంవత్సరాలు కట్టేశారు, దగ్గరుండి కట్టారు. కృష్ణా బ్యారేజీకి ప్లాన్ ఇచ్చారు, తంజావూరు అక్కడ శ్రీరంగంలో శ్రీరంగం తిరుచినప్పటి అక్కడ కూడా బ్యారేజ్ ఉంది, అది కూడా ఈయన ప్లాన్ ఇచ్చిన ప్రకారమే కట్టారు. కానీ అక్కడ బల్లేసి కుర్చీ వేసుకుని కూర్చుని ఇటుకీ మధ్యన అప్పుడు సిమెంట్ లేదు, ఈ సున్నంతో ఒక ధవళేశ్వరం బ్యారేజీ మట్టికి దగ్గరుండి కట్టించారు. అప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, ఈ మాట ఇప్పుడు కాటంగల్ గారి విషయం వస్తే దీనికి భగవాన్ ఏం చెప్పారంటే, జపం ప్రయోజనం ఏంటంటే, ఈ ధవళేశ్వరం ఆనకట్ట కట్టకముందు నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయి, సముద్రం. ఈ ఆనకట్ట కట్టాక ఏం చేశారు, కాలువలు చదివి పొలాలకు పండిస్తున్నారు, కాలువలు చదివి ఆ సముద్రంలోకి వెళ్ళి నీరుని కాలువల ద్వారా పంపించి అక్కడ అడ్డం కొట్టారు, నీరు అడ్డం కొట్టి కాలువల ద్వారా వచ్చి మన పొలాలను కాలువల ద్వారా నీరు పంపి మన పొలాలు పండిస్తున్నారు. అలాగే మీ మనస్సు మీరు మామూలుగా వదిలేస్తారనుకోండి, అది ఆనకట్ట కట్టకముందు సముద్రంలోకి నీరు ఎలాగ వెళ్ళిపోతుందో అలాగే మీరు జపం చేయాలనుకోండి, మీ మనస్సు అంతా విషయాల మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా మీరు భగవంతుడి గురించి వినరు, ఇంకోళ్ళు ఎవరైనా విషయాల గురించి చెప్తే వింటారు, మీరు ఎదురు విషయాలకు చెప్తారు, మీరు పాడైపోవటమే కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా పాడు చేసి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పాడవటం కాదు, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పాడు చేసి వెళ్తా ఉంటారు. అంటే ఈ మనస్సు కంట్రోల్ లేనప్పుడు, జపము ధ్యానము లేనప్పుడు విషయాల మీదకి దొర్లించుకుంటూ వెళ్ళిపోతుంది. వెల్లించుకుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ జపం ఏం చేస్తుందంటే, జప ధ్యానాలు ఏం చేస్తాయంటే, ఆనకట్టు కట్టినట్టు మీ శక్తిని విషయాల మీదకి, మనస్సుని విషయాల మీదకి వెళ్లకుండా, మనస్సుని ఇప్పుడు లోకం మీదకి వెళ్లకుండా అక్కడ ఆనకట్టు కట్టినట్టు ఈ జపము ఈ ధ్యానము ఏం చేస్తాయంటే, మీ మనస్సుని ఈ పొలాల మీదకి మీరు ఎలా మళ్ళిస్తున్నారు, మీ మనస్సుని ఎక్కడైతే దేవుడు ఉన్నాడో హృదయం వైపుకి మళ్ళిస్తుంది. ఏది మళ్ళిస్తుంది? జపము ధ్యానము. అంతకు జప ధ్యానం అవుతుంది. అంటే పొలాల్లోకి మీరు ఆనకట్టి ఎలా మళ్ళిస్తాందో అలా మీరు జపము ధ్యానము కూడా ఆనకట్టిలాంటి ప్రపంచం మీదకి దేహం మీదకి అస్తమానం వెళ్ళిపోకుండా మీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడి వైపుకి మీ జప ధ్యానములు మనస్సు మళ్ళిస్తాయి, అంతర్దృష్టి తీసుకొస్తుంది, ఇంటర్ను మైండ్ లోపలికి తిప్పేస్తుంది. మీరు జప ధ్యానములు చేయాలనుకోండి, మైండ్ వేగంగా విషయాల మీదకి వెళ్ళిపోతుంది, ప్రకృతి మీదకి వెళ్ళిపోతుంది. మీరు జప ధ్యానములను ఆనకట్టేశారనుకోండి, అది లోపలికి తిరిగి అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ దారి చూసుకుంటే, నీళ్ళు ఏ విధంగా అయితే పల్లానికి దారి చూసుకుంటుందో అక్కడ లోపలికి దారి చూసుకుంటూ అది వెళ్ళిపోతుంది అన్నారు. అవుతు బాహ్యముఖం అంతర్ముఖం. భగవాన్ అన్నారు ప్రారంభం ఏం చేస్తున్నారా, బాహ్యముఖం ఉన్న వాళ్ళని ప్రారంభం ఏం చేస్తున్నారు, అంతర్ముఖం వాళ్ళు ఏం చేయగలరు ప్రారంభం అన్నారు. ఛాలెంజ్ ఉపనిషత్తులు కూడా ఈ మాట్లాడారు. ఇప్పుడు మేము ప్రారంభం అనుభవిస్తున్నాం, శాస్త్రాలు ఏమన్నదంటే జ్ఞానికి సంచితం అనుభవించక్కర్లేదు, రాబోయేది అనుభవించక్కర్లేదు. ప్రారంభం అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించేది, ఇప్పుడు కరెంట్లో అంటే ప్రారంభం అంటే డబ్బాలు. ఇప్పుడు మనం రోజు బియ్యం తీసి వండుకుంటాం కదా, ప్రారంభం అంటే డబ్బాలో బియ్యం లాంటివి. ఇప్పుడు పండబోయే పంతేమో ఆగాను, నీకు అర్థమవుతుంది. మన గాజులో ధాన్యం నెల వేసుకుంది సంచితం. శాస్త్రం ఏం చెప్పిందని నీకు ఆత్మజ్ఞానం వచ్చేసింది అనుకో, ఆత్మానుభవం బ్రహ్మానుభవం కలిగిందనుకో, నీకు బ్రహ్మ గాజులో ధాన్యం నేను ఇంకేం చేయవు, రాబోయే పంట నిన్ను ముట్టుకోదు. కానీ మీరు పశ్చిమ డబ్బాలో బియ్యం తీసి వాడుకుంటున్నా కదా ప్రారంభం, ఆ ప్రారంభం అనుభవించవలసి, జ్ఞాని కూడా ప్రారంభాన్ని అనుభవించవలసిందని ఉపనిషత్తులు చెప్పిన శాస్త్రం చెప్పిన. ఇక్కడ ఎదురు తిరిగాడు భగవాన్, ఇక ఏం చెప్పాడు, ఇక్కడ భగవాన్ ఎదురు తిరిగాడు. అలా కృష్ణుడు కూడా కొన్ని వేదాల్లో చెప్పిన మాటలకు భగవద్గీతలో ఎదురు తిరిగాడు. దీన్ని రెవల్యూషనరీ అంటారు. ఏమంటారు? రెవల్యూషనరీ అంటారు. అంటే వేదాల్లో మనకు పనికొచ్చే గొడవలు ఉన్నాయి, మనకు పనికిరానికి గొడవలు ఉన్నాయి. అవి మనకు పనికిరాని గొడవలు అనుకున్నా ఎవరికో పనికిరావచ్చాయి. ఏదో వేదంలో చెప్పే శాస్త్రాన్ని మనం ఏం అనుకోడు అని చెప్పి మనకు పనికొచ్చి మన శాస్త్రంలో సారవంతి తీసి భగవద్గీతలో మనకు పనికొచ్చి గొడవలే చెప్పాడు. ఆ వేదాలన్నీ మనం చదవలేము అంటే ఏ పెద్దలు ఏమంటారంటే, భగవద్గీత పుస్తకం మీ ఇంట్లో ఉంటే నాలుగు వేదాలు మీ ఇంటికాడ ఉన్నట్టే, భగవద్గీత పుస్తకం మీ జేబులో ఉంటే నాలుగు వేదాలు మీ జేబులో ఉన్నట్టే, ఆ పుస్తకాలన్నీ ఆ సంసారం అంతా మీరు మొయ్యక్కర్లేదు. అసలు ఒక వేదమే జీవితం అంతా పొడిగిన ప్రయత్నం చేసిన ఒక వేదమే చదవలేరు, నాలుగు వేదాలు ఎక్కడ చదవగలరు? అంచేత మీరు బాధపడటానికి మీరు తరించడానికి ఆ వేదాల సారం అంతా మదించి భగవంతుడే ఆ సారాన్ని బయటకు తీసి మనకు గీత రూపంలో చెప్పాడు. అయితే మలయాళ స్వామివారు ఏం చెప్పారంటే, మీరు భగవద్గీత చదవండి అని నా నోరు నొప్పెట్టి చెప్పేలాగా మీరు చదవరు, ఎవడ రాత బాగోలేదో వాడికి గీత చేతికి రాదు అని ఓరాను. మీ తల రాత బాగోపోతే నేను చెప్పినా మీరు చదవరు. ఎవడ రాత బాగోలేదో వాడికి గీత చేతికి రాదు. ఒకవేళ నేను చెబుతాను చదవండి అని, కానీ మీరు చదవరు. అంటే మీ రాత మీ పూర్వజన్మలో సుకృతం లేదు, మీ పూర్వపుణ్యం ఏమీ లేదు, మీకు బాగుపడే లక్షణాలు లేవు. అయితే ఎన్నిసార్లు చెప్పినా గీత మీ చేతికి రాదు, చదవమని చెప్పినా ప్రయోజనం లేదు, మీరు చదవరు. అయితే ఎవరైనా కొంతమందికైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మాటలు అన్నీ చెబుతున్నామని మలయాళ స్వామివారు అనేవారు. ఆయన ఆ భగవద్గీత గురించి చాలా శ్రద్ధగా ఎక్కువగా ఆయన భగవద్గీతనే బోధించేవారు. మన్మయాహ ఇక్కడ అర్థమైంది మీకు, ఈ జప ధ్యానం వల్ల ఆనకట్టలేక ఉపయోగపడతాం. ఇక్కడ ఇది భగవాన్ ఇక్కడ రెవల్యూషన్ అండి కదా. ప్రారంభం అనుభవించాలని అన్ని శాస్త్రాలు చెప్పినే, మనస్సు బాహ్యముఖం అయిన వాడికి ప్రారంభం అంటే అంతర్ముఖమైన వాడికి ప్రారంభం ఏంటన్నాడు. దేహం ఉన్నవాడికి లోకం ఉన్నవాడికి ప్రారంభం కానే, దేహం ఉన్నా దేహవాసం లేని వాడికి, లోకం ఉన్నా లోకవాసం లేని వాడికి, శాస్త్రం ఉన్నా శాస్త్రవాసం లేని వాడికి ప్రారంభం ఏంటయ్యా? వాడికి ప్రారంభం ఏముంది? ఎంచుకోండి, ఎంచుకొచ్చిన మాట్లాడండి. మీరు అనుభవిస్తున్నారు కదా, మీకు క్యాన్సర్ వచ్చింది కదా, మీకు క్యాన్సర్ వచ్చి మీరు అనుభవిస్తున్నారు కదా, ఈ మాట్లేంటన్నాడు ఒక ఆయన. అది ప్రారంభం కాదేంటి? మీ శరీరానికి క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చి మీరు అనుభవించవలసింది అనుభవిస్తున్నారు కదా, ప్రారంభాన్ని మీరు ఒప్పుకోవాలి కదా, ప్రారంభాన్ని బట్టి మీ శరీర ప్రారంభాన్ని బట్టి క్యాన్సర్ వచ్చింది కదా అని అన్నాడు. చూసేవాడు రమణ మహర్షి ప్రారంభం అనుభవిస్తున్నాడని అనుకుంటున్నారు, నేను అనుకోవటలేదు కదా. చూసేవాడు రమణ మహర్షి గారు ప్రారంభం అనుభవిస్తున్నారు అనుకుంటున్నాడు, కానీ అనుకున్నా నేను ఇక్కడ లేడు కదా. నేను ప్రారంభం అనుభవిస్తున్నానని అనుకుంటే ప్రారంభం ఉన్నట్టే. నువ్వు చూసేవాడు అనుకుంటున్నాడు, వాడు అనుకున్నవాడు అక్కడ లేడు కదా. అనుకున్నవాడు ఇప్పుడు ఇంటికాడే చచ్చిపోయాడు కదా, ఎక్కడ అరుణాచలం రాకముందు మధురైలో చచ్చిపోయాడు. అనుకునేవాడు ఉంటే అనుకోకుండా ఎలా ఉంటాడు? తలకాయ పోటు, తలకాయ లేని వాడికి తలకాయ పోటు ఏంటి? ఈ నేను ఉంటే ఏది, ఈ దేహగతమైన దేహము నేను అనుకునే భావన ఆ తలం దగ్గర ఉంటే వాడికి ప్రారంభం తప్పదు. రమణ మహర్షి గారు ప్రారంభం అనిపిస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు, అటు చూసేవాడు చూసేవాడికి ఉంది, అనిపించేవాడు నేను ఇక్కడ అనిపిస్తున్నారు అనుకునేవాడు లేడు కదా. అంటే చూసేవాడికి ఉంది కానీ జ్ఞానికి లేదు. ఇక్కడ నేను కూడా అనుకుంటున్నాను, నువ్వు అనుకున్నట్టే ప్రారంభం అనిపిస్తున్నానని ప్రారంభం అన్నమాట అనేది శాస్త్రం ప్రారంభం అన్నమాట. ఇక్కడ ఈ పాయింట్ మీరు రాసుకోండి, ఇది ఛాలెంజ్, ఇది ఛాలెంజ్. మనస్సు బాహ్యముఖమైన వాడికి ఎంతటి వాడికైనా అది పండితులు అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ధనమంత్రి అవ్వచ్చు, రకరకాల వాడికి అధికారం ఉండొచ్చు, పాండిత్యం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఎన్నోనా. మనస్సు బాహ్యముఖం అవుతా అంటే వాడు ప్రారంభం అనిపించి తీరవలసిందే. అయితే జపధ్యానములు చేసి విచారణ చేసి మనస్సును లోపలికి ఎవడైతే తోలికెళ్ళిపోయాడో, ఎవడైతే తన మనస్సును హృదయగతం చేశాడో వాడికి ప్రారంభం ఏమిటయ్యా? ఎక్కడ ఉందో ప్రారంభం వాడికే. ఇది మీరు రాసుకోండి. మనస్సు బయట ఉన్నవాడికి ప్రారంభం అన్నమాట, లోపలికి వెళ్ళదని పడుతుంది. నేను ప్రారంభం అనిపిస్తున్నాను ఎవరు అనుకుంటారు? శరీరం అనుకోదు, మనస్సు అనుకుంటుంది. అదే లేనప్పుడు ఇంకా ఎవరు ప్రారంభం ఏముంది? ఇక్కడ లాజిక్ ఉంది, ఏదో ముందుతరంగా చెప్పడం కాదు, ఏ కొప్ప నూర్పులో దూరం తోలినట్టు కాదు. ఇక్కడ లాజిక్ ఉంది, ఏతివాదంగానే చెప్తున్నారు. నీ మనస్సు బాహ్యముఖానికి ఇప్పుడు వాడు కొట్టారు, వీరు తిట్టారు, వీరికి నేనంటే ఇష్టం, వీరికి నేనంటే ఇష్టం ఉండదు, మీకు అర్థమవుతుందా? వీరు నన్ను చూసి అసూయ పడుతున్నారు. అసూయ అంటే ఏంటి? ఎదట మనిషిలో ఉన్న మంచి గుణాలను కూడా చెడ్డ గుణాల కింద ఎవరు చూస్తారో వాళ్ళకు అసూయ ఉన్నట్టు. సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలి కదా, ఊరికే కుప్ప నూర్పులో దూరం చూడనట్టు సబ్జెక్ట్ క్లారిటీ ఉండాలి. అసూయ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరే కానీ మంచి గుణాలు ఉన్నాయి కూడా, ఆ మంచి గుణాలు కూడా నాకు చెడ్డ గుణాల కింద కనిపిస్తున్నాయి అనుకోండి, మీ మీద నాకు అసూయ ఉన్నట్టు. అర్జునుడికి అర్జునుడికేమైనా లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ కృష్ణుడు ఏమన్నా అంటే, నువ్వు నా కూడా తిరుగుతున్నావు, రాత్రులు పగలు కూడా తిరుగుతున్నావు, నా పక్కలో పడుకుంటున్నావు, బావా బావా అంటున్నావు, నీకు నాకు బాగా స్నేహం, ప్రయాణాలు చేసినప్పుడు కూడా నాకు కూడా వస్తున్నావు, మిగతా గొడవలు ఎలా ఉన్నా ఎవరిని చూసి నువ్వు అసూయ పట్టడం నేను చూడలేదు. ఆ ఒక్క గుణానికి ఆ ఒక్క గుణానికి స్వాధీనమై నీకు భగవద్గీత చెబుతున్నాను. నువ్వు అనసూయుడవయ్యా. అసూయ అంటే ఎలా తెలియనివాడు? ఎదటి వాళ్ళు నీకు ఏదైనా మంచి గుణం కనిపిస్తే మంచి గుణాలు మంచి గుణంగా చెప్పావు, కానీ ఎన్నడూ చెడ్డ గుణంగా నువ్వు చెప్పలేదు. నీకు విరోధులు ఉన్నారు, విరోధులు ఉన్న వాళ్ళు మంచి ఉంటే మంచే చెప్పావు, కానీ మంచిని చెడ్డగా మటుకు నువ్వు ఎప్పుడూ చెప్పలేదు. నువ్వు అనసూయుడు. ఆ ఒక్క గుణం నీలో నాకు అద్భుతంగా కనిపించింది, ఆ ఒక్క మంచి గుణానికి నీకు లొంగిపోయి నీకు ఈ శాస్త్రాన్ని చెబుతున్నాను. అనసూయుడు నువ్వు, అసూయపరుడు కాదు నువ్వు, నీ పేరు అనసూయుడు నువ్వు. అయితే మధ్య మధ్యలో గీతలో అర్జున, ధనంజయ ఇలా ఇలా రకరకాల పేర్లు పెట్టి పిలిచేవాడు కదా. కొన్ని చోట్ల అనసూయుడు నువ్వు, నువ్వు అసూయ ఎలా ఉంటావు తెలియని వాడు. నీకు అసూయ అంటే అర్థమైందా? ఎదట వాళ్ళు ఉన్న మంచి గుణాలు కూడా మనకు చెడ్డ గుణాలు కనిపిస్తుంటే అక్కడ అసూయ ఉన్నట్టు అర్థం. అంటే ఉన్నది ఉన్నట్టు నువ్వు చూడలేకపోతున్నావు. ఉన్నది ఉన్నట్టు చూడలేకపోతున్నావంటే ఇప్పుడు నీ కళ్ళలో ఏదో దోషం ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు కనపడదు. నీ కళ్ళలో ఏదైనా దోషం ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు కనపడదు కదా. అలాగే నీ మనసులో అసూయ ఉన్నప్పుడు అక్కడ ఉన్న మంచి కూడా ఉన్నట్టుగా నీకు కనపడదు, మంచి కూడా చెడ్డగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే అక్కడ మంచి చెడ్డ ఉందన్న కదా అసూయ కారణం. ఏం కారణం? అసూయ కారణం. అంటే అర్జున నీకు అసూయ లేదు. అర్జున నీకు అసూయ లేదు. అసూయ లేని వాడు కాబట్టి ఆ ఒక్క గుణం నీ పట్ల నాకు ఆకర్షణ కలిగింది. ఎక్కడున్నాప్పుడు అది బాహ్యముఖం అంతర్ ఇది అందరు రాసుకోండి. ప్రారంభం అంటే ఏం చెప్తారంటే శాస్త్రంలో నువ్వు వెనకాల ఇంట్లో ఉన్న బాణాలు ఇడిచిపెట్టక్కర్లేదు, కొని బాణాలు ఇడిచిపెట్టక్కర్లేదు. నువ్వు బాణాన్ని ఎదటివాడిని చంపేయడానికి బాణాన్ని ఇడిచిపెట్టేశావు, ఇడిచిపెట్టేసిన బాణాన్ని వెనక్కి తీసుకోలేదు కదా. ప్రారంభం అటువంటిది ఏది అది. ఇప్పుడు నీ నిల ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, అవి నువ్వు విడిచిపెట్టకపోవచ్చు. అవి నిర్ణయం చేయవాలి సంచితం. నీకు అర్థమవుతుంది? ఓ బాణాన్ని విడిచిపెట్టేశావు, విడిచిపెట్టేసింది. అది దేనికి విడిచిపెట్టావో ఎక్కడ తగలాలి, తగిలేస్తుంది కదా. అంటే ప్రారంభం అంటే విడిచిపెట్టేసిన బాణం లాంటిదని. ఇది వేదాల్లో చెప్పాడు, ఉపనిషత్తుల్లో చెప్పాడు. ఆడికి తగులుకుని వెళ్ళి తగలతాను. ఎవడికే విడిచిపెట్టాం. అది మనస్సు బాహ్యముఖం వాడికి వెళ్ళి ఈ బాణం భగవంతుడు ఇచ్చిపెట్టిన బాణం తగులుతుంది. కానీ మనస్సు అంతర్ముఖమైన వాడిని ఈ బాణం ఏమి ఇచ్చి, శరీరమే లేని వాడిని, లోకమే లేని వాడికి ఈ బాణం ఏం చేస్తున్నాడు అన్నారు భగవాన్. భగవంతుడి కంటే జ్ఞాని గొప్ప స్థితి. అంటే మన ఏలుగులో ఎవరు అడిగితే చెప్పాను, భగవంతుడు అంటే ఆడు బత్తాకాయ అంటాడు. ఎవడో భగవంతుడు. ఆ బత్తాకాయకి తొక్క ఉంటుంది. నీకు అర్థమవుతుందా? తొక్క లేకుండా బత్తాయి ఉండదు. బత్తాకాయకి తొక్క ఉంటుంది, లోపల తొనలు ఉంటాయి, జుట్టు ఉంటుంది. నీకు అర్థమవుతుంది? ఎక్కడో లోపల రసం ఉంటుంది. ఆ తొనల లోపల రసం ఉంటుంది, పైగా తొక్క ఉంటుంది, తొనలు ఉంటాయి. ఈ తొనలకి తొక్కకి మధ్యన జుట్టు ఉంటుంది. ఆ తొనల పైన కూడా జుట్టు ఉంటుంది. జుట్టు మనం లాక్కోవాలి. ఎక్కడుంటే ఎక్కడో తొనల లోపల రసం ఉంటుంది. నీకు అర్థమవుతుంది? బత్తాకాయ మనం ఎందుకు కొనుక్కుంటాం? ఆ పైన తోలు కోసం కొనుక్కోం, రసం కోసం కొనుక్కుంటాం. జ్ఞాని రసం అయితే, బత్తాకాయలో ఉన్న రసం జ్ఞాని అయితే మొత్తం బత్తాకాయ అంత కలిసి భగవంతుడు. అంటే భగవంతుడిలో కూడా జ్ఞానం ఉంటుంది, భగవంతుడిలో కూడా జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ కలిపి ఉంటాయి, తొక్క ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆయనకి సృష్టి స్థితి లయాలు గొడవలు ఉన్నాయి. నీకు అర్థమవుతుందే? ఆడి సృష్టి పరిపాలన ఎప్పుడు ఏ శరీరం ఎప్పుడు ఎవడు విడిచిపెట్టాలి, ఎవడో ఏ కుటుంబంలో జన్మించాలి, వాడి తల్లిదండ్రుల సెలక్షన్ ఏంటి, ఆ దేహంలో వాడికి ఏ కర్మలు అనుభవించాలి, ఏది అనుభవంలోకి రావాలి, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ తొక్కలో దుమ్ము తోలు పైన జుట్టు ఇన్ని గొడవలు ఉంటాయి. భగవంతుడు ఏం చేస్తాడు పాపం? జ్ఞానంటే బత్తాకాయలన్న రసం. భగవంతుల్లో కూడా రసం ఉంటుంది, రసంతో పాటు తొక్కలు తోళ్ళు జుట్టు ఇంకా నానా గొడవలు ఉన్నాయి. మరి అడ్మినిస్ట్రేషన్ చెయ్యాలి కదా. నీ ఈ వాసన బట్టి నీకు రాబోయే జన్మ ఇవ్వాలి కదా. అవి ఎక్కడ ఇవ్వాలో సెలెక్ట్ చేయాలి కదా. అంటే ఒక రకంగా చూస్తే భగవంతుడి కంటే మన స్వాములు వారు చెబుతున్నారు. ఎక్కడ మన ఏదో మీటింగ్ కలిసారు, ఆయన ఏం చెప్తున్నారంటే పరమాత్మను తెలుసుకున్నవాడు పరమాత్మ అయిపోతాడు, పరమాత్మను తెలుసుకున్నవాడు పరమాత్మ అయిపోతాడు అని చెబుతున్నాడు. పరమాత్మను తెలుసుకున్నవాడు పరమాత్మ అవడు, పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడంటే మోక్షం పొందుతాడు. బత్తాకాయ అయిపోడు, బత్తాకాయలను రసం అవుతాడు. అక్కడ స్వాములవారు ఏం చేస్తున్నారంటే, వాడు బాగా చదువుకున్న స్వాములే, ఏదో దారుణంగా పరమాత్మను తెలుసుకున్నవాడు పరమాత్మ అయిపోతాడు, పరమాత్మ అయిపోడు పరమాత్మ స్వరూపం పొందుతాడు. ఇక్కడ చెప్పాడు మద్భావం ఆగతాహ. ఏంటది? మద్భావం ఆగతాహ అంటే మద్భావం అంటే నా స్వరూపాన్ని ఆగతాహ చేరుకుంటారు అంటే మోక్షాన్ని పొందుతారు రసం అవుతారు ఇంకా తొక్కలు కూడా మీకు అక్కర్లేదు. తొక్కల తోళ్ళు ఎందుకు ఇంకా మీకు ఇంకా లేఖల వ్యాపారం ఉండదు చర్మాల వ్యాపారం ఆగిపోతుంది మీకు ఎదర బిజినెస్ ఉండదు. మద్భావం అంటే నా స్వరూపాన్ని ఆగతాహ పొందుతారు. ఇక్కడ ఏమంటే అది ఇక్కడ బాగా జ్ఞాపకం ఉంచుకోండి ప్రారంభం అనుభవించే తరాలని శాస్త్రాలు బాహ్యముఖమైన వాడికి అనుభవించవలసిందే రైటే వాడి మనస్సు అంతర్ముఖమైపోయి ఆ బ్రహ్మాకారం పొందిన వాడికి బ్రహ్మాకార వృత్తి పొందిన వాడికి ఆత్మాకార వృత్తి పొందిన వాడికి ప్రారంభం ఏం చేస్తున్నాడు దేహభావం ఉన్నాడు కొట్టి తీరుతుంది ఏది ఈ బాణం ప్రారంభం అనే బాణం ఆ దేహభావనే లేని వాడిని ఈ బాణం ఏం చేయగలదు ఇంకా అక్కడ దాకెందుకు మీరు ఏదైనా మంచి పని చేస్తారనుకోండి మంచి పని చేస్తే మిమ్మల్ని ఎవరైనా పొగుడతారనుకోండి పొగిడితే మీకేమొస్తుంది సంతోషం దేహభావం ఉన్నట్టే లెక్క మీద ఎవరైనా తిడతారనుకోండి మీకు దుఃఖం వస్తుంది అనుకోండి మీరు అక్కడ మీకు దేహభావం ఉన్నట్టే లెక్క ఏమండి మీరు పొగిడినా ఏమనిపించదు ఆ పొగటకు ముందు మీ మనస్సు ఎలా ఉందో విమర్శ నిందించక ముందు మీ మనస్సు ఉందా అలాగే ఉంటుంది అనుకోండి అక్కడ మీకు దేహభావన లేనట్టు ఇంక ఈ బాణాలు ఏం చేస్తాయి మిమ్మల్ని మన్మయాహ కదా ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతాం అక్కడ చుట్టూరు తిరుగుతా ఉంటాం ఒక పాదం చుట్టూరు అలా తిరుగుతాం ఇంకెక్కడెక్కడ తిరుగుతాం సిలబస్ అవదు మనకి ప్రైవేట్ క్లాసులు పెట్టినా సిలబస్ అవ్వదు ఆదివారాలు పెట్టినా ఇంక సిలబస్ అవ్వదు మన్మయాహ నా చుట్టూరు తిరుగుతూ ఉంటాను మీరేం చేస్తారు అంటే నాకు సంబంధించిన ఆలోచనలు నాకు మీరు ఏదైనా ఆలోచిస్తే నా గురించి ఆలోచించాలి మా భగవంతుడు మహిమలు ఉంటాయి ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు గోవర్ధనకి భరతం మనం గోవర్ధన భరతం ఎత్తలేదు కదా మన అర్థం అంటే భగవంతుడు బొట్టను వెళ్తాడు ఎత్తలేదు ఈ చిటికిని వెళ్తాడు ఎత్తాడు గోవర్ధనకి ఈ బొట్టను వెళ్తాడు ఈ చిటికి ఆ చివరి వేలంటే మనకి చివరి వేలు ఈ వేలుతాడు అతను ఎత్తాడు అతను భగవంతుడు చేసిన మహిమలు అతను అనుకుంటే ఆ జ్ఞానం కూడా ఎలా ఇవ్వగలడు అనుగ్రహం ఎలా రమణ మహర్షి గారికి ఎలా ఇచ్చాడు రామకృష్ణుడికి ఎలా ఇచ్చాడు అది ఎంత దయాస్వరూపుడు ఆయన అంత దయాస్వరూపుడు వాళ్ళందరినీ ఎలా అనుగ్రహించాడు మనల్ని అలాగే అనుగ్రహిస్తాడు మీకు అర్థమవుతుందా అని ఆయన మాటలు మన పిండి రుబ్బుని పిండి ఎలా రుబ్బుతాము ఇడ్లీ పిండి అది అని ఆయన మాటలు మన మనసులో రుబ్బుకుంటూ ఉండాలి లేదా రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఆ నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి లేదా ఈ విసుగు లేకుండా ఆయన గుణాలు వినాలి. ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి ఆయనలో ఎన్నో ఆ గుణాలను విసుగు లేకుండా వింటూ ఉండాలి. ఇంక మీ మనసు ఎక్కడికి వెళుతుంది ప్రపంచం మీద కలదు బాహ్యం కలదు మన్మయాహ మీరు మీ పనులయ్యే పూర్తి ఇంటికాడ మీ పనులయ్యే చూసుకుని దేహయాత్రకు సరిపడే పనులు చూసుకుని మీ దేహం అంటే గృహానికి సంబంధించిన పనులు చూసుకుని మీ మనస్సుని ఇంద్రియాలని నా చుట్టూరు తిప్పుకోండి నా భావాలతోటి తిప్పుకోండి నేను చేసిన పనులు నాకున్న గుణాలు నేనున్న చేసిన పనులు నా రూపాన్ని మీకు అర్థమవుతుంది ఏదో ఎక్కడో చోట మీ మనస్సును అరెస్ట్ చేసి బంధించి నా చుట్టూరు తిప్పుకోండి. మన్మయాహ మాం ఉపాశ్రితాహ నన్ను ఆశ్రయించండి నన్ను మాం ఉపాసితాహ ఏమండి అంటే ఇక్కడ ఏమంటున్నారంటే నన్ను ఆశ్రయించండి. మనం ఎక్కువ డబ్బుని ఆశ్రయిస్తాం గౌరవాలను ఆశ్రయిస్తాం మీకు అర్థమవుతుందా జనరల్గా మనకి ఇంత డబ్బు ఉంది మనకి ఏమి లూటు లేదు అనుకుంటాం చాలామంది అలాగే అనుకుంటారు మనకి ఇంత డబ్బు ఉంది మన రోజులకి ఇబ్బంది ఏమి లేదు లోటు వెళ్ళిపోతుంది పొలం ఎంత ఉంది బ్యాంకులో ఎంత డబ్బు ఉంది అని డబ్బును ఆశ్రయిస్తాం బంధువులను ఆశ్రయిస్తాం లోకాన్ని ఆశ్రయిస్తాం ఈ గౌరవాలను ఆశ్రయిస్తాం భగవంతుని ఆశ్రయించేవాడు ఎవడో లేడు భగవంతుని ఆశ్రయించిన వాడే భక్తుడు ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే నాకు పొలం ఇంత ఉంది, బ్యాంక్ ఇంత డబ్బు ఉంది, లేకపోతే మనకి చుట్టాలు ఉన్నారు, ఈ స్నేహితులు ఉన్నారు, నీకు అర్థమవుతుందా, రాబోయేది అంత ఆదాయం వస్తుంది, లేకపోతే మన ముసలోళ్ళు అయితే చూసి కూడా ఉన్నారు నీకు. ఈ రకంగా ఇటువంటి లోకం గొడవలు ఆశ్రయం భగవంతుని మీద ఆశ్రయించి భగవంతుని ఉపాసన చేసి భగవంతుడు ఉన్నాడు మనకు దిక్కల్లో భగవంతుడనే భావనే మనకు లేదు అంచేత నన్ను ఆశ్రయించండి అంటున్నాడు. డబ్బు జాగ్రత్త పెట్టుకోండి, మీ డబ్బు ఏదో మీరు జాగ్రత్త పెట్టుకోండి. డబ్బు కూడా భగవంతుడు అనుగ్రహం సంపాదించడానికి డబ్బు ఎవడో ఖర్చు పెట్టడం, డబ్బు సంపాదించడం కంటే డబ్బు ఖర్చు పెట్టడం ఇంక ఎక్కువ కష్టం. డబ్బు సంపాదించడం కంటే డబ్బు ఖర్చు పెట్టడం కష్టం. అలాగే మనం తినటం కంటే అరగటం కష్టం. మన డబ్బు అన్నం తినటం కంటే అది అరగటం చాలా కష్టం. ఇక ఇప్పుడు చాలా మంది డబ్బు ఎలా ఖర్చు పెడతారంటే అది గొప్పలు వస్తాయి మనకి, ఇక్కడ ఖర్చు పెడితే గొప్పలు వస్తాయి, ఇక్కడ ఖర్చు పెడితే ఇక్కడ మనకు పేరు వేస్తారు, గోళ్ళమై పేరు వేస్తారు, ఇక్కడ ఖర్చు పెడితే పేపర్లో వేస్తారు మన పేరు, ఇక్కడ ఖర్చు పెడితే మనకి అందరూ చెప్పుకుంటారు అని ఈ రకంగా ఆలోచించేవాడు డబ్బు ఖర్చు పెడతాడు. కానీ భగవంతుడు దయ సంపాదించడానికి ఎవడు డబ్బు ఖర్చు పెట్టడు వాడు పవిత్రుడు అవ్వడు. ఈ దానాలు ధర్మాలు చేసేవాళ్ళని చూడండి, భగవంతుడు దయ కోసం ఎవడు రూపాయి ఖర్చు పెట్టడు. మామూలు వాళ్ళు లోభిస్తున్న మనుషులను వదిలేయండి, మామూలుగా ఈ డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా వాళ్ళు గొప్పల కోసం, వాళ్ళ మెహర్బాణీల కోసం ఏదో పేపర్లో పేర్లు రాయించుకోవడానికి, గోళ్ల మీద పేర్లు రాయించుకోవడానికి, బిల్డింగ్ల మీద పేర్లు పెట్టుకుంచుకోవడానికి ఖర్చు పెడతారు. కానీ ఈశ్వరుని కటాక్షం సంపాదించడానికి ఎవరు ఖర్చు పెట్టేవాళ్ళు లేరు, అంత అమాయకులు కూడా లేరు. నేను చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు, అసలు లోకం పోగొట్టుకోండి. అలా భగవంతుడు మన భగవంతుడి దయ కోసం మనం ఎందుకు డబ్బు ఖర్చు పెట్టగలమంటే ఖర్చు పెట్టమని, అలా భగవంతుడు ఉన్నాడనే నమ్మకం మనకు లేదు, ఉన్నట్టు నటిస్తున్నాం. కొంతమంది ముఖాలు చూస్తే ఏసాను వాడు మీరు విశ్వాసహీనులు, మీరు దేవుని కుమారుడు యేసు దేవుని కుమారుడు అని అంటున్నారు, మీరు చాలా మంది విశ్వాసహీనులు, మీరు విశ్వాస పాత్రులు కాదు విశ్వాసహీనులు. మాం ఉపాశ్రితాః, నన్ను ఆశ్రయించండి అంటే మనం ఏదో ప్రాపంచిక విషయాల్ని సపోర్ట్గా పెట్టుకుంటున్నాం, కానీ భగవంతుని సపోర్ట్గా పెట్టుకుంటాం. అది అంత అక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇది ఎలా ఉంది, వీళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళు ఎలా చూస్తారు, మనల్ని చూసి ఉన్నారు, మీ డబ్బు ఖర్చు పెట్టడానికి బ్యాంకులో డబ్బు ఉంది, ఏదో ఈ రకంగా మనకి సపోర్ట్లు చూసుకుంటాం, కానీ భగవంతుని సపోర్ట్గా మనం తీసుకోవాలి. నన్ను ఆశ్రయించేవాడు ఎవడున్నాడు? మీ గౌరవాలను ఆశ్రయించుకుంటారు, మీ గొప్పలను ఆశ్రయించుకుంటారు, మీ పాండిత్యాన్ని ఆశ్రయించుకుంటారు, లేకపోతే మీకున్న ఐశ్వర్యాన్ని నన్ను ఆశ్రయించోడు ఎవడున్నాడు? నా ఉపాసితాహ, నన్ను ఆశ్రయించోడు ఎవడున్నాడు? వీత రాగ భయ క్రోధాహ, ఈ మూడు ప్రయత్నం చేసి విడిచిపెట్టమని. ఏది మూడు ప్రయత్నం చేసి విడిచిపెట్టాలి, మూడు ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి. ఏది యజ్ఞ దాన తపస్సు, అవి మనకు లేకపోతే సంపాదించుకోవాలి. అవి మనకు లేకపోతే యజ్ఞ దాన తపస్సు, అవి మనకు లేవనుకోండి సంపాదించుకోవాలి, లేవు లేవనుకోకూడదు సంపాదించుకోవాలి. ఇప్పుడు మీకు విషయాలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి అనుకోండి, బాధ పెడుతున్నాయి అనుకోకూడదు, అనుకోకూడదు. భగవంతుడి మీద భక్తి పెంచుకుంటే తగ్గిపోతాయి, మీకు అర్థమవుతుంది. అలాగే మీరు మీ దేహానికి ఆరోగ్యం బాగోపోతే ఆరోగ్యం పోగొట్టుకోవడానికి తగిన ఆహార నియమం లేకపోతే దాని మందులు వాడటం ఏదో చూసుకోవాలి, కానీ బెంగపెట్టి కూర్చోవడం కాదు. ఇక్కడ అక్కడ ప్రయత్నం చెయ్యాలి. ఏం చెయ్యాలి? మూడు సంపాదించుకోవాలి, యజ్ఞము దానము తపస్సు, ఆ గుణాలు సంపాదించుకోవాలి. మూడు విడిచిపెట్టాలి, రాగము భయము కోపము విడిచిపెట్టాలి. అంటే రాగం అంటే మమత, రాగం అంటే మమకారం. ఏంటది మమకారం? రాగం అంటే ఎక్కువ మమకారం మనకు దేహం మీద ఇల్లు మీద ఉంటుంది. ఎక్కువ ఎక్కడ మమకారం ఎక్కడ ఉంటుంది? దేహం మీద ఇల్లు మీద, దేహాన్ని బట్టి ఇంటిని బట్టి ఇతరులు కూడా వస్తారు. భగవంతుడికి ఇతరులు ఎవరు ఉన్నారు? మన మనసుకి ఇతరులు ఉన్నారు, అహంకారానికి ఇతరులు ఉన్నారు, కానీ భగవంతుడికి ఇతరులు ఎవరున్నారు భగవంతుడికి ఇతరులు లేరు. ఈ మూడి విడిచిపెట్టాలి. ఏ మూడిని? ఏమడి రాగ భయ కోప, ఇది మనం అక్కడ ఆ మీటింగ్ లో చెప్పాం. ఎక్కడ పెద్దాపురం అదేమిడు ఏనుగురి దగ్గర మీటింగ్ లో చెప్పాం. మూడు రోగాలు చెప్పాడు, మూడు రోగాలు చెప్పాడు ఎవడు భగవంతుడు. దానికి మందులు చెప్పాడు, రోగాలు చెప్పాడు, మందులు చెప్పాడు. అది ఏంటి రోగాలేంటి? కామము, కోపము, తర్వాత కోరిక. కామం అంటే కోరిక, కామం అంటే ఏంటి? ఆ కోరిక. ఆ కోరిక, కోపము, లోభిత్వం. ఈ చాలా మంది మనుషులకి లోభిత్వం కూడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నా లోభిత్వంగా ఉంటారు జనరల్గా. చాలా మంది భక్తుడి గారు ఏమన్నాడంటే, అందరికంటే ఈ లోభిత్వం వాళ్ళే పెద్ద దాతలని చెప్పాడు. ఎక్కువ ఎవరైతే పరమ లోపలిగా ఉంటారో వాళ్ళు పెద్ద దాతలని చెప్పాడు భక్తుడు గారు. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఆడు చచ్చిపోయి ఒకడే తినేస్తాడు. ఆ మొదటాన్ని ఉంటాను తాళం చెయ్యి, ఆడు తాళం చెయ్యి ఒకటి లాగేసి మొత్తం తమ తినేసాడు మొత్తం. పూర్వం చచ్చిపోయిన వాళ్ళు ఏం చేశారంటే మొదటాన్ని తాళ్ళు కట్టుకునేవారు. ఆడు చచ్చిపోతే తాళం చెయ్యి లాగేసి ఉన్న డబ్బంతా ఒకటి లాగేసి పట్టుకోవచ్చు. అయితే పరమలోపి పెద్ద దాతను ఒకడే తినేస్తాడు, ఇంకా అందరినీ తిన్నవాడు. ఇంకా ఆడి చేతితో ఎవడికి పెట్టుకోడు, లేదా దాసి దాసి ఉంచుతాడు. ఎవడో ఒకడే తినేస్తాడు, ఎవడో నోరు ఉంటుంది ఆ కుటుంబంలో ఆడు తినేస్తాడు, మొత్తాన్ని తినేస్తాడు. అంటే దాత ఎవడంటే ఆడే గొప్ప దాతను. ఎవడో పరమలోపే గొప్ప దాతని భర్తీ గారు చెప్పాడు. భర్తీ గారు సుభాషితాలు మీరు అందరూ చిన్నప్పుడు చదువుకున్నారు. హై స్కూల్లో కాలేజీలో భర్తీ గారి పద్యాలు ఉంటాయి. ఆ భర్తీ గారు ఇక్కడ ఆ శివక్షేత్రంలో ఉండేవాడు. ఆడు ఆ ప్రాంతానికి రాజు బుద్ధిలాగా. అది ఆ శివక్షేత్రం ఆవంతికే అంటారు. ఇప్పుడు కూడా అక్కడ రైల్వే స్టేషన్ ఉంది, అందరూ వెళతారు. శ్రీశైలంలాగా అది కూడా గొప్ప క్షేత్రం. అది మధ్యప్రదేశ్లో ఉంది, ఉజ్జయిని. పూర్వం ఆవంతికి అని పేరు, ఇప్పుడు ఉజ్జయిని. అది మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడ ఆ ఉజ్జయినిలోనే కృష్ణుడు, బలరాముడు, కుచేలుడు 64 రోజులు చదువుకున్నారు. అక్కడ గురువుగారి దగ్గర ఉజ్జయినిలోనే వీళ్ళు ముగ్గురు చదువుకున్నారు. ఎవడో ఇంకా కొంతమంది ఉండొచ్చు. గురువుగారి సాందీపుడి దగ్గర కృష్ణుడు, బలరాముడు, కుచేలుడు మొత్తం 10 64 రోజులు అక్కడ చదువుకుంటారు. అంటే విద్యలు 64 విద్యలు 64 రోజుల్లో చెప్పేవాడు చెప్పేశాడు. వీళ్ళనే చెడిపోయారు అయిపోయింది. 64 రోజులే ఇక్కడ స్టూడెంట్గా ఉంటా కృష్ణుడు, బలరాముడు, కుచేలుడు 64 రోజులు ఉన్నారు. ఆ ఉజ్జయినిలోనే ఆడు చిన్నప్పుడు చదువుకున్నారు. ఉజ్జయిని ప్రాంతానికి భర్తృగారు రాజు. భర్తృగారు రాజు. తర్వాత ఈ భర్తృగారి సుభాషితాలన్నీ మీరు రాసి ఉంటారు. ఆడు తినవలసిన మొట్టిగా అన్ని తిన్నాక సుభాషితాలు రాశాడు ఆ భర్తృగారు రాజు. ఆడు వాళ్ళ ఏరియాకి రాజు. ఆడు ఆడి భార్య పేరు పెంగళి. ఆడి భార్య పేరు ఏం పేరు? పెంగళి. వాడికి వైరాగ్యం గురించి పురాణాలలో వినేవాడు. ఆడు పురాణాలు చదువుకున్నాడు. ఎవడన్నా పండితులు ఉంటే పండితులతో చెప్పించుకుని వినేవాడు. ఎవరు? ఎవడు? ఆ భర్తృగారు. ఆడు రాజు, ఒక ఏరియాకి రాజు. అప్పుడు ఈ పెంగళంటే ఆడు ఇష్టపడేవాడు. ఎవడు? ఆ రాజు, భర్తృగారి రాజు ఇష్టపడేవాడు. ఈ పెంగళ ఏం చేసిందంటే నిమ్మది వీడి మీద ఇష్టం తగ్గించేసుకుంది. ఎవడి మీద? భర్తృగారి మీద ఇష్టం తగ్గించేసుకుంది. ఇక్కడ నీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళు మొట్టుకాయలు మడతా మొట్టు పట్టకపోతే నీకు వైరాగ్యం రాదు. నీకు ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళు మిమ్మల్ని తన్నుతా ఉండరు. నీకు మీ అమ్మాయి అంటే బాగా ఇష్టం, అది ఎడాపడ దంచుతూ ఉండాలి మిమ్మల్ని, అప్పుడు వైరాగ్యం వస్తుంది. ఈ భగవద్గీత తింటే వైరాగ్యం ఎవరికి వస్తుంది? అయితే మీరు ఎవరి కోసం పోతున్నారో అది పట్టి కొట్టేస్తారనుకోండి, అప్పుడు ఎంతో కొంత వైరాగ్యం వస్తుంది. ఏం చేతి మీకు అక్కడ మమకారం ఉంది. అలాగే భర్తృ గారి పురాణాలు చాలా విన్నాడు, కానీ వైరాగ్యం గురించి విన్నాడు. అసలు వివేకంలో తెలివితేటలు ఉన్నాయి, కానీ వైరాగ్యం రావటం అలాదేంటి అనుకునేవాడు. వైరాగ్యం గురించి వింటున్నాం కానీ వైరాగ్యం రావటం అలాదేంటి అనుకున్నాడు. ఆ పిల్ల ఎదురు తిరిగింది, ఆ పిల్ల పెంగళి ఎదురు తిరిగింది. ఎదురు తిరిగి అప్పుడప్పుడు తిడతా ఉండేది. రాజుని తిడతా అంటే ఎలాగంటే ఆవిడ రాణి రాజు, రాజుని పట్టుకుని అలా అలాగే తిడతా ఉండేది. అవైల చెడుతుంటే కొంతకాలం నిజంగా వైరాగ్యం వచ్చింది. ఎవరికి అప్పుడు భర్తృ గారు ఏమన్నారంటే, అనేక పురాణాలు విన్నాను, అనేక మంది పండితులు చెప్పింది విన్నాను, నాకు వైరాగ్యం రాలేదు. నువ్వు పట్టుకు తిడతాంటే నాకు వైరాగ్యం వచ్చింది అని చెప్పి నువ్వే నాకు గురువు అని రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆడే భర్తృ గారు తర్వాత ఎవరో పరిపాలన చేశారు. ఇదే వాడి మటుకు వెళ్ళిపోయి తపస్సు చేసి, తపస్సు అంటే అర్థం ఏంటి, మనస్సుని ఇంద్రియాలని నూటికి నిలిపాళ్ళు అంటే గాలిలో ఉంచాడు దీపం ఎలా ఉంటుందో, మనస్సుని ఇంద్రియాలని నూటికి నిలిపాళ్ళు ఎవడైతే సాధనం చేసుకున్నాడో వాడి తపస్సు ఫలించినట్లు లెక్క. తపస్సు అంటే మన వ్యక్తి భావన అణిగిపోవాలి. ఇప్పుడు ఈ శరీరం ఎవరిదే, ఈ శరీరం ఎవరిదే అండి, నీకు శరీరాలు లేవా? ఇప్పుడు ఈ శరీరం ఎవరిదంటే నాదంటాను. ఈ శరీరం ఎవరికి శరీరాలు లేవా? ఇప్పుడు ఈ శరీరం ఎవరిదంటే ఏమంటాం, ఈ శరీరం ఎవరిదంటే ఏమంటాం, నాదంటాం. అంటే నేను ఒక శరీరం తోటి తాదాప్యం పొందున్నాను కదా. నీ అందరి శరీరాలు నేను అనుకోవటం లేదు, పర్టికులర్ బాడీ నాదనుకుంటున్నాను. నీకు అర్థమవుతుంది, ఆ భావన నశించడమే నిజమైన తపస్సు. అందుకని నీ అందరి శరీరాలు నేను అనుకుంటున్నానా, అనుకోవటం లేదు. ఇందులో చాలా శవాలు ఉన్నాయి. ఈ శవాన్ని మటుకి ఫలానా శరీరం నాదనే భావం నాకుంది, అది పూర్తిగా నశింపజేయటమే తపస్సు. వాడికి ఇంకా రాగద్వేషాలు ఏంటి? ఫలానా బాడీ నాదనే భావన ఎంతకాలం అవుతుందో అంతకాలం తపస్సు. అది తపస్సు ఫలించదు వాడికి. ఇదో ఫలానా శరీరం నాది. ఇక్కడ చాలా శరీరాలు ఉన్నాయి కదా, పోనీ మీ శరీరం నాది అనుకుంటున్నారా? అనుకోవటం లేదు, ఈ శరీరం నాది అనుకుంటున్నాను. ఆ భావన వేరుతో సహా నశించాలి. అది దానికి ముందు ప్రిలిమినరీగా ముందు ఇది కంట్రోల్ రావాలి. ఇది మనస్సుతోటి ఇంద్రియాలు ఒకటికి నూటికి నువ్వు మామూలు నూటికి 99 గాలిలోని చోట దీపం ఎలా ఉంటుందో అంత నిశ్చలంగా అంత నిర్మలంగా పెర్ఫెక్ట్ కంట్రోల్లోకి రావాలి, స్వాధీనంలోకి రావాలి. తపస్సు యొక్క ప్రయోజనం, తపస్సు అంటే ఎండింప చేయటం. తపస్సు అంటే ఏంటి, ఎండింప చేయటం. ఇప్పుడు మీ కిరసనాల డబ్బా ఉందనుకోండి, కడగండి. 4 రోజులు కడిగినా దాని వాసన పోదు. కడిగేసి ఎండబెట్టాలి దాన్ని. దాన్ని ఏం చేయాలి, ఎండబెడితే ఎండలో కొంతకాలంగా వాసన పోదు. మామూలుగా కడిగేసినా దాని వాసన పోదు, ఎండబెడితే కొంతకాలానికి దాని వాసన పోతుంది. అలాగే జన్మల నుంచి మనకు ఏ కొన్ని వాసనలు వస్తున్నాయి, నీకు అర్థమవుతుందా? దాని కొన్ని విషయాలు మనం ఎంజాయ్ చేయటం వల్ల ఈ వాసన కింద పడతాయి మనకి. ఇది కొన్ని వేలు జన్మల నుంచి ఈ వాసనలు వస్తున్నాయి. ఈ వాసన పోగొట్టుకోవడం చాలా కష్టం. ఒకవేళ మీరు జ్ఞానం గురించి విన్నా, ఎంతో కొంత జ్ఞానం సంపాదించినా లోపల వాసన ఉంటే జ్ఞానం నిలబడినవుతుంది. అది నిలబడినది ఆ వాసన జ్ఞానం. ఆ వాసనాక్షయం అయితేనే కానీ వీడికి జ్ఞానం పెరమనంట అవ్వదు. ఈ లోపల మీరు మంచి విషయాలు అంటే చాలా బాగుంది, శాంతిగా ఉంది, సుఖంగా ఉందని మీరు అనుకుంటారు. కానీ ఆ శాంతిని మీ సుఖాన్ని మీ లోపల వాసన నిలబడినవుతాం. ఆ వాసన వేరుతో సహా నశించాలి, వాసన వేరుతో సహా నశించాలి. అది మీ ప్రయత్నం అయితే మీరు చెయ్యాలి. గురువు దయ ఉండాలి, ఈశ్వర కటాక్షం ఉండాలి. ఇన్ని రకాలుగా ఉంటుంది కానీ వాసన నశించదు. చాలా దేహాలు ఉన్నాయి కదా, కొన్ని ఆ దేహం నేను ఎందుకు అనుకోవటం, ఈ దేహం నేను ఎందుకు, మా ఎంత లోకం ఎంత మర్మం ఉంటుంది, ఎక్కడ ఉంది? ఈ గడప దాటకపోతే లోకంలో మా అనుకోవడం దాటలే. వీత రాగ భయ క్రోధాహ కొన్ని ఉంటే నష్టం ఏంటి? మీకు భయం వేస్తాను అనుకోండి, ఉంటే నష్టం ఏంటి? అది కానీ భయం వేస్తాను మీకు ఉంటే నష్టం ఏంటంటే, ఎక్కడైతే భయం ఉందో అక్కడ దుఃఖం వచ్చేస్తుంది, ఎక్కడైతే కోపం ఉందో అక్కడ దుఃఖం వచ్చేస్తుంది, ఎక్కడైతే మమకారం ఉందో అక్కడ దుఃఖం వస్తుంది. మమకారం ఉన్న చోట దుఃఖం వస్తుంది, భయం ఉన్న చోట దుఃఖం వస్తుంది, కోపం ఉన్న చోట దుఃఖం వస్తుంది. ఏ కారణాలలో మీకు దుఃఖం వస్తుందో, ఏ కారణాలలో మీకు అశాంతి వస్తుందో, ఏ కారణాలలో మీ మనసుకు అనారోగ్యం వస్తుందో వాటిని విడిచిపెట్టండి అని భగవాన్ బోధ. భగవాన్ వాచ, ఎవరు వాచది? జీవుడు చెప్పింది కాదు, భగవంతుడు చెప్పింది. వీడు పైనుంచి కిందకు వచ్చిన వాడు కాదు, కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కాదు, పైనుంచి కిందకు వచ్చే చెబుతున్నాడు. కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కాదు, సాధన చేసి సాధన చేసి ఇలాగ వెళ్ళిన వాడు కాదు, పైనుంచి నారాయణుడే. అనుకుంటే దేవుడు కాదు, స్వయంగా దేవుడు. అనుకోవటం వల్ల దేవుడైన వాడు కాదు, స్వయంగా దేవుడు నారాయణుడే. నారాయణుడే రూపం ధరించి వచ్చాడు. వాడు ఏ కారణాల వల్ల మనకు అశాంతి వస్తుందో, ఏ కారణాల వల్ల మనకు దుఃఖం వస్తుందో, ఏ కారణాల వల్ల మనకు పునర్జన్మలు వస్తున్నాయో వాటిని విడిచిపెట్టమని చెబుతున్నాడు. అంత వివరంగా చెప్పకపోయినా వాటిని విడిచిపెట్టమని చెబుతున్నాడు. వీడు భగవో జ్ఞాన తపసాహ పూతాహ మద్భావం ఆగతాహ. ఇది ఎవడైతే నన్ను ఆశ్రయించాడో, ఎవడైతే తన మనస్సును ఇంద్రియాలు నా చుట్టూరు చెప్పుకుంటున్నాడో, ఎవడైతే తగ్గించుకున్నాడో రాగ భయ ఉద్రేకాలను ఎవడైతే తగ్గించుకుంటున్నాడో, తర్వాత ఇంకోటి మనం ఏదైనా ఆలోచించే ఉద్రేకంగా ఆలోచిస్తే నష్టపోతాం. మనం ఏదైనా ఆలోచిస్తాం అనుకోండి, ఉద్రేకంగా ఆలోచిస్తాం అనుకోండి, మనకే నష్టపోతాం. ప్రశాంతంగా ఆలోచించినప్పుడు మనకు మంచి భావాలు వస్తాయి, ఉద్రేకంగా ఆలోచిస్తే మనకి కొంచెం నష్టపోతాం. ఉద్రేకంగా ఆలోచిస్తే నష్టపోతాం. భగవో జ్ఞాన తపసాహ అంటే జ్ఞాన తపస్సు అంటే పూర్వం నన్ను ఆశ్రయించి నాకు ఇష్టమైన పని చేసి, నేను చెప్పిన పని చేసి, నేను వద్దని పని మానేసి, అంటే కర్మ వికర్మ అది కూడా చెప్తాం. ఇక్కడంటే ఈ శ్లోకమే దాటకపోతే ఇంకా ఆ శ్లోకంలోకి వెళ్తాం. శ్లోకం అంటే శ్లోకం పోగొట్టేది శ్లోకం, మీకున్న దుఃఖాన్ని పోగొట్టేది శ్లోకం, శ్లోకాన్ని పోగొట్టేది శ్లోకం. భగవో జ్ఞాన తపసాహ, ఇలా కొంతమంది జ్ఞాన తపస్సు చేశారు పూర్వం. అర్జున నీకు పూర్వం చాలా మంది జ్ఞాన తపస్సు చేసి పవిత్రులై, ఎవరు తపస్సు చేసిన వాడు ఏమవుతాడు, పవిత్రుడు అవుతాడు. తపస్సు చేసినవాడు ఏమవుతాడు, జ్ఞానము చేసినవాడు, జపము చేసినవాడు, జ్ఞానం చేసినవాడు, తపస్సు చేసినవాడు ఏమవుతాడు, పవిత్రుడు అవుతాడు. ఇలా కొంతమంది పవిత్రులయ్యి, కొంతమంది తపస్సులు చేసి, యోగాభ్యాసాలు చేసి, నా పాదాల ఎందు భక్తి నిలబెట్టుకుని, మీకు అర్థం, నా పాదాల ఎందు భక్తి నిలబెట్టుకుని, తర్వాత చాలా మంది ఇలాగా మంచి కర్మలు చేస్తూ మంచి విషయాలు వింటూ, వాళ్ళు మనోదేహము నా చుట్టూ చెప్పుకుని, విచారణలు చేసి, ధ్యానము చేసి, నా అనుగ్రహాన్ని సంపాదించి పవిత్రులై నా స్వరూపాన్ని పొందారు. ఇది శ్లోకం. వేతరాగ భయ క్రోధ నేనే అయితే, మీ పొలాలుంటే మీరు జాగ్రత్త పెట్టుకోండి, కానీ లోపల మీకు దిక్కు, మీకున్న డబ్బు అనుకోకండి, మీకు దిక్కు నేనే. అయితే నన్ను ఆశ్రయించి మీరు ఏం చేయాలంటే, నా చుట్టూరు తిరుగుతూ నన్ను ఆశ్రయించి, నా మాట వింటూ, నేను చెప్పిన పనులు చేస్తూ, నేను వద్దని పని, నేను వద్దని పని, ఏదైతే ఈ పని మానేయనని చెప్పానో ఆ పని మానేస్తూ ఇలా జ్ఞాన తపస్సులు చేస్తూ పూర్వం చాలా మంది పవిత్రులై, నా అనుగ్రహాల పవిత్రులై నా స్వరూపాన్ని పొందారు. అర్జునుడు నువ్వు కూడా అలా పొందటానికి ప్రయత్నం చేయి. ఆ పెద్దలు నడిచిన మార్గంలోనే నువ్వు కూడా నడువు. ఇంకా చాలా శ్లోకాలు ఇవన్నీ తప్పించుకుని వెళ్ళలేము. ఇక్కడ పెద్ద పేజీలు ఉన్నాయి. చాలా తప్పించేస్తున్నాం ఒక శ్లోకంతో మనకి తేమలు. ఇక్కడ ఒక చాలా శ్లోకాలు ఉన్నాయి. నా మాం కర్మణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం మే అభిజానాతి కర్మభిహి కర్మభిహి నా బాధ్యతే. అంటే ఏం చెప్తున్నాడంటే, ఇక పేచిరి శ్లోకం ఒకటి వస్తుంది, అది చెప్తాను ముందు. పేచిరి ఇది అయిపోయిన తర్వాత అంటే దీనికి పెద్ద పెద్ద పట్టులు ఉన్నాయి, ఈ రహస్యం తెలుసుకుంటే మీకు మోక్షం వస్తుందని చెప్పాడు. కర్మ వికర్మ అకర్మ, కర్మలో అకర్మను చూడటం, అకర్మలో కర్మను చూడటం. మధ్యలో ఆ శ్లోకం దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో కొన్ని శ్లోకాలు తప్పించేయాలి. మధ్యలో శ్లోకాలు పెట్టి కూర్చుంటే ఆ శ్లోకం దగ్గరికి వెళ్ళాలంటే ఇంక నాలుగు మీటింగ్లు అయితేనే కానీ ఆ శ్లోకం దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, నేను పనులు చేస్తున్నాను, నేను పని చేస్తున్నాను, మీరు పని చేస్తున్నారు, కానీ నేను చేసే పని మీ కళ్ళకు కనపడటం లేదు, నేను చేసే పని మీ కళ్ళకు కనపడటం లేదు, మీరు నన్ను నేను ఎలా చేస్తున్నాను, కర్మ ఎందు నాకు ఆసక్తి లేదు, అవసరం కాబట్టి చేస్తున్నాను, చెయ్యాలని చేయటం కాదు, అక్కడ ఎక్కడ ఏ పని అవసరమో ఆ పని చేస్తున్నాను, అక్కడ అవసరాన్ని బట్టి చేస్తున్నాను, నెస్టిటీని బట్టి చేస్తున్నాను, చెయ్యాలని చేయటం కాదు, అక్కడ అవసరాన్ని బట్టి చేస్తున్నాను, లేదా కర్మ ఫలకాంక్ష లేకుండా చేస్తున్నాను. అలా కర్మ ఫలం మీద నాకు ఆసక్తి ఉండదు, కర్మ ఫలం మీద, కర్మ మీద మమకారం ఉండదు, కర్మ చెయ్యాలనే మమకారం ఉండదు, అక్కడ ఆ పని చెయ్యాలి కాబట్టి చేస్తాం, అలాగా ఆసక్తి పెట్టుకుని చేయటం కాదు, కర్మ మీద ఆసక్తి పని చేయటం, ఆసక్తి పెట్టుకుని చేయటం కాదు, పని చేస్తాం, అది అవసరాన్ని బట్టి చేస్తాం. మీకు అర్థమవుతుందా? కర్మ ఫలే స్పృహ, అలా కర్మ ఫలం వస్తుందా రాదా అని గొడవలేదు, అసలు స్పృహే లేదు. కర్మ ఫలం రావచ్చు రాకపోవచ్చు, ఆ స్పృహ కూడా ఉండదు, కర్మ ఫలం మీద అసలు స్పృహే ఉండదు. అంచేత నీవు కర్మ యందు ఆసక్తి లేకుండా, అంటే ఈ దేహం ద్వారా ఏ పని జరగాలో ఆ పని జరిగిపోతూ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే, నీకు మోక్షం తొందరగా రావాలంటే, నేను ఉన్నాను ఇందులో శాస్త్ర ప్రమాణం అక్కడ నీకు తెలుస్తాను కదా, నేను ఉన్నాను అంటే రెడీమేడ్ అనమాట, ఇంకా మెషిన్ వాడి దగ్గర కుట్టించుకోక్కర్లేదు బట్టలు, సరిగ్గా మనం అక్కడ కొట్లోకి వెళ్తాం, మన ఆది ఏదో చూసుకోవడం, చూడు అక్కడే తొడుక్కొచ్చు, బట్ట కొనుక్కోవడం, మెషిన్ వాడి దగ్గరికి వెళ్తాం, కొలతలు ఇవ్వటం, పెద్ద గొడవ పూర్వం, ఆడు రేపు రండి అంటున్నాడు, రెడీమేడ్ వచ్చేసి బట్టలు అక్కడే వేసేసుకోవచ్చు, మన ఆది చూసుకోవడం, ఆ కొట్లు వేసుకోవచ్చు, అలా రెడీమేడ్ ఇక్కడ మోక్షం ఉంటుంది, మనం ఉన్నాం ఇందులో ఎవరికైనా అనుమానం, దేవుడు కూడా దేవుడు ఉన్నాడా లేడా అని గొడవ ఉంది, మనం ఉన్నాం, నేను లేనని ఎవరు అంటలేదు కదా, నేను లేనని ఎవరు అంటలేదు, మనం ఉన్నాం. మీరు ఏం చేస్తారంటే అలా ఉండండి, అలా ఉన్నాం ఇలా ఉన్నాం అని అనుకోవటం మానే, గౌరవంగా ఉన్నాం, అగౌరవంగా ఉన్నాం, ధనవంతులుగా ఉన్నాం, పేదవాళ్ల కింద ఉన్నాం, మీకు అర్థమవుతుందే, గొప్పగా ఉన్నాం, తక్కువగా ఉన్నాం, అయ్యాను దిస్ అనుకోవద్దు, ఆయన దట్ అనుకోవద్దు, మీరు ఉండండి, అలా ఉన్నాం అనుకోవద్దు, ఇలా ఉన్నాం అనుకోవద్దు, అలా మీరు ఉన్నారని తెలుస్తుంది కదా, అలా ఉండండి, మీకు తొందరగా మోక్షం వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం, బయట విషయాలతోటి ఏదో తాత నాకు పొలం ఉంది ఉంటే ఉండలేండి, అస్తమా నాకు పొలం ఉంది అంటే మీకు పెరిగిపోదు కదా, అది మీకు 100 రూపాయలు నాయకుండా అస్తమా అదే లెక్క పెట్టుకుంటే 101 రూపాయలు అయిపోతుందా, అధికారులు మీకు 100 రూపాయలు ఉన్నాయి, నీ కాలక్షేపం అక్కడ అస్తమాని లెక్కెట్టుకుంటే అంటే 101 అవుతుందా 100 అవుతుందా, అలా ఉంటే ఉండనివ్వండి, మీరు అస్తమానం నాకుందంటే ఏం పెరిగిపోదు కదా, అలా ఉంటే ఉండనివ్వండి, బయట గొడవలు దేని చోటు కలవద్దు, మీకు ఉంటే ఉండనివ్వండి, అది నాకుంది ఇది నాకుంది, మీకు పొలం ఉంది కానీ మీరు పొలం కాదు, మీకు డబ్బు ఉంది కానీ మీరు డబ్బు కాదు, మీకు చుట్టాలు ఉండొచ్చు కానీ చుట్టాలు మీరు కాదు, మీకు అర్థమవుతా, మీరే నేను ఉన్నాను, అది ఉంటే గుర్తుపెట్టుకోండి, మీకు దేనితో ఇంకా నేను ఎలా ఉన్నాను, అది నాది ఇది నాది, నేను ఎలా ఉన్నాను, ఇలా ఈ గొడవ వదిలేయండి, ఇది నేను వెళ్ళి మీ గూట్లో పడిపోతుంది, ఇంకేదో సాధనతో కూడా పెద్ద ప్రయత్నం లేదు, దేవుడు మాట వదిలేని దేవుడు ఉన్నాడో లేదు, అది వదిలేయండి, నేను ఉన్నాను, ఇందులో ఎవరికి అనుమానం లేదు, ఎలా ఉన్నాను ఇలా ఉన్నాను, మీ వృత్తితో కానీ లేకపోతే మీ దేహంతో కానీ, మీ దేహం ఉంటే ఉండనివ్వండి, అలాగా దేనితో తాదాత్యం లేకుండా అలా ఉండండి, ఈ నేనుకి మేత తగ్గిపోయి అది పలచబడిపోయి అది ఎక్కడి నుంచి అది అంతర్ముఖం అయ్యి అదృశ్యం అయిపోతుంది. నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను, మనకు అదృష్టం వస్తూ ఉంటుంది వెళ్ళిపోతుంది, దురదృష్టం వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది, దేహాలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, నీకు అర్థమవుతుందా, అదృష్టం వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది, దురదృష్టం వస్తుంది వెళ్ళిపోతుంది, నేను ఎలా ఉన్నాను అలా ఉండిపోయాను అంతే, మీరు అదృష్టం వచ్చింది అనుకోండి మా రోజులు బాగున్నాం అలా కలవకండి, మళ్ళీ చెడ్డ రోజులు వచ్చి అనుకోండి ఏమన్నా ఈ మధ్యలో మాకు రోజులు బాగోలేదు మాకు రోజులు అలాగ అలా కలవద్దు, మీరు మీకు అర్థమవుతా ప్రారంభాన్ని బట్టి వెళ్ళిపోతా ఉండాలి, అలా కలవద్దు, ఊరికని అలా ఉన్నాను అనుకోవద్దు ఇలా ఉన్నది అనుకోద్దు, నేను గౌరవంగా బతుకుతున్నాను అనుకోద్దు, లేదా నాకు అగౌరవం వచ్చింది ఏమనుకోద్దు. ఇప్పుడు హరిశ్యాం ప్రసాద్ గారి మనవడు 50 కోట్లు దివాళా తీసాడని హాయిగా ఉన్నాడు. ఇంత డబ్బు ఉన్నాడు, ఇంత డబ్బు ఉన్నాడు అని మనం అందరం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయనకు అగౌరవం వచ్చిన సుఖంగా ఉన్నాడు. రెండు జిల్లాలో ఇంత పేరు వచ్చింది, మనకి ధనవంతులు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనకి అగౌరవం వచ్చేసి ఏమి లేదు, మామూలుగా ఉన్నాడు. మన చేతిలో లేని దానికి, మన చేతిలో లేని పని, మన చేతిలో ఉన్నది ఏదైనా చేయగలం. మన చేతి మన చేయి దాటిపోయాక మనం ఏం చేయగలం కనుక హాయిగా సుఖంగా ఉన్నాడు, సుఖంగా నిద్రపోతున్నాడు. కానీ ప్రసాద్ గారు ఏంటి, మీ మనవని అలా వదిలేసారు, మరి వదిలేక ఏం చేస్తారని చెబితే వింటే కదా. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళైనా మీరు చెప్పినట్టు వినరనుకోండి, ఇంకా మీరు చేసేది ఏంటి? అదే భగవంతుడు చెప్తున్నాడు, వినలేదు అనుకుంటే మీ మానసిక ఆరోగ్యం చెడిపోతుంది. పుండవు తనాసం డ్యూటీ చేసి వదిలేయటే. భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే అర్జునుడి చోటి, నేను చెప్పవలసిన అన్ని విషయాలన్నీ నీకు చెప్తాను, నీకు ఇష్టమైతే యుద్ధం చేయి, అది మానే అన్నాడు చివరిలో. వినలేదు, నేను చెప్పేది వినలేదు వినలేదు అంటానికే అలా అనుకోవటం అనవసరం. ఏంటి ప్రసాద్ గారు మీ మనవని అలా వదిలేశారంటే చెబితే ఇంతే కదా, వినలేదు మనకెందుకు ఇంకా గొడవ, మన చేతిలో లేనిదని గొడవ మనకెందుకు. కొన్ని కొన్ని పనులు అది మన చేయి దాటిపోయాక మనం చేసేది ఏమి ఉండదు ఇంకా. అయ్యి బాబు మధ్యమాచార్యులు అన్నాడు, నీ నా చేతిలో ఏమి లేదు, నీ చేతిలో ఉంటే మాటికి నీ వాళ్ళు ఏమవుతుందన్నాడు. మనం అనుకునే మాటలు కూడా పడగొట్టేస్తున్నాడు ఎవడో మధ్యవాచార్య. నీ డ్యూటీ చెయ్యి, నీ చేతిలో నీ చేతిలో నీ చేతిలో నీ చేతి. మనం ఏమనుకుంటున్నాం, మన చేయి దాటిపోయింది కదా, ఇంకా మనం ఏం చేయగలం అనుకుంటున్నాం. మధ్యవాచార్యులు అన్నాడు, నీ చేతిలో నీ చేతిలో ఉన్నా నీ చేతిలో లేకపోయినా భగవంతుని చేతిలో ఉన్నదవుతుంది, కానీ ఏంట్రా బొమ్మ నువ్వు చేసేది అన్నాడు మధ్వాచార్య. చిట్టి పదేశ్వరుడు అసలే బండోడండి, ఆయన తిట్టేశాడని పట్టుకుని ఎవరి వర్క్ ఆర్ నాట్, నువ్వు చెయ్యి చెయ్యకపోయి నీ చేతిలో ఉండే, ఏమన్నా ముందు జాగ్రత్త పడలేకపోయామండే. సరే అది పోయి అనుకుంటే ఏం లాభం ఉండని ఏదో అనుకుంటా ఉంటాం కదా. ముందు జాగ్రత్త పడితే మటుకు నీ చేతిలో ఏముంది, నువ్వు బొమ్మ రా, షాడోస్ రా, నీళ్ళు రా అన్నాడు మధ్వాచార్య. మన కొన్ని పనులకి ఏమనుకుంటామంటే ఏమన్నా ముందు జాగ్రత్త పడలేకపోయామంటే ఏదో తర్వాత అంతా ముంచుకొచ్చేసింది, ముంచుకొచ్చాక ఇప్పుడు చేసేది ఏముంది అని అంటున్నాడు. మనం అనుకుంటాం, ఇది చాలా మంది అంగీకరించారు, ఏ మన చేతిలో ఉంటే మనం చేయగలము, చేతిలో లేని చేయలేమని. కానీ ఇది ఎదురు తిరిగాడు మధ్వాచార్య. ఇక్కడ మనం అనుకున్నానికి ఎదురు తిరిగేశాడండి అది. ఈ భగవద్గీతలో కూడా చాలా పేచీలు కూడా ఉన్నాయి, అది ఎదురు తిరిగి అంటే అర్థం చెప్పడంలో, అర్థం చెప్పడంలో మధ్వాచార్యులు ఏమన్నాడంటే ఎదురు తిరిగాను, నీ చేతిలో లేదనుకుంటా ఉంటే మటుకు నువ్వు చేసేది ఏంట్రా అన్నాడు. అంటే ఇక్కడ జరిగేది మధ్వాచార్యులు కర్మ వికర్మ అకర్మ. ఆ శ్లోకం ఎదురు వస్తుందంటే తర్వాత చెప్తాను, ఇప్పుడు హింసి చెప్తాను, ఇప్పుడు నీకు ఊరికే కొంచెం నాలుగు రాసిస్తా ఉంటాం. నేను చిన్న వండి పూర్తిగా చిన్న వండి ఊరికి నాలుగు రాస్తే కొంచెం రుచి తెలుస్తుంది కదా, రాస్తా ఉంటాం. ప్రసాదం పెట్టడం కొంతమంది చేతికి రాస్తారు, కొంతమంది కొన్ని కొన్ని గుళ్ళు ఊరికే చేతికి రాస్తారు. వాళ్ళు ప్రసాదం పెట్టడం చేతికి రాసేది మరి నాలుగుతే నాలుగు పదబెడితే మరి నాలుగుకి మంట ఉండదు, కానీ ఎంతో కొంత రుచి తెలుస్తుందండి. ఇప్పుడు మీరు చేతిలో రాస్తా ఉండే పెట్టడం ఉండే అప్పుడే ప్రసాదం పెట్టడం ఉండదు. కర్మ వికర్మ అకర్మ ఇది వస్తున్నాడు, రాబోయే శ్లోకాలు 4 అధ్యాయాల్లోనే జ్ఞానం వస్తున్నాడు. కర్మ వికర్మ అకర్మ అంటే కర్మ అంటే మనకు కేటాయించిన పనండి, మనకి కేటాయించిన పనండి. అంటే మన శరీరం ద్వారా ఏ పని అయితే జరగాలో మనకు కేటాయించిన పని మనం చేసుకోవటం. నీకు అర్థం అవుతుందా? మన కర్మ. ఏమండి వికర్మ అంటే నిషిద్ధ కర్మ, అంటే మనం చేయవలసిన పని మనం చేయటం కర్మ అని. అంటే మన చేతిలో భగవంతుడు మన శరీరానికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని చేయటం అండి జాగ్రత్తగా విసుగు లేకుండా. వికర్మ అంటే భగవంతుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో, ఏ పని చేస్తే నీకు దుఃఖం వస్తుంది అనుకున్నాడో దుఃఖం వస్తుందో, ఏ పని చేస్తే నీకు అశాంతి వస్తుందో, ఏ పని చేస్తే నువ్వు భవిష్యత్తులో బాధపడతావో నిషిద్ధ కర్మ అన్నాడు. ఆ పని చేయొద్దన్నాడు. నువ్వు చేయకూడని పని వికర్మ, నువ్వు చేయకూడని పని ఏదైనా చేశావు అనుకో దాని ఏంటి వికర్మ. ఇంచా చేయొద్దు అంటున్నాడు, ఏడ చేస్తే నీకు ఎప్పటికైనా దుఃఖం వస్తుంది అది వికర్మ. నువ్వు చేతిలో ఉన్న పని మానకూడదు, నువ్వు చేతిలో ఉన్న పని నువ్వు చేతిలో ఉన్న పని చెయ్యాలి, నువ్వు చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యాలి, నువ్వు చేతిలో ఉన్న పని బద్దకించకూడదు, నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యాలి బద్దకించకూడదు, దాని కర్మ. అంటే భగవంతుడు ఏ పని అయితే నేను చేయమన్నాడో, నీ శరీరానికి ఏ పని అయితే అప్పగించాడు నువ్వు హృదయపూర్వకంగా చేయటం అది కర్మ. వద్దని భగవంతుడు వద్దని చెప్పింది వికర్మ, నిషేధించిన కర్మ వికర్మ. తర్వాత అకర్మ. అకర్మ అంటే మనం మామూలుగా మనం చేయవలసిన పని మానేసి కూర్చోవటం, మనం చేయవలసిన పని కూడా మానేసి కూర్చోవటం అది అకర్మ. ఇది జనరల్ గా చెప్పే అర్థం. ఇప్పుడు ఏమంటున్నాడండి ఇక్కడ, కర్మలో అకర్మలో చూడు, బుద్ధిమంతుడు వివేకవంతుడు బాగుపడే లక్షణాలు ఉన్నవాడు వికర్మ మాట వదిలేండి, అది చేయకుండా పని. కర్మలో అకర్మను చూస్తాడు, అకర్మలో కర్మను చూస్తాడు అని. ఎవడో మనం కాదు బుద్ధిమంతుడు చూస్తారట, మనం చూస్తామని. వివేకవంతుడు బుద్ధిమంతుడు బాగుపడే లక్షణాలు ఉన్నవారు కర్మలో అకర్మను చూస్తాడు, అకర్మలో కర్మను చూస్తాడు. వికర్మ కూడా వదిలేయండి, అది చేయకూడని పని. వికర్మ కూడా వదిలేయండి, కానీ కర్మ గురించి చెప్పాడు, అకర్మ గురించి చెప్పాడు, కానీ బుద్ధిమంతుడు కర్మలో అకర్మను చూస్తాడు, అకర్మలో కర్మను చూస్తాడు. దాని గురించి మీకు 10 నిమిషాలు చెప్తాను బింద్రి గారు. ముందు ఆయన ఎలా పని చేస్తున్నాడో మనకు అర్థం కాదు. కర్మ ఆయన పని చేస్తున్నాడు కానీ ఆసక్తి లేదు, కర్మ మీద ఆసక్తి లేదు, కర్మ ఫలం మీద ఆసక్తి లేదు, కానీ పని చేస్తున్నాడు. కోరిక లేదు కర్మ, కోరిక లేదు కర్మ చేస్తున్నాడు. ఆ కర్మ మీద ఆసక్తి లేదు, ఆ కర్మ వల్ల వచ్చే ఫలితం మీద కూడా కాంక్ష లేదు. అంటే భగవంతుడు ఎలా పని చేస్తున్నాడో మీరు అర్థం చేసుకుంటే మీకు కూడా ఈ కర్మ చుట్టుకోవడం తగ్గిపోతుంది. అసలు భగవంతుడు ఎలా పని చేస్తున్నాడో కొంతవరకు మీరు అర్థం చేసి ఆయన కూడా పని చేస్తున్నాడు, అది అర్థం చేసుకుంటే మీకు కూడా ఈ కర్మ చుట్టుకోవడం తగ్గిపోతుంది, ఈ కర్మ చుట్టుకోవడం తగ్గిపోతుంది. ఊరికే ఈ కర్మ వికర్మ ఈ పెద్ద పేజీలు కూడా ఇది లేవు. శంకరాచార్యులు వారు ఒక రకంగా చెప్పారు, మధ్వాచార్యులు గారు ఒక రకంగా చెప్పారు, రామానుజాచార్యులు వారు ఒక రకంగా చెప్పారు, ఈ రకరకాలుగా చెబుతూ వస్తారు ఆచార్యులు. ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ ఆచార్యులు పెద్దవాళ్ళు వాళ్ళందరూ మనం గౌరవింపదగిన వాళ్ళే, వాళ్ళందరూ ఇక్కడ ఏమంటున్నారంటే పశ్యేత్ అకర్మణి చ కర్మయ సా బుద్ధిమాన్ మనుష్యేషు సా యుక్త కృత్య కర్మకృత్. ఇక్కడ శరీర మనో బుద్ధిలనే పరికరాలన్నీ కర్మ కోసం ఏర్పడినవి, అవి పనిచేస్తున్నప్పుడు తన ఆత్మలో నిలిచి తాను ఏ కర్మ చేయటం లేదని తెలుసుకోవడం మహాజ్ఞానమని ఇక్కడ చెప్పారు. ఇక్కడ అయితే ఈ పుస్తకం రాసిన వారు ఉనికి ఇక్కడ ఉనికే ఉనికి వాక్ అర్థం చెప్పేసి ఇక్కడ ఇక్కడ వదిలేశారు. ఇక్కడ కొంచెం మనం లోచికి వెళ్ళాలి. అసలు మీకు సబ్జెక్ట్ అర్థం అవుతుంటే మీరు చచ్చిపోయాక స్వర్గం కాదు, చచ్చిపోయాక వచ్చే స్వర్గం వద్దంటారు, ఈ భూమి మీద స్వర్గం అనిపిస్తారు. మీరు పురాణాల్లో కూడా చచ్చిపోతే మీకు స్వర్గం వస్తుందని చెప్తారు కదా, స్వర్గం అంటే స్వర్గ సుఖాలు అనుభవించవచ్చని, స్వర్గ సుఖాలు అంటే స్వర్గంలో ఆ సుఖాన్ని అనుభవించవచ్చని. మీకు ఇక్కడ సబ్జెక్ట్ అర్థమవుతుంది అనుకోండి, స్వర్గం ఇక్కడ ఈ భూమే మీకు స్వర్గం కింద అనిపిస్తుంది. అంటే ఆ స్వర్గ సుఖాలు అనుభవించడం వల్ల ఏ సుఖం వస్తుందో అంతకంటే ఉత్తమ సుఖాన్ని ఇక్కడ పొందుతారు. ఇక్కడ మామూలుగా మీరు భూమి మీదే మీరు స్వర్గం చూస్తారు, శరీరం చనిపోక్కర్లేదు, ఈ భూమి మీదే మీరు ఆ స్వర్గాన్ని చూడొచ్చు. అయితే అది ఈ కర్మగతి బాగా అర్థం చేసుకోవడం కష్టం. కర్మ గురించి తెలుసుకోవాలి, వికర్మల గురించి తెలుసుకోవాలి, అకర్మల గురించి తెలుసుకోవాలి. ఈ కర్మ మార్గం తెలుసుకోవడం చాలా కష్టంతో కూడిన పని కాదు, చాలా కష్టంతో. ఇక్కడ కర్మలో అకర్మను చూడండి, అకర్మలో కర్మను చూడండి. అంటే కర్మలో అకర్మను చూసేవాడు, అకర్మలో కర్మను చూసేవాడు బుద్ధిమంతుడు వివేకవంతుడు, వాడిని కర్మ చుట్టుకోదు అని. ఇది కొంచెం ఆచార్యుల పేచీలు మాకు అట్టించండి. ఆ పేచీలని ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ఇక్కడ మొత్తమే కర్మ రహస్యం తెలుసుకోమని భగవంతుని చెప్తున్నాడు భగవాన్ వాచ. ఇప్పుడు కర్మలో అకర్మను చూడమని, కర్మలో అకర్మను చూడము అంటే మీ కర్మ చేసినా చేయని వాళ్ళతో సమానం అవ్వాలి. కర్మ అంటే పని చేయటం, అకర్మ అంటే చేయకుండా ఉండటం. అంటే పని చేసినా చేయని వాడితో సమానం అయితే ఆయన కర్మ చుట్టుకోదు, పని చేసినా చేయని వాడితో సమానం అయితే కర్మ చుట్టుకోదు. ఇప్పుడు మీరు ఏదైనా కోరికతో కర్మ చేస్తారనుకోండి అది చుట్టుకుంటుంది. మీకు అర్థమవుతుంది, కోరిక లేకుండా కర్మ చేస్తారనుకోండి అది కర్మ చేసినా మిమ్మల్ని ముట్టుకోదు. అదే అది ముట్టుకోదు, కర్మ ముట్టుకోదు, కర్మ ఫలితం కూడా ముట్టుకోదు. ఈ కర్మ అంటే కర్మలో అకర్మనే చూడవండి. కర్మలో అకర్మను చూడడం అంటే మీరు మీ రాగద్వేషాలు లేకుండా పని చేస్తారనుకో, ఒకళ్ళ మీద ఇష్టం కానీ ఒకళ్ళ మీద అయిష్టం కానీ లేకుండా మీరు పని చేస్తూ ఉంటారనుకో, నా ఉదాహరణ మార్గం ఆ కర్మ మనం బంధించం. అంటే ఒకళ్ళ మీద ఇష్టం లేదు ఒకళ్ళ మీద అయిష్టం లేదు, మామూలుగా మీ పని మీరు చేసుకెళ్ళిపోతారనుకో, ఆ కర్మ మిమ్మల్ని బంధించదాం. ఇష్టంతో కానీ అయిష్టంతో కానీ చేశారనుకోండి ఆ కర్మ మిమ్మల్ని బంధిస్తుంది. కోరికతో చేసిన కర్మ కూడా బంధిస్తుంది. కోరిక లేకుండా చేస్తే కర్మ, కోరిక లేకుండా మీరు చేస్తే ఆ కర్మ మిమ్మల్ని బంధించదు. చేసేటప్పుడు కూడా ఫలితం మాట అటించండి, చేసేటప్పుడు కూడా దానికి ఆసక్తి ఉండకూడదు. అక్కడ చేసేటప్పుడు ఆసక్తి ఉండదు. కర్మలో అకర్మను చూడటం అంటే ఏమిటని భగవాన్ అక్కడ అడిగారు. ఇక్కడ కర్మలో అకర్మను చూడమంటున్నారు అంటే అహంకారం లేకుండా, అహంభావం లేకుండా, వ్యక్తి భావం లేకుండా, దేహభావం లేకుండా నువ్వు పని చేస్తే అకర్మ అవుతుంది అన్నారు. అంటే కర్త లేని కర్మ అకర్మ అవుతుంది. ఎవరు? రమణ ఉవాల్చారు, రమణ మహర్షి గారు అలా చెప్పారు. అంటే నువ్వు అహంకారం లేకుండా, అహంభావం లేకుండా, వ్యక్తిభావం లేకుండా, పలానా పేరు నాది, పలానా శరీరం నాది అని ఆ తలంపు లేకుండా ఆత్మభావంతో బ్రహ్మభావంతో కనుక నువ్వు పని చేస్తే నువ్వు చేసినా చెయ్యని వాడితో సమానం అవుతావు. నువ్వు చేసినా చేయని వాడితో అంటే కర్మలో అకర్మను చూడు. నువ్వు కర్మ చేస్తావు, అకర్మ అంటే నువ్వు చేయకుండా ఉండటం, చేసినా చేయకుండా ఉండటం. కర్త లేని కర్మ అంటే అహంభావం లేకుండా పని చేయటం. ఉదాహరణకి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పొగిడినప్పుడు ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా మీరు ఏదైనా పని చేశారనుకోండి, ఏదైనా ఎక్కడైనా మంచి పని చేశారనుకోండి, ఉద్యోగం పని చెప్తున్నాను మీకు చెప్తే ఏమంటారు, మీరు అక్కడ చాలా మంచి పని చేశారని ఎవరైనా అంటారనుకోండి, అంటే మీకు లోపల ఏమొస్తుంది, ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. అంటే మీరు అక్కడ కర్తతో చేసినట్టు. లేకపోతే అదేంటన్నా పని, మీరు చేసిన పని ఎవరికి ఉపయోగపడదు, ఇది గొప్ప కోసం చేశాడు పని, ఒక్కడికి ఉపయోగపడటం లేదా పని అంటారు కూడా, అప్పుడు ఏమొస్తుంది అడిగి? దుఃఖం వస్తుంది. అక్కడ లోపల అహంకారంతో చేసిన అది మిమ్మల్ని చుట్టుకుంటుంది. ఆ పని ఏమన్నా ఇంత కష్టపడ్డాడు, ఇంత పని చేశాడు, ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు, ఎందుకనేది ఎవరికి ఉపయోగం లేదంటారు అనుకోండి, అప్పుడు మీకు ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. అంతే కొంత దుఃఖం. లేకపోతే మీరు చేసిన పని చాలా మందికి ఉపయోగపడుతుందండి, చాలా మంది సుఖపడుతున్నారు అని ఎలా అంటారు? అప్పుడే వస్తుందండి, అప్పుడే వస్తుంది సంతోషం వస్తుంది. అంటే లోపల చేసేవాడు ఉన్నాడు, లోపల నేను చేశాననే భావం ఉంది కదా, ఆ నేను ఉంది కదా. మీరు ఆ నేననే భావం లేకుండా, నేననే చలంపు లేకుండా చేస్తేనే నువ్వు అకర్మలు అకర్మలు చూసినట్టు. నువ్వు అకర్మలు కర్మలు అకర్మలు కన్నా చూస్తే ఆ కర్మ నిన్ను బంధించదు, ఆ కర్మ వల్ల నీకు వాసనలు పడవు, ఆ కర్మ నీకు పునర్జన్మను తీసుకురాదు. ఆ కర్మ నిన్ను అంటే నువ్వు పని చేస్తాను, పని చేసినప్పుడు కొంతమంది నేను పొగడొచ్చు, కొంతమంది తిట్టచ్చు. ఆ పని మీరు ఎంత మంచి పని చేసినా తిట్టేవాళ్ళు ఉంటారు. అందరూ మీరు మంచి పని చేసినంత మాత్రం చేసి అందరూ మిమ్మల్ని గౌరవిస్తారని అనుకోవద్దు. మంచి పని చేసి మంచి పని చేసినా దూషించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు. వాటితోటి గొడవ లేకుండా, ఆ దుమ్ముతోటి గొడవ లేకుండా నువ్వు ఆ కర్మ పట్ల ఆశ అక్కడ అవసరం కాబట్టి నువ్వు చేసావు. ఇంతవరకు కర్మ పట్ల ఆసక్తి లేకుండా, ఫలకాంక్ష లేకుండా, ఆ కర్మ వల్ల నువ్వు గౌరవం కాంక్షించకుండా నువ్వు ఉండగలిగితే నువ్వు పని చేసినా చేయని వాడితో సమానం. అంటే అది పునర్జన్మలు తీసుకురాదు నీకు, పని పునర్జన్మలు తీసుకురాదు. భగవంతుడు కర్మ చేసినా కర్మ చేయని వాడితో సమానం, భగవంతుడు కర్మ చేసినా చేయని వాడితో సమానం. ఇప్పుడు కృష్ణుడు గీతలో మాట చెప్పాడు, నేను కృష్ణుడు చాలా కష్టపడి పని చేస్తున్నాడు అనుకుంటున్నారు, నేను చేసి సంపాదించేది లేదు, నేను చేసి సంపాదించేది లేదు, ఒకవేళ నేను పని లేకుండా కూర్చుంటే నష్టపోయేది లేదు అన్నాడు. నీకు అర్థమవుతుందా? నేను పని చేయటం వల్ల వచ్చేది నాకేం లేదు, పని చేయటం వల్ల వచ్చి నాకు పొందేది ఏం లేదు. ఒకవేళ పని మాయేస్తానుకోండి, నాకు వచ్చి నష్టం లేదు, లాభం లేదు, నష్టం లేదు. ఏం చేయాలండి? పూర్ణ పురుషుడు ఆయన ఎవడు? పూర్ణ పురుషుడు. ఆయనకి పని చేయటం వచ్చి లాభం లేదు, పని మానేస్తాడనుకోండి వచ్చి నష్టం లేదు, లాభం లేదు, నష్టం లేదు. లాభ నష్టాలు జీవుడికి కానీ దేవుడికే ఉంది. జీవుడికి లాభం నష్టం, దేవుడికి లాభం లేదు, నష్టం లేదు. నేను పని చేస్తున్నాను, పని చేయటం వల్ల నాకేమి లాభం లేదు, ఒకవేళ పని మానేసి కూర్చున్నా నాకు వచ్చి నష్టం లేదన్నాడు. కర్మలో అకర్మలు చూడటం అంటే వ్యక్తిభావం లేకుండా, వ్యక్తిభావం లేకుండా, ద్వైత భావం లేకుండా, మీకు అర్థమవుతుంది, హెచ్చు తగ్గులు లేకుండా మీరు సమాన బుద్ధితోటి ఓ పని చేస్తే అక్కడ ముఖాలు చూడకుండా, మీకు అర్థమవుతుంది, ముఖాలు చూసి పేటలు వేయకుండా, పేటలు వేయచ్చు, ముఖాలు చూసి పేటలు వేయకుండా, మీకు అర్థమవుతుంది, ముఖాలు చూసి పేటలు వేయకుండా, సమాన బుద్ధితోటి, సమాన మమకారం లేకుండా, మమత లేకుండా, అహంకారం లేకుండా మీరు ఆ పని చేసుకుపోతుంటే పని మిమ్మల్ని బంధించండి. కానీ అహంవృత్తి లేకుండా పని చేయటం కష్టం, అహంవృత్తి లేకుండా పని చేయటం. అంటే లోపల వ్యక్తిభావన అహంభావన పెట్టుకుని పని చేస్తే తప్పనిసరిగా మిమ్మల్ని ఆ కర్మ చుట్టుకుంటుంది. ఎప్పుడోకప్పుడు మీకు అనుభవంలోకి రావాల్సింది ఆ కర్మ ఫలితం. మీకు ఎప్పుడోకప్పుడు అనుభవం ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలైనా అది అనుభవం, అంటే అది అనుభవంలోకి రావాల్సిందే. యాక్షన్ ఉన్నప్పుడు రియాక్షన్ కూడా ఉంటుంది, యాక్షన్ ఉన్నప్పుడు రియాక్షన్ ఉన్నప్పుడు. అంటే మీరు వ్యక్తిభావంతో చేస్తే మీకు పుణ్యం లేదు, పాపం లేదు. వ్యక్తిభావన పెట్టుకు చేస్తే పుణ్యానికి పుణ్యం వస్తుంది, పాపానికి పాపం వస్తుంది. పుణ్యం బంగారపు శంఖళ్ళు, పాపం వెండి శంఖళ్ళు. మీకు అర్థమవుతుంది, పుణ్యం బంగారపు శంఖళ్ళు, పాపం వెండి శంఖళ్ళు. పుణ్యం నేను పుణ్యం చేసుకున్నాం, దాని ఫలితం అనిపించడానికి మళ్ళీ శరీరం రావాలి, దాని ఫలితం అనిపించడానికి మళ్ళీ శరీరం రావాలి. అంచేది నువ్వు వ్యక్తిభావంతో చేస్తే పలానా దేహాన్ని నేను, పలానా పేరు నేను అనేటువంటి దేహభావంతో కనుక చేస్తే పుణ్యానికి పుణ్యం వస్తుంది, పాపానికి పాపం వస్తుంది, ఎత్తికెత్తి అనిపించవలసింది. కానీ ఆ ద్వైత భావం లేకుండా, నీకు వ్యక్తిభావం లేకుండా, అహంభావం లేకుండా ఒకవేళ పని చేస్తే, నువ్వు కర్మ చేసినా పని చేసినా పని చెయ్యని వాడితో సమానం కాబట్టి అది నేను చుట్టుకోదు, అదే నేను చుట్టుకోదు, నేను బంధించదు. అది కానీ కర్త కర్తృత్వంతో కర్మ చేస్తే నేను బంధిస్తుంది. అంటే కర్త లేకుండా, కర్తృత్వం లేకుండా నువ్వు కర్మ చేస్తే అది అకర్మతో సమానం. ఇది రమణ మహర్షి గారు, అంటే నువ్వు చేసిన చేయని వాడితో సమానం. ఈ కర్మలో అకర్మను చూడటం, కర్మలో అంటే చేసినా చేయని వాడితోటి సమానం. కొంతమంది చేసి మర్చిపోతారు, కొంతమంది చేసి తలకాయ మీద మోస్తారు, కొంతమంది చేసి ఏం చేస్తారు తలకాయ. అదే మనం శివరాత్రిలో చించినాడో చెప్పుకున్నాం కదా, పెంచినాళ్ళు వాడు జనక మహారాజు యాజ్ఞవల్కుడు బోధించాడు, ఇస్తాను 100 ఆవులు ఇస్తాను, 500 ఆవులు ఇస్తాడు చెబుడతాడు. వాడు ఏమన్నాడు, 500 ఆవులు ఇస్తాడు. నువ్వు 500 ఆవులు నేను యాజ్ఞవల్కుడికి 500 ఆవులు ఇచ్చాను, నువ్వు శరీరంలో మోస్తావు అనుకో, ఆవులు నేనేం చేసుకుంటావు, ఆరోగ్యం చెడిపోతున్నాడు. నేను యాజ్ఞవల్కుడికి 500 ఆవులు ఇచ్చాను, 500 ఆవులు ఇచ్చాను, నువ్వు మనసులో ఆవులు నాకు వద్దు, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, నీ ఆరోగ్యం చెడిపోయాక నాకు మానసిక ఆరోగ్యం శారీరకంగా ఆరోగ్యం చెడిపోయాక ఆవులు ఎందుకు, చచ్చిపోయిన వాడికి ఆవులు ఎంచుకున్నాక కదా, నువ్వు ఇచ్చిన ఆవులు ఇస్తున్నావు, పాలు తాగాలి కదా, నా ఆరోగ్యం చెడిపోయాక నా నీ ఆవులు వచ్చిన ఆరోగ్యం చెడగొట్టే ఇంకా నా పాలు ఏం తాగుతాను. అప్పుడు యాజ్ఞవల్కుడికి ఏం చెప్పాడు, యాజ్ఞవల్కుడు జనక మహారాజుకి ఏం చెప్పాడు, నేను 500 ఆవులు ఇచ్చాననే కనీసం స్పృహ లేకుండా ఉంటే తీసుకుంటాను, నీకు పైకి ఎవరితో చెప్పక్కనే లోపల స్పృహ ఉన్నా నేను తీసుకోను, ఎందుకంటే స్పృహ ఉన్న ఆరోగ్యం చెడిపోతున్నాను. ఏంటి డబ్బు ఇచ్చి అనారోగ్యం ఎవడు కొనుక్కుంటాడు, నా ఆరోగ్యం చెడిపోయినప్పుడు నీ ఆవులు నాకెందుకోయా, ఇంకా నీ విషయం చెప్పేశాను. మరి శిష్యుడు ఎలా ఉండాలని చెప్పినప్పుడు గురువు ఎలా ఉండాలి, గురువు ఎలా ఉండాలి అని చెప్పాడు. నీకు నేను బోధించాను వారం రోజులు ఆత్మవిద్యని నేను బోధించాను, నేను ఆచార్యుడిగా ఉన్నాను, నీకు ఆత్మవిద్యను బోధించాను, నేను నీకు ఆత్మవిద్యను బోధించాలని సంగతి నేను మర్చిపోవాలి, నువ్వు నాకు ఆవులు ఇచ్చిన సంగతి నేను మర్చిపోవాలి, దానివల్ల నీకు ఆరోగ్యమే నాకు ఆరోగ్యమే, కృతజ్ఞత ఉండొచ్చు, కృతజ్ఞత ఉండొచ్చు, కానీ ఆ స్మృతి ఉండకూడదు, ఇచ్చాను అనే తలంపు ఉండకూడదు. అంచేత నేను మర్చిపోవలసింది ఉంది, నువ్వు మర్చిపోవలసి ఉంది, అలా మర్చిపోతే నీ 500 ఆవులు పుచ్చుకుంటాను, కానీ నేను గురువు గారికి 500 ఆవులు ఇచ్చాను, ఆచార్యుడికి 500 ఆవులు ఇచ్చాను నువ్వు ఇస్తాను అంటే చేసి మర్చిపోవాలి, చేసి మర్చిపోకుండా నీ మెదడులో నీ తలకాయలో నువ్వు మోస్తా అంటేనే ఆరోగ్యం చెడిపోతుంది, ఆవులు నాకు వద్దన్నాడు. ఎవడు ఎవడంట యాజ్ఞవల్కుడు అన్నాడు, యాజ్ఞవల్కుడు ఎవరితో చెప్పాడు, జనక మహారాజు తోటి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాం, అకర్మలో కర్మను చూడటం అంటాను, అంటే అకర్మలో కర్మలో అకర్మలు చూడాలి. ఏదో కొంతవరకు చెప్పాం, మళ్ళీ ఇంకా రోజుకి వెళ్ళటాలేదు, ముట్టుకుంటున్నాం, అప్పుడు ప్రసాదాలు రాస్తున్నాం, ఇంకా తిన్నవటాలేదు, చేతికి రాస్తున్నాం, నాకితే సరిపోతుంది. తర్వాత ఇంకోటి అకర్మలో కర్మను చూడటం, ఇంకోటి ఏంటో అకర్మలో కర్మను చూడటం. అకర్మలో కర్మను చూడటం అంటే ఇక్కడ ఆచార్యులు డెఫరయ్యారు, శంకరుడు ఒక రకంగా చెప్పాడు, రామానుజుడు ఒక రకంగా చెప్పాడు, మధ్వాచార్యులు ఒక రకంగా చెప్పాడు, ఎవరి భక్తులో వాళ్ళు అర్థం చేసి వాళ్ళందరూ ఇంకోటి వాళ్ళు పండితులే, వాళ్ళందరూ మనం నమస్కరింపదగిన వాళ్ళు, వాళ్ళు కూడా వ్యాకరణ సిద్ధాంతాలు బాగా చదువుకున్న వాళ్ళే, వాళ్ళు వ్యాకరణం ఇచ్చానని చెప్పారు కానీ వ్యాకరణాలను విడిచిపెట్టి వాళ్ళు చెప్పలేదు, అంటే అది ఆ రకరకాలుగా చెప్పుకొచ్చారు. దీనికి అకర్మలో కర్మను చూడాలి, అకర్మలో కర్మను చూడాలి అంటే దీనికి మధ్వాచార్యులు చెప్పింది ముందు చెప్తాను. మధ్వాచార్యులు ఏం చెప్పాడంటే, నువ్వు పని చేస్తావు చాలా కష్టపడి చేస్తావు, ఒక్కోసారి నువ్వు ఎంత కష్టపడ్డా పని అవ్వదు, ఒకసారి ఎంత కష్టపడ్డా పని అవ్వదు, ఒకసారి తక్కువ కష్టపడ్డా అయిపోతున్నా పని. కొన్ని పెళ్ళిళ్ళు చూడండి, 6 నెలలు కుదిరితే 6 నెలలు కష్టపడతాను కానీ పెళ్లి కుదరదు, కొంతమంది వీడికే సంబంధం రావటం అవన్నీ అనుకోవటం, 2 రోజులే పెళ్లి కుదిరిపోతుంది, 1 రోజులే పెళ్లి అయిపోతుంది, సంబంధం రావటం చూసుకోవటం, ఎస్ అంటే ఎస్ అనుకోవటం, మళ్ళీ మూడవ వచ్చేస్తుంది ముహూర్తం పెట్టేసుకోవటం అనుకోవటం, పెళ్లి అనుకోవటం నీకు అర్థమవుతుంది, పెళ్లి కుదరటం అనుకోవటం చూసుకోవటం, పెళ్లి అయిపోవటం 10 రోజులు అయిపోవటం, ఆ తల చేప తలకాయ వెన్నాడు తినే చెడిపోతారు, చివరికి మనకి ఏ ముక్కలు ఉంటాయి చెప్పడం గ్యారంటీ లేదు, ఆ ముందు తినేవాళ్ళు తలకాయలు తినేస్తారు చేపల తలకాయలు, చివరికి ముక్కలు ఉంటాయి తోకలేవో మనం తింటాం. వాళ్ళు ఏమంటారు, తిండికి తయారు పనికి పరారు, అదే పని చెబుదామంటే కనపడరు, మరి ఎక్కడి నుంచి వచ్చి కూర్చుంటారు, భోజనం టైంకి వచ్చేసి మనతో పాటు కూర్చుంటారు ఆ డైనింగ్ టేబుల్లో, పైగా మనకంటే ముందే ఆ ప్లేట్లో తీసేసి మొక్కలు తినేస్తారు చేప మొక్కలు తినే, వాళ్ళు కూడా వద్దు ఇక్కడ మన శాస్త్రం గురించి వాళ్ళు తీసివేత కాయలు అవి అయ్యే తీసివేత కాయలు, వాళ్ళు కూడా వద్దు ఇక్కడ. అకర్మలో కర్మ చూడటం అంటే ఇక్కడ చాలా మంది చెప్పారు పెద్దలు, నాకు మధ్వాచార్యులు చెప్పింది వచ్చింది, శంకరచ్చా ఆవిడ 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 కూరలు కూడా వడ్డిస్తాం నీకు టైం వచ్చినప్పుడు, నీకు నచ్చే తిండి కానీ లేకపోతే లేదు. నాకు మధ్వాచార్యులు చెప్పాడు, ఆడు మధ్వాచార్యులు చెప్పింది ఏం చేద్దాం మనకు సరిపోతుంది అనిపించింది. రకరకాలుగా చెప్పారు. మధ్వాచార్యులు గారు గొప్ప పండితులే, ఆయన ఉడిపిలో ఉండేవాడు. ఉడిపి ఆయన మధ్వాచార్యుల పేరు మీరు వినరు ఎక్కువ మనకి. ఈ పదంతమంది శంకరాచార్యుల పేరు రామానుజుని పేరు అలవాటు. మధ్వాచార్యులు అంటే ఉడిపిలో ఉంటాడు, కర్ణాటక సైడ్ వాడు ఉడిపి. మధ్వాచార్యులు ఏమన్నాడంటే, నువ్వు కొంతమంది పుట్టుకతోడు సహజంగా ధనవంతుల కింద పడతారు, కొంతమంది కష్టపడి సంపాదించుకుంటారు. కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు ఎలా ఉన్నారో, కొంతమంది అలా కష్టపడినా ఏది కలిసి రాదు పాపం వాళ్ళకి. కలిసి రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మనం కష్టపడి ఏదైనా కలిసి వస్తే ధనవంతులు అవుతాం. పని చేస్తే ఎక్కడికి వెళ్ళాం? ముళ్ళ పరిగే. అక్కడ ఏదో లాభం వస్తుందంటే అక్కడ లాభం రాదు, ఇక్కడికి ఏదైనా లాభం వస్తుందంటే ఇక్కడ లాభం రాదు. నీకు అర్థమవుతుంది? కష్టపడతారు కానీ ఫలితం రాదు. దానికి పూర్వజన్మలకి ఏదో సంబంధం ఉంటుంది, దానికి పూర్వజన్మలకి ఏదో సంబంధం ఉంటుంది. ఇక్కడ మధ్వాచార్యులు ఏమని చెప్పాడంటే, నువ్వు పని చేస్తున్నావు, దేవుడే పని చేస్తున్నాడు. బండోడైనా బాగా చెప్తాడు, అంటే స్థూల బుద్ధి ఉన్నాడు కూడా అర్థమయ్యేలా చెప్పాడు. నువ్వు పని చేస్తున్నావు, దేవుడే పని చేస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను పని చేస్తున్నాడా, దేవుడు పని చేయటం లేదా అనుకుంటున్నావు. ఏం చేత? ఒక మనిషి చేసే పని కళ్ళకు కనిపిస్తుంది, దేవుడు చేసే పని కళ్ళకు కనపడదు. ఏం చేత? అక్కడ వ్యక్తిభావం లేదు. ఇప్పుడు మీరు ఏదైనా చేశారనుకోండి, కాశీలో ఒకసారి రామకృష్ణ భగవంతు గారు ఇలా కూర్చున్నారు, ఇలా భక్తులు కూర్చుండగా కాశీలో పలానా రోజు ఎవరు కట్టించారు, కట్టించిన వాడు అక్కడ ఉన్నారు నాని తెలుసు. కాశీలో పలానా రేవు ఉండాలి, 64 రేవుల్లో పలానా రేవు ఉండాలి, అది ఎవరు కట్టించారు అంటున్నారు రామకృష్ణ పరమహంస గారు. ఆవిడకి కట్టించిన వాడు అక్కడే ఉన్నారు, ఎవరా నీకు తెలుసు? ఆవిడ అలా పడి ఉండలేకపోతాం. ఆ నేను ఊరుకోవటం లోపల నేను ఉండ కదా, ఆ నేను ఊరుకోవటంలో గౌక్కుని లేచిపోయి నేనే కట్టించాను. అంటే ముందు ఉగ్గబెట్టుకుంది, ఎవరు కట్టించారు, ఎవరు కట్టించారు, నేను రెచ్చగొడుతున్నాడు, ఆ నేను కూడా రెచ్చిపోయింది. ఈ గురువు రెచ్చగొడుతున్నాడు, ఆ నేను కూడా రెచ్చిపోయి అప్పుడు లేచిపోయి నేనే కట్టించాను. ఆ నేను ఇడిచిపెట్టే జ్ఞానం అన్నాడు రామకృష్ణ. నువ్వు కట్టించావు అయిపోయింది, కానీ మోస్తున్నావు, శరీరం తల మీద మోస్తున్నావు. అది కట్టించాను, నీ లోపల నేను చెబుతాను కదా, కట్టించానని ఉంది కదా. ఆ నేను పోగొట్టుకోవడం, ఆ నేను ఇడిచిపెట్టగలిగితే జ్ఞానం. నువ్వేదో పలక కనికి, నీకు అర్థమవుతుంది, అది ఇడిచిపెట్టడం కాదు. పలకాని కనుకని ఏదో పండు ఇడిచిపోయి అది కాదు జ్ఞానం. నేను కట్టించానన్నావు కదా, ఐ హావ్ డన్ దట్ అంటున్నావు కదా, అది విడిచిపెట్టడమే జ్ఞానం అని కూర్చోమని చెప్పాడు. ఇక్కడ మధ్వాచార్యులు ఏం చెప్పాడంటే, పెళ్లిళ్ళు అవుతున్నాయి, కొన్ని అవుతున్నాయి కొన్ని అవటం లేదు. అనుకున్న పెళ్లిళ్ళు కొన్ని అవుతున్నాయి కొన్ని అవటం లేదు. మధ్వాచార్యులు ఎంత వండర్ఫుల్ గా చెప్పాడంటే, నువ్వు పని నువ్వు సంకల్పిస్తున్నావు, దేవుడు సంకల్పిస్తున్నాడు. నువ్వు పని చేస్తున్నావు, దేవుడు పని చేస్తున్నాడు. కానీ మనిషి చేసే పని కనిపిస్తుంది, దేవుడు చేసే పని కనిపించడం లేదు. మనిషి చాలా వండర్ఫుల్గా చెప్పాడు ఆచార్య, అంటే చాలా వండర్ఫుల్గా చెప్పాడు. నాకు మిగతా ఆచార్యులు కూడా చెప్పారు, అయితే నాకు చాలా చీజిగా ఉంది, చాలా స్వీట్గా ఉంది. నువ్వు పని చేస్తున్నావు, దేవుడు పని చేస్తున్నాడు. నువ్వు సంకల్పిస్తున్నావు, దేవుడు సంకల్పిస్తున్నాడు. అయితే నువ్వు ఏం చేస్తున్నావంటే, నీది పని చేశాను, పని చేశాను, నువ్వు పని చేస్తావు, నేను పని చేశాను, నేను పని చేశాను, నేను పని చేశానని అనుకుంటున్నాం. ఇప్పుడు మేమనుకుంటున్నాం కదా, ఈ మరమ్మతులు చేయించేసాం, మరమ్మతులు చేయించేసాం అనుకుంటున్నాం. అలాగే అలాగే ప్రతి వాడు ఏదైనా పని చేసిన పని చేశాను, పని చేశాను. దేవుడు అలా అనుకోడు. దేవుడు పని చేస్తాడు, కానీ నేను పని చేశానని అనుకోడు. జీవుడు అనుకోకుండా ఉండలేడు. దేవుడు అనుకోవడానికి ఏమి లేదు, దేవుడికి అనుకోవడానికి ఏమి లేదు. అని చేత అనుకోడు. జీవుడు అనుకోకుండా నేను చేశాను జీవరక్షణ అన్నప్పుడు అనుకుంటాడు. దేవుడు అనుకోడు, అనుకోవడానికి ఏమి లేదు ఆయనకి, అనుకోవడానికి ఏమి లేదు, తనకంటే భిన్నంగా ఏది లేదు, అనుకోవడానికి ఏమి లేదు. దేవుడు ఏ పని చేసినా అది అకర్మే. దేవుడు ఏ పని చేసి ఏ కర్మ చేసినా అది అకర్మే. ఎందుకు? నేను చేస్తున్నానని దేవుడు అనుకోడు, నేను చేస్తున్నాననే అనుకోడు. నువ్వు ఆయన దేవుడు ఏ పని చేయని అది అకర్మే. దేవుడు ఏ పని చేసినా అది అకర్మే. అంటే నేను చేస్తున్నాను అకర్మ దేవుడికి సాధ్యమే చేయండి. నేను చేస్తున్నాను అనుకోకుండా చేసేది ఏదైనా అకర్మే. దేవుడు చేస్తున్నాడు, దేవుడు పని చేస్తున్నాడు. నువ్వు అనుకున్నా, నువ్వు సంకల్పిస్తున్నావు, దేవుడు సంకల్పిస్తున్నాడు. ఏంటి ఇది ఎలా జరిగిపోయింది? అది ఎలా జరిగిపోయిందంటే ఇలా అనుకున్నాం అలా అనుకున్నాం, చిర ఇలా అనుకుంటే ఇలా చేస్తే ఏంటి కొంప మునిగిపోయిందంటే ఇలా ఏదో సంభవం అనుకుంటాం. మరి ఏదో ఒకటి అనుకోకుండా ఉండలేము. లోపల మనస్సు ఉంది కాబట్టి వాడు దేవుడు అంటే దేహం లేదు, మనస్సు లేదు, ఏమి లేదు, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, ఎవ్రీథింగ్ ఇస్ లెస్. ఎవడు గాడంటే వాడికి ఏమి లేదు, తన తప్పించి ఏమి భిన్నంగా ఏమి లేదు. వాడు సంకల్పిస్తూ ఉంటాడు, నేను సంకల్పిస్తూ ఉంటాను, జీవుడు సంకల్పిస్తూ ఉంటాడు, దేవుడు సంకల్పిస్తూ ఉంటాడు, జీవుడు పనిచేస్తూ ఉంటాడు, దేవుడు పనిచేస్తూ ఉంటాడు. నీకు అర్థమవుతుందా? మీరు అనుకున్న పెళ్లిళ్ళు అవుతాయి, కొన్ని కొన్ని అవ్వవు. మీకు అర్థమవుతుందా? మీరు అనుకున్న పెళ్లిళ్ళు అవుతాయి, కొన్ని పెళ్లిళ్ళు అవ్వవు. అంటే ఇక్కడ మధ్వాచార్యులు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, దేవుడు పని చేసినా చేయని వాడితో సమానం. దేవుడు ఏది చేసినా కర్మ, నువ్వు ఏది చేసినా కర్మ, నువ్వు ఏది చేసినా కర్మే నువ్వు అనిపించవలసింది. దేవుడు ఏది చేసినా చేయని వాడితో సమానం. వాడి ఎవరిది అకర్మ? దేవుడు నువ్వు చేసింది కర్మ, జీవుడు చేసేది, దేవుడు చేసేది అకర్మ. అకర్మ అంటే చేసినా చేయని వాడితో సమానం, చేసినా చేయని వాడితో సమానం. ఎవరు? దేవుడు. దేవుడు నువ్వు చేయటం లేదు అనుకుంటున్నావు, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏదో సంబంధాలు వస్తున్నాయి మనకి, బాగా అర్థం చేసుకోండి. ఈ సంబంధం అనుకుంటాము, ఆ సంబంధం అనుకుంటాము, ఏ కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చటం లేదు, ఏ రకరకాలుగా ఇంత లాభం వస్తుంది అనుకుంటాము. మనం లాభం వస్తుంది అనుకున్న చోట ఒకసారి లాభం రాదు, ఒకసారి ఇందులో ఏమి లాభం రాదు, ఏదో ఆధారపంగా చేస్తున్నాం అంటే లాభం వచ్చి మీద పడిపోతుంది. ఒకసారి సరదాగా మొదలెట్లు అంటే లాభం వస్తుంది, ఒకసారి కష్టపడి పని చేసిన అందులో లాభం రాదు. మామూలుగా కొన్ని కొన్ని మనం అనుకోపోయినా లాభం వచ్చేస్తుంది, కొన్ని కష్టపడినా అందులో లాభం రాదు. లాభం కూడా ఏ సోర్స్ నుంచి వస్తుందో మనం చెప్పలేదు. ఇక్కడ మధ్వాచార్యులు ఎంత అద్భుతంగా చెప్పారంటే, దేవుడు ఏ పని చేసినా అది అకర్మ, జీవుడు అహంకారంతో చేస్తాడు అది కర్మ. జీవుడు అహంకారంతో చేస్తాడు కాబట్టి అది కర్మ. ఇది మీకు అర్థమైతే మీకు స్వర్గమే ఇక్కడ. ఒకవేళ మీకు దుఃఖం రప్పించాలి నేను ప్రయత్నం చేసినా ఇంక మీకు రాదు. ఇంకా మీరు దుఃఖపడితే బాగున్నాను, దుఃఖపడితే బాగున్నాను. మీరు దుఃఖపడితే మీరు ఏడిస్తా అంటే నాకు చూడాలని సర్దాకుండా మీరు ఏడవరు కదా. మీరు ఏడిస్తా అంటే నాకు చూసి సంతోషించాలని ఉంది. మీరు ఏడకపోతే నాకు సంతోషం ఏంటి? ఇంకా ఈ మధ్వాచార్యులు చెప్పింది మీకు అర్థమవుతుంది. మీరు ఏడవరు, ఇంకా మీరు ఏడవక మీరు ఏడిస్తే నాకు చూడాలని ఉంది. మీరు ఏడి మీరు ఏడిసే అవకాశం నాకు కనపడతలేదు. అది మీరు ఏడిసిరా లేరు. ఇంకా అంటే ఇక్కడ మధ్వాచార్యులు ఏమన్నాడంటే, దేవుడు పనిచేస్తున్నాడు, నువ్వు పనిచేస్తున్నావు, దేవుడు సంకల్పిస్తున్నాడు, నువ్వు సంకల్పిస్తున్నావు. నువ్వు సంకల్పించినా ఎంత దారుణంగా చెప్పాడంటే, బండోడు ఇలా ఉంటాడు, భీముడు అవుతారు. ఎవరు అవుతారు? భీముడు అవుతారు. భీముడే మధ్వాచార్యులుగా జన్మించాడు. ఇలా ఉంటాడు మనిషి. ఎంత నువ్వు పని చేసినా, నువ్వు సంకల్పించినా సంకల్పించకపోయినా, పని చేసినా పని చెయ్యకపోయినా, నీకు అర్థమవుతుందా? దేవుడు చేసే కర్మలో, దేవుడు చేసే పనిలో, దేవుడు పని చేసినా అకర్మే. ఆ అకర్మలో నువ్వు కర్మ చూడటం నేర్చు. దేవుడు చేసినా అది అకర్మే. అయితే నీ సంబంధానికి దేవుడు చేసిన కర్మలో అని దేవుడు చేసిన అకర్మే. నువ్వేం చేయాలి? నా కర్మ ఏముంది, నా కర్మ ఎలా ఉంది అనుకుంటారు కదా. ఆ అకర్మలో కర్మను చూడు. నువ్వు చేయకపోయినా అది అలా జరిగింది. నీ సంకల్పం చోటు, నీ తలంపు చోటు, నీ ప్రయత్నం లేకుండా ఆ సంబంధం అది అలా జరిగిపోయింది. అది ఎవరు చేసిన పని? దేవుడు చేసిన పని. కానీ దేవుడు చేసినా అది అకర్మే. అకర్మలో కర్మను చూడటం నేను నేర్చుకుంటే నీకు దుఃఖం ఏంటి పమ్మన్నాడు మధ్వాచార్యులు. నువ్వు పని చేస్తే ఏమిటిరా, పని చెయ్యకపోతే ఏమిటి, ఆలోచిస్తే ఏమిటి, ఆలోచించకపోతే ఏమిటి? నువ్వు ఏ పార్టీ వాడురా? నువ్వు ఏం ఆలోచిస్తాను బో, యేసుక్రీస్తు అన్నాడు ఆలోచించి చించి చించి ఆలోచించి నీ తెల్ల వెంటిది నువ్వు ఇంటిది నల్లగా చేసుకోగలవరా, చించటం ఎన్నాళ్ళు చించుతావు నువ్వు, చించుతావు ఆలోచించు, ఆలోచించి ఆలోచించి నీ తెల్లబడిపోయిన ఒక ఇంటికి నల్లగా చేసుకో. మంది రాసుకుంటాం ఇంటికి నల్లబట్టి మళ్ళీ మరిచడం తెలిపే ముసలి రంగు వచ్చేస్తుంది. ఇప్పుడు రంగులు ఉన్నాయండి దానికి, మన తెల్లబడిపోతే ఇంటికి నన్ను నల్లగా చేసుకోవడానికి రంగులు ఉన్నాయండి, అవి మరిసటి రోజు మళ్ళీ తెలిపొచ్చేస్తుందండి. ఎన్నాళ్ళు ఆలోచించారా నువ్వు, ఆలోచించి ఆలోచించి తెల్లబడిపోయి నాకు ఒక ఇంట్రికిని నల్లగా చేసుకోగలవా అంటే కర్మలో అకర్మను చూడటం. అంటే ఏంటంటే కర్మలో అకర్మను చూడటం. నీ పని చేసినా పని చేయకపోయినా నువ్వు అనుకున్నా నువ్వు అనుకోకపోయినా సంకల్పించినా సంకల్పించకపోయినా ఒక్కోసారి నువ్వు కష్టపడి పని చేస్తావు అనుకో. నేను కాదంటున్నది మధ్వాచార్యులు మనల్ని ఏమి అంటలేదు, మీరు ఆ పని సాధించాలని కష్టపడి పని చేస్తారు, కష్టపడి పని చేస్తారు. కష్టపడి పని చేస్తే ఆ పని అవదు, మీరు అనుకున్న దానికి విరుద్ధంగా అవుతుంది. మీరు కష్టపడి పని చేస్తారు అది సాధించాలని, అది మీరు అనుకున్నది అవ్వదు, దానికి పైగా వ్యతిరేకంగా అనుకున్నది అవ్వకపోయిన పని దానికి విరుద్ధంగా అవుతుంది. అది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. అక్కడ కర్మను చూడన్నాడు. మధ్వాచార్యులు చెప్పింది నాకు చాలా తీయగా ఉందని మిగతావాడు గొడవ చెప్తారు కదా ముందు, అది ఆ గొడవలోకి ఇంకోసారి వెళదామండి. అంటే దేవుడు చేసేదేంటి? అకర్మ. నువ్వు చేసేదేంటి? కర్మ. దేవుడు అకర్మ, దేవుడు చే దేవుడి పనిలో నువ్వు కర్మను చూస్తా అంటే అదేంటి అకర్మలో కర్మను చూడటం? దేవుడు చేసే అకర్మలో అంటే అకర్మ, దేవుడు చేసేది అకర్మ ఎందుకు ఉందంటే ఆయన చేసినా చేయని వాడితో సమానం అని చెప్పి అకర్మను పేరు పెట్టారు. అకర్మ చేయడానికి దేవుడికే సాధ్యం, నారాయణుడికే సాధ్యం, మహావిష్ణువుకే సాధ్యం, ఏమంటే వాడికే సాధ్యం. వాడు ఏం చేస్తాడు? వాడు చేసినా అకర్మ. అది నువ్వు ఏం చేయాలి అకర్మలో? నువ్వు పని చేస్తావు పాపం, నీ తప్పేమీ లేదు, ఆ జన్మాంతరంలో ఏదో ఉంటుంది, అది దేవుడి నిర్ణయం ప్రకారం జరిగిపోతుంది. అది దేవుడు చేశాడు, వాడు కనపడ్డావు. అక్కడ పని ఎవడు చేశాడు? దేవుడే చేశాడు. పైగా నువ్వు అనుకున్నది జరగదు కదా, నువ్వు అనుకున్న దానికి విరుద్ధంగా అక్కడ జరుగుతుంది. నీకు అర్థమవుతుంది, నువ్వు అనుకున్న దానికి విరుద్ధంగా జరుగుతుంది. అలా ఎందుకు జరిగి ఆ కర్మ, నువ్వు అనుకున్న దానికి విరుద్ధంగా ఆ కర్మ, ఆ కర్మ ఎవడో దేవుడు చేశాడు. దేవుడు కర్మ చేసినా ఆయన దేవుడు కర్మ చేసింది కూడా ఏమవుతుంది? అకర్మ అవుతుంది. ఆ దేవుడు చేసిన కర్మలో నీ కర్మను చూసుకో, అది అకర్మలో కర్మను చూడు. మీకు దుఃఖమే చెప్పండి, మీకు ఇంక ఇప్పుడు దుఃఖం అకర్మలో చెప్పండి. అబ్రహాం లింకన్ ఎలక్షన్ అన్నప్పుడు ఎప్పుడు ఓడిపోవటం అని పని, ఎలక్షన్లో ఓడి పెట్టాం, ఓడిపోవటం, ఎలక్షన్లో ఓడి పెట్టాం. అయితే ఆయన బెంగ పెట్టుకున్నాడు కాదు, ఆయనకి బెంగ లేదు. ఆయన పిల్లడు ఇవాళ ఓడిపోయాడు అనుకోండి, రేపు మామూలు కోర్టు వేసుకుని కోర్టుకి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఓ రోజున ఆయన భార్య చచ్చిపోతే 40 రోజుకి ఎలక్షన్ వచ్చేసింది, దానికి పోటీ పెట్టేశాడు. పోటీ పెట్టడం ఓడిపోవటం, పోటీ పెట్టడం ఓడిపోవటం అని పని అదే. ఏమయ్యా నీకు సిగ్గు లేదా, ఎన్నిసార్లు ఓడిపోతావు, ఇదేం అలవాటు పోటీ పెట్టమంటే లెక్కని అడిగారు. అడిగితే అన్నాడు ఆడు ఓడించడం, ప్రజలేమో ఓడించడం వాళ్ళు అలవాటు పడ్డారు, నేను పోటీ నేనేమో పోటీ పెట్టడం నేను అలవాటు పడ్డాను, వాళ్ళు అలవాటు ఆడకపోదాను, అలవాటు నాదకపోదా అన్నాడు. వాళ్ళు ఓడించడం వాళ్ళు మానరు, నేను పోటీ పెట్టాం, నేను మన ఆడి బుద్ధి అలాగే పోవటాలు, మరి నా బుద్ధి నేను పోవటాలు, పోని నెగితే నెగితేనే ఓడిపోతే ఓడిపోతాను, నామనిష్టం పడేస్తాను. చివరికి ప్రజలకు ఇసుకొచ్చింది, ఇదేంట్రా ఈ సిద్ధం అవుతుంది మనం ఎప్పుడు వాళ్ళకి సిగ్గేసింది పాపం. ఎవరికి ప్రజలకు ఏంటి ఇది, ఎప్పుడు ఓడించేస్తున్నాడు, పోటీ పెట్టడం మన పాపాన్ని ఓడించేస్తాం, మనిషి ఏం చెడ్డవాడు కదా మంచివాడు, ఇలా అనుకుని ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ చేసి పడవు సార్. కానీ ఓడిపోవటం ఎవరి సంకల్పం? ఇలా ఓడిపోతా ఉన్నాడు, మరి అమెరికా ప్రెసిడెంట్ పోటీ పెట్టినప్పుడు ఎందుకు ఓడిపోలేదు? మీరు అర్థమవుతుందా? అక్కడ ఏముంది? అక్కడ దేవుడి నిర్ణయం, ప్రెసిడెంట్ అయ్యేది దేవుడి నిర్ణయం. ఈ లోపల ఆయన నెగ్గలేదు అసలు, ఈ లోపల ఓడిపోయేవాడు. ఇక్కడ ఓడిపోవడం కూడా దేవుడి నిర్ణయం, అక్కడ నెగ్గడం కూడా, అమెరికా ప్రెసిడెంట్ ఒకసారి అవ్వడం కూడా దేవుడు నిర్ణయం, దేవుడి నిర్ణయం. అక్కడ దేవుడు చేసిన పని అకర్మ. దేవుడు ఈడు అమెరికా అప్పుడు కూడా ఈడు తెలియజేయటం వల్ల నెగ్గాడా? ఎప్పుడు ఓడిపోయాడు? ప్రెసిడెంట్ ఎలా నెగ్గుతాడు? ఎప్పుడు ఓడిపోవడమే కదాడు అమెరికా ప్రెసిడెంట్. కౌన్సిలర్గా ఓడిపోవడం, ఎమ్మెల్యేగా ఓడిపోవడం, గవర్నర్గా ఓడిపోవడం, అన్నింటిలో ఓడిపోయినాడు. అమ్మాయి ప్రెసిడెంట్ కింద ఎలా నెగ్గుతాడని అనుకుంటాం మనం. ఇక్కడ కింద ఓడిపోతున్నాడు కదా. కానీ అక్కడ ఏమయ్యాడు? ప్రెసిడెంట్ ఎలక్షన్ లో పోటీ పెట్టేవాడికి నెగ్గాడు. అది ఎవరి పని? దేవుడి పని. అదేంటి? దేవుడు చేసిన అది అకర్మ. ఆ అకర్మలో అబ్రహాములు ఇంకా కర్మను చూడాలి. అది నీకు అర్థమవుతుందా? అది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. అది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. దేవుని సంకల్పంలోప్పుడు నువ్వు అది అకర్మే. అప్పుడు దేవుని సంకల్పం ఏమి చూడాలి? అకర్మలో ఇక్కడ కర్మను చూడటం అంటది. అకర్మలో కర్మను చూడటం అంటే ఇక్కడ మధ్వాచార్యులు చెప్పేది ఏంటంటే, నువ్వు పని చెయ్యి, పని చెయ్యకపో, పని వద్దని అంటారు. అది చెయ్యి, కష్టపడి చెయ్యి, ఆలోచించు. మనసుండగా ఆలోచించకుండా ఎలా ఉంటాం? ఆలోచించు, ఆలోచించకపో, పని చెయ్యి, పని చెయ్యకపో. ఈశ్వర సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది అనుకునేది నీ సంకల్పం, జరిగేది. ఇప్పుడు రమణ మహర్షి గారు ఏమన్నారంటే, వాళ్ళ తల్లి ఇంటికి వచ్చేయమని, ఇంటికాడ నువ్వు జపం చేసుకుంది కదా అని చెప్పేది. నా శరీరం అరుణాచలంలో ఉండటం అనేది నా సొంత సంకల్పం కాదు, ఈశ్వర సంకల్పం అన్నాడు. నా సొంత సంకల్పం అయితే నేను నీ కూడా వచ్చేద్దు. నా శరీరం అరుణాచలంలో ఉండటం అనేది నా ఇష్టానుసారం రాలేదు. అది ఎవరి సంకల్పం? ఈశ్వర సంకల్పం. ఈశ్వర సంకల్పంలో రమణ మహర్షి గారి కర్మ. ఆ కర్మలో ఈశ్వరుడు సంకల్పంలో ఆయన, ఈశ్వరుడు చేసిన కర్మలో ఈశ్వరుడు కర్మ చేసిన అకర్మ. అంచేత ఆ కర్మలో ఈయన కర్మ ఉంది. ఎవరు ఎవరి కర్మ? రమణ మహర్షి గారి కర్మ. అకర్మలో కర్మను చూడటం అంటే ఈశ్వరు నిర్ణయంలో, ఈశ్వరుడు చేసిన పనిలో, ఈశ్వరుడు పని చేసిన పని చేయని వాడితో సమానం కాబట్టి, కర్మ చేసిన కర్మ చేయని వాడితో సమానం కాబట్టి, ఈశ్వరుడు అకర్మ, ఈశ్వరుడు చేసిన అకర్మ దేవుడికే సాధ్యము అన్నాడు భగవాచారు. చేసినా చేయని వాడితో సమానంగా ఉండేవాడు ఒక భగవంతుడికే సాధ్యం, మహావిష్ణువుకే సాధ్యం అది. అయితే అక్కడ అకర్మలో నువ్వు, అకర్మలో అకర్మలో నీ కర్మను చూసుకో. దేవుడి యొక్క అకర్మలో, ఆ దేవుడి యొక్క అకర్మలో నీ కర్మను చూసుకో. నువ్వు సంకల్పించవచ్చు, సంకల్పించకపోవచ్చు. నువ్వు పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. నువ్వు ఫీల్ అవ్వచ్చు, ఫీల్ అవ్వకపోవచ్చు. నువ్వు దుఃఖంగా ఉండొచ్చు, లేదా శాంతిగా అశాంతిగా ఉండొచ్చు, శాంతిగా ఉండొచ్చు. జరిగేది ఈశ్వర సంకల్పము. నీ దుఃఖం ఎక్కడుంది? చెడ్డే కదా. ఒకవేళ మనకు మంచి వచ్చినా ఈశ్వర సంకల్పమే. ఒకవేళ మంచి జరిగింది అనుకోండి, అది ఈశ్వర సంకల్పమే. అయినా ఈ మంచి చెడ్డలు ఎవరికి? ఈ కర్మ, కర్మలో అకర్మను చూడటం, అకర్మలో కర్మను చూడటం, నీకు అర్థమవుతుందా? ఇవన్నీ చూసేది ఎవరు? మనస్తో వస్తుంది. ఇది కూడా దాటి వెళ్ళిపోదాం మనం, ఈ గొడవలు కూడా దాటి వెళ్ళిపోదాం. మరి ఇదేంటి నాన్నగారు, ఇవాళ ఈ దుకాణం పెట్టారండి, కర్మలు అకర్మలు, కర్మలు అకర్మలు చూడటం, అకర్మలు కర్మలు చూడటం, ఇదేంటి కొత్త దుకాణం పెట్టారు? మీరు భగవాన్ గొడవలోకి వదిలేయండి, భగవద్గీత గొడవ వదిలేయండి, భగవాన్ గొడవలోకి వెళ్ళిపోతారంటే కొంతమంది ఈ భగవద్గీతను కొంతకాలం కంటిన్యూ చేయండి అంటున్నారు. సర్దా సర్దాగా ఉంది, పేచీలు కానీ సర్దాగా ఉంది, ఏ కొంతకాలం కంటిన్యూ చేయండి అంటున్నారు. ఇప్పుడు కర్మలో అకర్మను చూడటం, అకర్మలో కర్మను చూడటం, ఇంకా దేనికి గొడవ? ఇది మనసుకు సంబంధించిన గొడవలు. దేనికి సంబంధించిన గొడవలు? మనసుకు సంబంధించిన గొడవలు, దేహానికి సంబంధించిన గొడవలు కదా. మంచి సంఘటనలు మనోదేహములకు సంబంధించినవి, చెడ్డ సంఘటనలు మనోదేహములకు సంబంధించినవి. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? కర్మలో అకర్మ, వికర్మలో అకర్మ, ఈ లోకంలో మంచి జరుగుతుంది, చెడ్డ జరుగుతుంది, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? మనసు చూస్తాం. మీకు అర్థమవుతుంది, లోకంలో మంచి జరుగుతుంది, చెడ్డ జరుగుతుంది, లోకంలో దుఃఖపడే వాళ్ళు ఉన్నారు, సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇదంతా ఎవరు చూస్తున్నారు? మనసు చూస్తుంది. ఈ గొడవలన్నీ ఎవరికి కనిపిస్తున్నాయి? మనసుకు కనిపిస్తాయి. ఈ గొడవలన్నీ మనసుకు కనిపిస్తాయి. నువ్వు మనసును తీసేస్తే ఇంక ఈ గొడవలు ఎక్కడ ఉన్నాయి? అది రమణ సిద్ధాంతం. అందుకని ఈ గొడవలన్నీ ఎవరు చూస్తున్నారు? మంచి జన్మలో చెడ్డ జన్మలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు పూర్వజన్మ పరజన్మ ఈ గొడవలన్నీ ఎవరు చూస్తున్నారు? సత్కర్మ సత్కర్మ లేకపోతే దుష్కర్మ కర్మ వికర్మ అకర్మ ఈ గొడవలన్నీ ఎవరు చూస్తున్నారు? నీ మనస్సు చూస్తాం, నీ మనస్సు చూస్తాం. నీ మనస్సు ఎంత నిజమో గొడవలు కూడా అంతే నిజం. నీకు అర్థమవుతుందా? ఆ విషయాల్ని మనస్సు ఆలోచించే విషయాల్ని మనస్సుని తీసేయి, దాన్ని తీసేయి, దీన్ని తీసేయి. నువ్వు బ్రహ్మమే, బ్రహ్మస్వరూపం పొందుతావు. ఈ మనస్సు ఏ విషయాన్ని చూస్తుంది అది తీసేయి. ఇక్కడ మూడు పనులు ఉన్నాయి, సృష్టికి మూడు పనులు ఇక్కడ ఉన్నాయి. చూసేది మనస్సు, చూడబడేది విషయం, చూడబడేది స్తోత్రం అనేది ఒక పని. నీకు అర్థమో? మనం సినిమా చూస్తున్నాం, సినిమా అనేది మనకి విషయం. నీకు అర్థమవుతుందా? చూసేవాళ్ళు మనం, మన చేత చూడబడేది సినిమా, చూడటం అనేది ఒక పని. చూడటం ఒకటి, మన చేత చూడబడేది సినిమా, మనం చూసేవాళ్ళం, చూడబడేది చూడటం అనేది మూడు ఉన్నాయి. మూడు తీసే ప్రపంచం లేదన్నాడు భగవాన్. నువ్వు బ్రహ్మమే, నువ్వు బ్రహ్మాకార వృత్తి పొందుతావు. మళ్ళీ ఇప్పుడు చివరికి ఎక్కడికి వచ్చాం? భగవాన్ సిద్ధాంతంలోకి వచ్చాం. తీసాయని తీసాయి. పీకే పీకే గొడవలన్నీ పీకేయి. అది చాలా మంచిగా అలా జరిగింది, ఇది చెడ్డగా జరిగింది. ఎవరు చెబుతున్నారు అది మంచిగా జరిగింది, ఇక్కడ చెడ్డగా జరిగిందని? చూసేవాడు చెబుతున్నాడు, చూసేవాడు చెబుతున్నాడు. ఆ మంచి గొడవ చెడ్డ గొడవ చూడబడేది, చూసేది ఒకటి చూడబడేది ఒకటి. చూసేది ఎవరు? మనసు. ఈ మూడు పీకేయి. ఇంకేముంది? నువ్వు మిగులుతావు, ఉన్నది బ్రహ్మం. అంటే ఈ మూడు లేనప్పుడు ఏది ఉందో అది మిగులుతుంది నీకు, అదే బ్రహ్మం. నువ్వు బ్రహ్మాకార వృత్తి పొందుతావు. అక్కడ ఉన్నది శాంతే, అక్కడ ఉన్నది సుఖం, అక్కడ ఉన్నది ఆనందం. అక్కడ ఉంటా నువ్వు ఉంటావని తెలుస్తుంది. దేవుడంటే ఏంటి? దేవుడంటే నేను నేను. ఇప్పుడు మీకు ఎవడు ఎవడు జ్ఞానంటే వాడికి అదృష్టం వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నా, వాడి శరీరాలు మారిపోతున్నా, వాడి లోకాలకు మారిపోతున్నా వాడికి నేను నేనుగానే ఉన్నాను అనే అనుభవం ఎవడికైతే ఉంది? వాడు మాత్రమే మహాజ్ఞాని. మధ్వాచార్యులు ఇంకోటి చెప్పాడు. ఇప్పుడు మనం అందరం నిద్రపోతున్నాం. జాగ్రత్త అవస్థ ఇంకోటి, స్వప్నావస్థ ఇంకేంటి, సుషుప్తావస్థ, గాఢ నిద్ర. ఈ మూడు అవస్థలు మనం అనుభవిస్తున్నాం రోజుని. గాఢ నిద్ర, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ ఇంకేంటి, గాఢ నిద్ర ఒకటి, స్వప్నావస్థ ఒకటి, సుషుప్తి ఒకటి. అన్నీ అనుభవిస్తున్నాం కదా, అన్నీ మనం అనుభవిస్తున్నాం, ఇవన్నీ అనుభవిస్తున్నాం. అకర్మలో కర్మ చూడటం ఇంకా అర్థమయ్యేలా చెప్పాడు భగవాన్. ఎవడో మధ్వాచార్యం ఇంకా కొన్ని పాయింట్లు చెప్పాడు. ఏదో మీకు రుచి ఇక రాస్తాం. ఏదో నాగటానికి ఇప్పుడు ఏడు ఇచ్చింది తిన్న, ఇక తిన్నాము అప్పుడే. మధ్వాచార్యులు ఇంకోటి ఏం చెప్పారంటే, మీకు నిద్ర కళ ఎక్కడొస్తుంది? జాగ్రత్తలో రాదు నిద్ర. జాగ్రత్త అవస్థలో కళ రాదు, నిద్రలో నిద్ర అవస్థలో నిద్ర. మీరు గాఢ నిద్రలో ఉండగా స్వప్న నిద్రలో ఎక్కడ వస్తుంది? స్వప్నం ఎప్పుడు వస్తుంది? నిద్రలో వస్తుంది. ఆ స్వప్నంలో నువ్వు అరుణాచలం అయినట్టు, కాశీ అయినట్టు, హిమాలయాల మీద తిరిగినట్టు నీకు అర్థమవుతుంది. లేదా నీకు ఎవరి మీద కోపం ఉంటాడని మొట్టికాయలు మొట్టినట్టు నీకు అర్థమవుతుంది. ఎక్కడ ఊరికి వెళ్ళి వచ్చినట్టు, రైలు మీద ప్రయాణం చేసినట్టు, విమానాల మీద ప్రయాణం చేసినట్టు నీకు అర్థమవుతుంది. స్వప్నంలో రకరకాల స్వప్నాలు వస్తాయి. ఏంటది రకరకాల స్వప్నాలు వస్తాయి? మంచి స్వప్నాలు వస్తాయి, చెడ్డ స్వప్నాలు వస్తాయి. అది ఆ స్వప్నం కూడా ఎలాగొస్తుంది? అందరికీ సమానమైన స్వప్నం వాసన బట్టి వస్తుంది. ఈ దేవుడు చెప్పలేదు కానీ ఒక ఇంగ్లీష్ వాడు ఏం చెప్పాడంటే, జాగ్రత్త అవస్థలో నీకు నెరవేరని కోరికలు ఏముంటాయి, స్వప్నావస్థలో ఏడుస్తూ ఉంటారు. అట్లు గురించాడు. జాగ్రత్త అవస్థలో మీ కోరికలు నెరవేరలేదు అనుకోండి, అస్తమానం అయ్యే తలపెట్టుకుంటున్నారనుకోండి, ఆ నెరవేరని కోరికలు అస్తమానం ఎక్కువ కళ్ళలో వస్తూ ఉంటాను. మీరు మనకి డబ్బులు కారు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, చిన్న కారులో తిరగాలని ఉంది, ఏం చేస్తాను, ఆ స్వప్నంలో కారుల మీద తిరిగినట్టు ఉంటుంది. అక్కడ ఆడవచ్చు ఇప్పుడు. ఆ ఏడిసి స్వప్నంలో ఆడవచ్చు. మీకు మేడ కట్టుకోవాలనుకోండి, బాగా మేడ కట్టలేకపోతున్నాం అనుకోండి, ఒకసారి స్వప్నంలో ఏమవుతుందంటే మేడ కట్టేసినట్ట మేడలో మనం ఉన్నట్టు వస్తుంది. అంటే మన వాసనలు బట్టే ఎలాగొస్తాయి ఆ స్వప్న. నీకు రాదు, మీ అపార్ట్మెంట్ కొనేసుకున్నావు, నీకు ఇబ్బంది ఏమి లేదు, నీకు సమస్య లేదమ్మా. అయితే మీకు ఆ స్వప్నాలు వస్తాయి, ఆ స్వప్నం మన స్వాధీనంలో ఉందా మన స్వాధీనంలో లేదా? మనకి ఇలా స్వప్నం వస్తే బాగుండు అనుకుంటే అలా రాదు, అది మన స్వాధీనంలో ఉందా మన స్వాధీనం. అంటే స్వప్నము మీ వాసన బట్టి, మీ సంస్కారాన్ని బట్టి ఆ స్వప్నము అక్కడ ఈశ్వరుడు క్రియేట్ చేస్తున్నాడు. అంటే నీకు జాగ్రత్త అవస్థలో నీకు ఏ వాసనలు ఉన్నావో నీకు తెలియటం లేదు కాబట్టి స్వప్నావస్థలో స్కానింగ్ చేసి, నీ మనస్సును స్కానింగ్ చేసి స్వప్నంలో చూపిస్తున్నాడు, స్వప్నంలో చూపిస్తున్నాడు. ఇదంతా స్వప్నం ఎవరు కల్పిస్తున్నాడు నీకు? నీ వాసనలు అనుసరించి, నీ సంస్కారాలు అనుసరించి నువ్వు స్వప్నము భగవంతుడే కల్పిస్తున్నాడు. నీ వాసనను అనుసరించి, నీ సంస్కారాలను అనుసరించి భగవంతుడు నీకేం కల్పిస్తున్నాడు? ఆ స్వప్నం ఎవరు కల్పిస్తున్నారు? భగవంతుడే కల్పిస్తున్నాడు. మీరు అక్కడ విమానాల మీద తిరిగినట్టు ఉంటుంది స్వప్నంలో, స్వప్నంలో విమానాల మీద తిరిగినట్టు ఉంటుంది. మీకు అర్థమవుతుంది స్వప్నంలో నిజంగా మీరు విమానాల మీద తిరుగుతున్నారని అనుకుంటాం, అది అబద్ధం అనుకుంటాం, నిజం అనుకుంటాం, నిజమే అనుకుంటాం. ఆ స్వప్నంలో ఉన్నాను చెప్పి విమానంలో ఆ తిరుగుతున్నట్టే ఉంటుంది అలాగనే. అది ఎవరు కల్పి అది ఆ స్వప్నం ఎవరు కల్పించారు? నీ వాసన బట్టి భగవంతుడి కల్పించాడు. నీ వాసన బట్టి ఎవరు కల్పించాడు? నువ్వు మంచం మీద పడున్నావా లేకపోతే హిమాలయాల మీద తిరుగుతున్నావా? అది కాదు, మీరు హైదరాబాద్ లో నీ మంచం, నీ మేళ్ళలో నీ మంచం మీద పడున్నావా లేకపోతే హిమాలయాల మీద తిరుగుతున్నావా? నీకు అర్థమవుతుందా? అక్కడ నువ్వు ఏమైనా కష్టపడుతున్నావా? అంటే ఆ స్వప్నం ఎవరు కల్పించారు? భగవంతుడే కల్పించాడు. తర్వాత ఆ స్వప్నంలో ఉన్నాను చెప్పి నువ్వు ఏమనుకుంటున్నావు, హిమాలయాల మీద తిరిగేస్తున్నావా అలా అనుకుంటున్నావు. నీకు అర్థమవుతుందా? అది నువ్వు స్వప్నం నువ్వు చేస్తున్నావా? నువ్వు చేయటం లేదు, కానీ నువ్వేమనుకుంటున్నావు, హిమాలయాల మీద తిరిగేస్తున్నావు. అది అకర్మల కర్మలు చూస్తూ ఉన్నాడు. వండర్ఫుల్ కదా, వండర్ఫుల్ టీచింగ్. ఇప్పుడు నీకు అర్థమవుతుందే, స్వప్నం మన స్వాధీనంలో లేదు. మనకి మంచి స్వప్నం రమ్మంటే రాదు, కొన్ని చెడ్డ స్వప్నం వస్తే అది లేదు ఇది లేదు, మన వాసన బట్టి ఆ స్వప్నం వచ్చేస్తుంది. మీకు ఏదైనా జాగ్రత్త వస్తే తినాలని ఉందనుకోండి, అది ఒకసారి స్వప్నంలో దీన్ని చాటిచిపోతారు. మీకు అర్థమవుతుంది, ఏమో ఏ స్వప్నం వస్తుందో మనకు తెలియదు, ఆ వాసన బట్టి ఆ స్వప్నం ఎవరు కల్పిస్తున్నారు? స్వప్నంలో మనం కష్టపడి పని చేసుకున్నట్టు అనిపిస్తుంది ఒకసారి, అంతే కదా, కష్టపడి పని చేసుకుంటున్నాం మనమని స్వప్నంలో అనిపిస్తుంది. అప్పుడు నిజంగా నీ శరీరం కానీ ఇంద్రియాలు కానీ పని చేస్తున్నాయా? చేయటం లేదు. కానీ నువ్వు స్వప్నాలు ఏమనుకుంటున్నావు? అయ్యి బాబా కష్టపడిపోతున్నావు, పని చేస్తున్నావు అనుకుంటున్నావా? అనుకుంటున్నావు లేదా? నువ్వు అక్కడ పని చేయటం లేదు, కానీ నువ్వు స్వప్నంలో చేస్తున్నావు అనుకుంటున్నావా, చేయటం లేదు అనుకుంటున్నావా? కష్టపడిపోతున్నావు అనుకుంటున్నావు కదా, అది అకర్మల కర్మలు చూడు. నీకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నానా లేదా? ఇక నా గోవైనా నీకు మనసులోకి అంత ఉందా లేదా? స్వప్నం నీ స్వాధీనంలో ఉందా? ఇవాళ ఈ స్వప్నం వస్తే బాగుండ, నీ స్వాధీనం లేదు, నీ వాసన బట్టి నీ స్వప్నం వచ్చేస్తుంది, అలాగే కర్మను బట్టి జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. స్వప్నం కూడా నీ వాసన బట్టి ఆ స్వప్నం భగవంతుడే క్రియేట్ చేస్తున్నాడు నీ వాసన బట్టి. అంటే నీ మనస్సులో ఏ వాసనలు ఉన్నాయో నీకు తెలియదు కాబట్టి అది స్కానింగ్ చేసినట్టు నీ స్వప్నంలోది చూపిస్తా ఉంటాడు. అది చూపించినప్పుడు నువ్వు బాగా కష్టపడిపోతున్నావు అనుకో, స్వప్నంలో కష్టపడిపోతున్నాను, ఐ ఆమ్ టైర్డ్, నీకు మెలకు వచ్చే వరకు నేను కష్టపడిపోతున్నాను అది ఎవడ క్రియేషన్? అది భగవంతుని వాసన బట్టి భగవంతుడి క్రియేషను. అక్కడ నువ్వు కష్టపడినట్టు కూడా స్వప్నం రావచ్చు, కానీ ఇంద్రియాలు ఏమైనా కష్టపడుతున్నా అక్కడ కష్టపడటం లేదు, కానీ నేను కష్టపడిపోతున్నాను స్వప్నంలో అనుకుంటావు. నీ దేహం మట్టికి ఏమీ కష్టపడటం లేదు, కష్టపడకపోయినా అక్కడ కష్టపడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు కదా, అదే అకర్మలో. నువ్వేమి పని చేయకపోయినా పని చేస్తున్నాను అనుకుంటున్నావు కాబట్టి అది అకర్మలో కర్మలో. చూడు, ఈ జీవితం కూడా అటువంటిది. ఇప్పుడు మనకు స్వప్నంలో మంచి స్వప్నం వచ్చిందనుకో, 100 కోట్లు ఉన్నట్టు, ఇలా 100 కోట్లు ఉన్నట్టు సంతోషిస్తామా? చూసి కూడా ఉన్నాడు కదా అక్కడ, మెలకు వచ్చాక మీకు ఎవరికైనా 100 కోట్లు ఉన్నాయంటే మీరు సంతోషిస్తారా? ఏం చేద్దా, అంత అబద్ధం అని తెలిసిపోయింది, అదంతా అబద్ధం అని తెలిసిపోయింది. మీకు చెడ్డ స్వప్నం వచ్చిందనుకోండి, మెలకు వచ్చాక ఆ చెడ్డ స్వప్నం గురించి మీరు ఏమైనా బాధపడతారా? బాధపడరు, అది అబద్ధమనే తెలిసిపోయింది, అది అబద్ధం అని తెలిసిపోయింది. మంచి స్వప్నం అబద్ధం అని తెలిసిపోయింది, చెడ్డ స్వప్నం కూడా అబద్ధం అని తెలిసిపోయింది. అలాగే ఎప్పుడు తెలుస్తుందో స్వప్న అబద్ధం, మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చారు, మీరు జాగ్రత్త కావాలి. ఈ జాగ్రత్త అవస్థలో నుంచి మన హృదయంలో ఒక నిజం ఉంది, మన కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు, మన యజమాని, మన ప్రభువు, మన భర్త, మన ఆడించేవాడు, మన డైరెక్టర్ ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. మనం అక్కడికి నేర్కొన్నాం అనుకోండి, స్వప్నావస్థలోంచి జాగ్రత్త అవస్థలోకి ఎలా నేర్కొన్నామో, ఈ జాగ్రత్త అవస్థలోంచి ఆత్మ జ్ఞానంలోకి, ఆత్మ అనుభవంలోకి, ఆ బ్రహ్మానుభవంలోకి, బ్రహ్మ భావంలోకి నేర్కొన్నాం అనుకోండి, ఇది కూడా స్వప్నం అని తెలిసిపోతుంది. ఈ జన్మ ఒకటే కాదు, పూర్వజన్మలో కూడా అసత్యం అని తెలిసిపోతుంది మనకు. ఈ శరీరం ఒకటి, పూర్వం ఇటువంటి శరీరాలు ఎన్నో ధరించాం, అవి కూడా మొత్తాన్ని అసత్యాలని తెలిసిపోతాయి. ఎప్పుడు? మీరు బ్రహ్మభావంలో బ్రహ్మాకార వృత్తిలో మేల్కొన్నప్పుడు. స్వప్నావస్థలో నుంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే అది అదృష్టమైన దురదృష్టమైన అబద్ధం ఎలా తెలిసిపోతుందో, ఈ జాగ్రత్త అవస్థలో నుంచి బ్రహ్మాకార వృత్తిలోకి మనం మేల్కొన్నప్పుడు, అంటే చూచేవాడు, చూడబడేది, చూడటం అనేది మూడు పోయిన స్థితిలో, ఆ త్రిపుడి పోయిన స్థితిలో, ఈ బ్రహ్మాకార వృత్తిలో మనం మేల్కొన్నప్పుడు జాగ్రత్త అవస్థ కూడా స్వప్నం తెలిసిపోతుంది. అది అబద్ధం అని తెలిసాక అదృష్టం ఉంది, అదృష్టం అయితే ఏముంది, దురదృష్టం అయితే ఏముంది? అది అబద్ధం అని తెలిసిపోయాక మీరు మంచి స్వప్నం వచ్చిందండి, నీకు గొప్ప స్వప్నం వచ్చింది, నీకు 1000 కోట్లు ధనం ఉన్నట్టు వచ్చింది, మెలకు వచ్చాక ఏమొచ్చింది, 1000 కోట్లు అబద్ధం మీకు తెలిసిపోయింది కదా, అవి దాని గురించి నీకు ఏమైనా సంతోషం వస్తుందా? సంతోషం రాదు. ఈ జన్మ కూడా అంతే, మన రోజులు మంచిగా వెళ్ళిపోయినంతే, చెడ్డగా వెళ్ళిపోయినంతే, మన విమానాల మీద తిరిగి వెళ్ళినంతే, నడిచెళ్లి తిరిగినంతే, ఆ దేహ ప్రారంభాన్ని బట్టి ఆ సంఘటనలు ఎదురవుతాయి. కానీ ఆ స్వప్నం అంత సత్యము, ఇది కూడా అంతే అసత్యము, కానీ ఇది పొడుగ్గా ఉంది కాబట్టి నిజమనే బ్రాంచ్ మనకు ఉంటుంది, అది గంటో అరగంట ఉంటుంది అంతే స్వప్నం. ఇది పొడుగ్గా ఉంది, 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటుంది, కానీ ఈ పొడుగును బట్టి ఇది నిజమనే బ్రాంచ్ మనకు కలుగుతుంది. ఎలా ఉంది? పొడుగ్గా ఉంది కాబట్టి ఇది నిజమనే బ్రాంచ్ కలుగుతూ ఉంటుంది. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వై, ఈ స్వప్న వృత్తాంతం మీకు బాగా అర్థమైంది కదా. ఇప్పుడు స్వప్నంలో మనం గడ్డపాలు పుచ్చుకుని పని చేసి, లేకపోతే ఏదైనా తగ్గుతూ ఉంటాం, ఏదో పని చేస్తాం స్వప్నంలో. అప్పుడు ఏమనుకుంటాం మనం? టైర్ అయిపోయాను బాబు, ఇంత కష్టపడిపోతున్నాడు, ఇంత కష్టపడిపోతున్నా అనుకుంటావు స్వప్నంలో. మెలకు వచ్చాక అనుకో, ఆ స్వప్నంలో చెప్పి కష్టపడిపోతున్నాం అనుకుంటాం కదా. నువ్వు కష్టపడిపోతున్నావు అనుకున్నప్పుడు నీ దేహం కానీ ఇంద్రియాలు కానీ పని చేస్తున్నాయా అని? ఏమి పని చేయటం లేదు. కానీ ఏమనుకుంటున్నావు? అయ్యి బాబు, నేను కష్టపడుతున్నాను, నా శరీరాలు ఇంద్రియాలు టైర్ అయిపోతున్నాను అనుకుంటున్నావు. అది అకర్మలో కర్మల తోట. నువ్వు పని చేయకపోయినా చేసాను అనుకోవటం అకర్మలో కర్మల తోట. నువ్వు పని చేయకపోయినా నేను కష్టపడిపోతున్నాను అనుకోవటం ఏంటది? అకర్మలో కర్మల చూడటం. టైం ఎంత ఏంటండి? 4, ఇంకా తొందరగా ముగించేద్దాం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ కృతం పూర్వైరపి ముముక్షిరిహి మీకు జ్ఞానం కావాలనుకునే వాళ్ళకి వైరాగ్యం ఉండాలి, వివేకం ఉండాలి, మంచిని చెడ్డని విడదీసుకునే గుణం ఉండాలి, ముముక్షత్వం ఉండాలి. అంటే డబ్బు సంపాదించాలని ఒకవేళ సంపాదించాలి అలా అనుకుంటారు కదా, డబ్బు సంపాదించాలనుకున్నవాడు సంపాదించాం. అలాగే ముముక్షత్వం అంటే మోక్షం సంపాదించాలి. మోక్షం ఏదైనా డూ ఆర్ డై, బతుకున్నా చచ్చిపోయినా కష్టపడినా మనం కష్టపడినా మిగతా గొడవలు ప్రారంభాన్ని బట్టి వెళ్ళిపోతా ఉంటాయి. మనం మోక్షం సంపాదించాలి ఆకాంక్ష అంటే మోక్షం సంపాదించాలని తపన ఎవరికైతే ఉందో వాడిని ముముక్షువు అంటారు. ఏమంటారని? ముముక్షువు అంటారు. అంటే మోక్షం కావాలనుకున్న వాడికి ముముక్షత్వం ఉండాలి, వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, మంచి చెడ్డ మధ్యన బిడ్డ తీసుకునే శక్తి ఉండాలి, ఇంకా ఉండాలి ముముక్షత్వం ఉండాలి, ఆరోగ్యమైన మనస్సు ఉండాలి. ఏముండాలి? ఆరోగ్యమైన మన కొంతమందికి చెంగరాలైతే ఆరోగ్యమైన మనస్సు ఉండాలి. ఏంటండి మనస్సు ఆరోగ్యంగా ఉండాలి, విడదీసుకునేది ఇది ఇది మంచి ఇది చెడ్డ ఇది మనకు ఉపయోగపడుతుంది ఇది ఉపయోగపడదు అనుకునే విడదీసుకునే మెదడు ఉండాలి, వైరాగ్యం ఉండాలి, వివేకం ఉండాలి, ఆకాంక్ష ఉండాలి. ఏది పొందాలి? డూ ఆర్ డై, మనం ఆ పొందుదాం. అయితే కనీసం ఆ ప్రయత్నం చచ్చిపోదాం, మనం మోక్షం పొందుదాం, మనం మోక్షం పొందుదాం. కానీ ఒకవేళ ఈ జన్మలో మనం పొందకపోతే ఆ ప్రయత్నంలో చచ్చిపోదాం. ఆ సాధన చేసుకుంటూ చచ్చిపోదాం. సామర్థ్యంగా ఉంటాం కంటే ఎలాగైనా చావు తప్పదు. ఆ సాధన చేసుకుంటూ ఆ ప్రయత్నంలో మోక్షం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఆ సాధనలో చచ్చిపోదాం. మీకు అర్థమవుతుందా? అది ఇవన్నీ ఉండాలి. జ్ఞాన సంపాదనకి ఏమో వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. తర్వాత మనం నిజమ కాని దాన్ని నిజం కింద చూస్తాం, అనాత్మని ఆత్మగా చూస్తాం, అనాత్మ మీద కాంక్ష పెంచుకుంటాం. అది తగ్గాలి. ఎవరికి జ్ఞానం కావాలనుకున్న వాడికి అది తగ్గాలి. తర్వాత విడదీసుకునే శక్తి ఉండాలి, డిస్క్రిమినేషన్ ఉండాలి, విడదీసుకునే శక్తి ఉండాలి. తర్వాత కొంతమందికి ఎవరు చెప్పినది నమ్మేస్తారు, వాళ్ళకి వివేకం తక్కువ అని అర్థం. ఆధ్యాత్మిక విషయాలు కదా, భౌతిక విషయాలు కూడా ఎవడ చెప్తే అది నిజం అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు మెదడు చిన్న మెదడు. ఏ మెదడు? చిన్న మెదడు, బుల్లి బుల్లి తలకాయలు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళకి తిరిగితే అట్లా అంతే ఉన్నాయి. కొంతమంది అంతే, చాలా మంది అలా మారిపోయి మోసపడిపోతారు కదా, చాలా మంది అలా మోసం చేసేస్తారు జనాలు. అంటే వాళ్ళు చెప్పిందల్లా నిజం కింద చెప్పేస్తారు, మనం నమ్మేస్తాం, అలా మోసపోతాం. జీవితంలో మోసపోవటం కదా మన పని. అంటే మోసపోకుండా ఉండే తెలివి మనకు లేదు. మన చిన్న చిన్న చలకాయలు మనం ఏం చేస్తాం? భగవంతుడు మనకు మెదడు అంతే ఉంది. చిన్న చిన్న చలకాయలు, చిన్న చిన్న మెదడులు, పెద్ద మెదడు మనకు లేదు. ఐన్స్టీన్ దాకా మెదడు లేదు. ఐన్స్టీన్ పెద్ద మెదడు ఇచ్చేసాడు, మన చిన్న చిన్న మెదడులు. ఎవరు చెప్తే అదే నమ్ముతాం. మెరిసేదంతా బంగారం అనుకుంటాను. మెరిసేది ఎవరు చెప్తే నన్ను మోసపోవటం. జీవితంలో మన పని ఏమి లేదు. ఎవరి వాళ్ళు మోసం చేస్తాం, అందులో మోసపోవటమే మన పని. అంటే మన తెలివితేటలు లేనప్పుడు ఏం చేస్తాం? అంతే మరి. చెరువు నీళ్ళు బయటకు వెళ్ళిపోయినప్పుడు ఏడుస్తూ కూర్చుండే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మనకి 80 ఏళ్ళు వచ్చేసి ఇంక సాధన చేయటం లేదు, సాధన చేయలేదు, సాధన చేయదా అనుకోవటం కంటే ఇప్పుడు సాధన ప్రారంభించడం మంచిది. ఇప్పుడు చేలో నీళ్ళు బయటకు వెళ్ళిపోయినాయి, చేలో నీళ్ళు బయటకు వెళ్ళిపోయినాయి అనుకోవటం కంటే మనం కొత్త నీళ్ళు పెట్టుకోవడం మంచిది. చేలో నీళ్ళు బయటకు వెళ్ళిపోయినాయి, చేలో నీళ్ళు బయటకు వెళ్ళిపోయినాయి బాధపడుతూ కూర్చోవడం కంటే కొత్త నీళ్ళు పెట్టుకోవాలి. బాధపడితే ఏమి వస్తుంది? బాధపడితే ఏమి రాదు. చేలో నీళ్ళు బయటకు వెళ్ళిపోయినాయి, వెళ్ళిపోయినాయి అంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో కొత్త నీళ్ళు మళ్ళీ కంతలు తీసుకుని అవి తీసుకుని అది తోడించుకుని ఏదో కొత్త నీళ్ళు పెట్టుకోవాలి. అంతకంటే మనం చేసేది ఏమి లేదు. ఇంకా మన పని ఏమి లేదు. చెవి తక్కువ పని ఏంటంటే ఎవరొకరు మోసంలో పట్టడం, ఎవరొకరు మాయలో పట్టడం. మన చిన్న మెదళ్ళు, చిన్న తలకాయలు, మెరిసేదంతా బంగారం అనుకుంటున్నాం. అంతకంటే తెలివి లేదు. అంతకంటే దూరంగా చూసే శక్తి కూడా లేదు. ఇప్పుడు మనకి 70 ఏళ్ళు వచ్చేసినాయి, ఇప్పుడు వరకు ఏం సాధన చేయలేదని బెంగెట్టుకోవడం కంటే ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచే సాధన మొదలు పెట్టడం మంచిది. బెంగెట్టుకుంటే ఏం వస్తుంది? ఏమి రాదు. ఈ రోజు నుంచే సాధన మొదలు పెట్టడం మంచిది. మనకు 5-6 ఏళ్ళు టైం ఉంది కదా, మనం చచ్చిపోవడానికి 10-15 ఏళ్ళు మనకు కలిసి వస్తుంది. గతించి కృష్ణుడు గీతలు అర్జున గతించిపోయిన విషయాల గురించి దండ పెట్టుకోవడం కంటే రాబోయే కాలాన్ని ఉపయోగించుకో అన్నాడు. గతించిన విషయాల గురించి దండ పెట్టుకోవడం కంటే జరగబోయే కాలాన్ని, నేను కాల రూపంలో ఉన్నాను, కాలాన్ని ఉపయోగించుకో, రాబోయే కాలాన్ని ఉపయోగించుకో. అంటే జ్ఞానానికి, ఆత్మజ్ఞానం సంపాదించడానికి ఇంత ఫౌండేషన్ ఉండాలి, వైరాగ్యం ఉండాలి, ఆ బుద్ధి సూక్ష్మత ఉండాలి, వివేకం ఉండాలి. ఇది మంచి, ఇది చెడ్డ, ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది మనకు ఉపయోగపడదు అని విడగొట్టుకునే శక్తి ఉండాలి. తర్వాత ఎవరు ఎందుకు చెబుతున్నారో దాని గురించి ఒక అవగాహన ఉండాలి. మనకు మెదడు బాగా చిన్నదైతే అవగాహన ఉండదు, ఏం చేస్తాం మనకి, మనకు ఉన్న తెలివి చేయట్లాంటిది. ఇలా మనం ఎవరైనా పట్టుకు తిప్పినా మనకు అంతకంటే తెలివి లేదు. ఇలా కొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది తెలివి, ఎక్కడి నుంచి వస్తుంది కొత్తగానే? నేను నేర్చుకోవాలి, ఎంత కొంత నేర్చుకోవాలి తెలివి. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ, కర్మకృతం పూర్వైరపి ముముక్షిభి. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ గీతాశాస్త్రాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఇముడ్చుకుని నీ ఏ విధంగా అయితే కర్మ చేయమని పని చేయమని చెప్పాను, కొంతమంది మోక్షకాంక్షను వాళ్ళు ఆ రకంగా పనిచేశారు. అర్జున, నేను ఇప్పుడు నీకు ఎలా చెబుతున్నాను, ఇదంతా పూర్వం కొంతమంది ఈ పెద్దలందరూ అర్థం చేసుకుని ఆ కర్మ సిద్ధాంతం అర్థం చేసుకుని వాళ్ళు మనస్సు ఎలా గంతులై ఉంటే అలా గంతులేయకుండా నేను ఏ విధంగా అయితే పని చేయమని చెప్పాను ఆ రకంగా పనిచేసి పవిత్రులై తరించారు అర్జున. నువ్వు కూడా అని అనుసరించి అర్జున, నువ్వు కూడా పుణ్యాత్మను అనుసరించిన మార్గం, ఆ పెద్దలు అనుసరించిన మార్గం నువ్వు కూడా అనుసరించు, పెద్దలు అనుసరించిన మార్గం నువ్వు కూడా అనుసరించు. నువ్వు సందులంటే వెళ్ళొద్దు, అనగించంతనే వెళ్ళు. నువ్వు ఈ సంధులంటే తిరగొద్దు, ఈ సంధుల్లోంచి వెళ్తే ఎదురుకుంటే కారు ఇస్తే మన కారు తప్పుకోదు. ఇంకా నీకు ఈ సంధులు కూడా వద్దు, పూర్వం నుంచి పెద్దలు ఏ మార్గాన్ని ఆశ్రయించి తరించారు నిన్ను కూడా ఆ మార్గాన్ని వెళ్ళమంటున్నావు. నేనేం కొత్తగా కనిపెట్టలేదు, పూర్వం ఉడికే మట్టి రోడ్లు ఉంటే తాడు రోడ్లు ఉంటే నీ కోసం కొన్ని సిమెంట్ రోడ్లు వేస్తున్నాను అంతే. రోడ్లు పూర్వం ఉన్నాయి, నువ్వు కొంచెం బాగా నడిచేయటం కోసం కొంచెం పైన సిమెంట్ పాగుతున్నారు అంతే అర్జున. మరి కంకర రోడ్డు మీద ప్రయాణం చేసిన దానికి సిబ్బంది రోడ్డు మీద ప్రయాణం చేసిన దానికి తేడా ఉంటుంది కదా. పూర్వం ప్రయాణ మట్టి రోడ్డు ఉన్నప్పుడు కూడా ప్రయాణాలు చేశారు కదా. ఇప్పుడు నేను చేసేదంటే పూర్వం వాళ్ళకంటే గొప్పగా ఏం చెప్పడం లేదు, ఆయన చెప్పిందో నేను చెబుతున్నాను. కానీ నీకు ప్రయాణం సుఖంగా ఉండడానికి పైన కొంచెం సిబ్బంది పాముతున్నాను. ఏం పాముతున్నాడు? సిబ్బంది కొంచెం పాముతున్నాడు ప్రయాణం సుగమం చేయడానికి, అంచేత పూర్వం కూడా ఇలా చేశాము. పూర్వం నుంచి నువ్వు కూడా కర్మనే చెయ్యి, ఆ కర్మను ఎలా చేస్తావు? జ్ఞానయుక్తంగా చెయ్యి. కర్మను చెయ్యి ఎలా చేస్తావు? తెలుసుకుని చెయ్యి, జ్ఞానయుక్తంగా చెయ్యి. నీకు అర్థమవుతుందా? కర్మను చెయ్యి, తెలుసుకుని చెయ్యి, తెలియకుండా కర్మ చేస్తేలాగా? ఆ లెక్క ఎలా చెయ్యాలో నేర్చుకుని లెక్క చెయ్యి. ఆ లెక్క ఎలా చెయ్యాలో నేర్చుకోకుండా లెక్క చేస్తే ఎలాగా? కర్మ పని చెయ్యి, ఆ పని ఎలా చెయ్యాలో తెలుసుకుని చెయ్యి. పెద్దలు కూడా, పూర్వం పెద్దలు కూడా అలా తెలుసుకుని అన్ని జ్ఞానయుక్తంగా పనిచేశారు. వాళ్ళు ఎలా పనిచేశారు? జ్ఞానంతో పనిచేశారు, జ్ఞానయుక్తంగా పనిచేశారు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించి, అమృతానుభవాన్ని సంపాదించి, బ్రహ్మాకార వృత్తిని సంపాదించి నువ్వు పని చేసినా చెయ్యని వాళ్ళతో సమానమే. నీ కర్మ అంతా కర్మ అయిపోతుంది, నీ కర్మ అంతా అకర్మ అయిపోతుంది. నేనేం చుట్టుకోదు ఇంకా. నేనేమి చుట్టుకోదు, అసలు చుట్టుకోదు. చుట్టుకున్నా కరవదు నేను, నేనేమి చుట్టుకోదు. ఒకవేళ చుట్టుకున్నా పాము మనం చుట్టుకుందని కూడా కరవదు అనుకున్న దానివల్ల మనకు ప్రమాదం ఏమి లేదు, అది చుట్టుకుని అదే పోతుంది. కరవపోతే ఏముండే పాము అదే ఏం చేస్తుంది? చుట్టుకుందనుకోండి, మనల్ని కరవకుండా వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకే మనకేం. అలాగే కర్మ నువ్వు తెలిసి చేస్తే కాల కర్మ పూర్వజన్మ సంస్కారం పడ్డ చుట్టుకుని అది కరవదలేనంట. అది నేను ఇంకా కరవదది అని చెప్పి పూర్వం జ్ఞానయుక్తంగా చెయ్యి, ఆత్మజ్ఞానం సంపాదించి ఆత్మానుభూతి సంపాదించి బ్రహ్మాకారం పెట్టింది. ఈ త్రిపుడి పోతే నీకు బ్రహ్మ ఇంకా రమణ మహర్షి గారు చెప్పింది ఈ మూడు లాగే, ఈ మూడు లాగే బయటకు లాగి మూడు తీసేయి. ఏ మూడు చూసేవాడిని చూడబడేదాన్ని ఈ చూడటం అనే క్రియని లాగే మూడు పీకేయి. ఆ మూడు పీకేస్తున్నాడు బ్రహ్మాగారు. ఈ కర్మ గొడవలు వికర్మ గొడవలు దాచేయడం పోతాను పీకేయి అంటే సృష్టిని దాటించడం. అదేంటది అంటే సృష్టిని ప్రకృతిని దాటించి తీసుకెళ్ళటం. అది కారు ప్రయాణం కాదు, రైలు ప్రయాణం కాదు, విమాన ప్రయాణం, ఫ్లైట్ లో పోవటం. దానికి బెర్త్ అక్కర్లేదు. నేను మన ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చాను 2 గంటలు వచ్చేసి, ఇంకా బెర్త్ ఎందుకు? ఢిల్లీ నుంచి విశాఖపట్నం రావడానికి ఫ్లైట్లో 2 గంటలు వచ్చేసాను. ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ ఢిల్లీ, ఇంకా బెర్త్ ఎందుకు దానికి? భగవాన్ ఫ్లైట్లో పోవటం, ఇంకా బెర్త్ రిజర్వేషన్ ఇంకేం అక్కర్లేదు దానికి. తీసాయి పీకాయి తీసుకునే ఆ చూసేవాణి పీకాయి. నువ్వు ఏ వస్తువులు అయితే చూస్తున్నావు ఆ వస్తువు నీకు ఏ వస్తువు మీద వ్యామోహం ఉందో చూద్దాను కూడా పీకాయి. ఈ చూడటం అనే పని కూడా పీకాయి. చూసేవాడిని పీకాయి, చూడబడేదాన్ని పీకాయి, చూసేదాన్ని పీకాయి, ఈ మూడట్లు పీకాయి. ఉన్నది నువ్వు ఏదిగా ఉన్నావు అదే నీకు వ్యక్తం అవుతుంది. నువ్వు ఏదిగా ఉన్నావో అదే నీకు వ్యక్తం అవుతుంది. దానికి జన్మలు లేవు, పునర్జన్మ లేవు. దానికి కర్మలు ఏమి అంటావు? దానికి మనోదేహములు అంటుతాయి, కానీ బ్రహ్మకి అంటే ఇదేమీ లేదు. అది పూర్వం వాళ్ళు అలా చేశారు, అవి పెద్దలు అలా చేశారు. పూర్వం పెద్దలందరూ ఎలా చేశారు, వాళ్ళు ఎలా చేసి బాగుపడ్డారు, వాళ్ళు ఏ రకంగా మాట్లాడి ఏ రకంగా ప్రవర్తించి వాళ్ళు మోక్షం పొందారు, వాళ్ళు ఏ రకంగా మోక్షత్వాన్ని కాపాడుకున్నారు. నువ్వు కూడా అలాగే బాగుపడు. నువ్వు కూడా వాళ్ళు ఏ విధంగా అయితే వాసనలకు క్షయం చేసుకున్నారు, నీకు అర్థమవుతుందే. రుణాలు తీర్చేసినాడు ఏమవుతాడు? రుణ విముక్తుడు అవుతాడు. అలాగే నీ వాసనలన్నీ నశించనుకో, వాసనలన్నీ క్షయించనుకో, ఇంకా వాసన నుంచి విడుదల పొందుతావు. అంటే నీకు పునర్జన్మ ఆగిపోతాడు. అంటే వాసన ఎందుకు వస్తుందంటే ఎంజాయ్మెంట్ లోంచి వాసన వస్తుంది. మీరు ఎక్కడైనా ఎంజాయ్ చేశారో సరిగ్గా మీ ముక్కు పట్టుకుంటుంది. వాసన ఎక్కడ పడుతుంది అంటే మీరు ఎక్కడైనా ఎంజాయ్ చేశారనుకోండి, ఆ ఎంజాయ్మెంట్ నుంచే బాగుందా, ఎంజాయ్మెంట్ బాగుందా మీకు అనిపిస్తుంది కదా. అలా అనుకోవటం వల్ల అది వాసన కింద పడి ఇక్కడ దాక్కుంటుంది, ఎక్కడ లోపలికి వెళ్ళి దాక్కుని పోతుంది. అది బలపడిపోతుంది. ఆ బలపడింది కనపడదు కదా. మరి స్కానింగ్లు చేయించుకోవాలి. మీకు అర్థమవుతుంది, ఎంఆర్ఐ స్కానింగ్కి ఎక్కడికి వెళ్ళగలం మనం? ఎంఆర్ఐ స్కానింగ్లు అంటున్నారు, ఇంకో స్కానింగ్లు అంటున్నారు. కొన్ని ఎంఆర్ఐ స్కానింగ్ ఇలా దేహాన్ని తీస్తుంది కానీ మనసుకు తీయదు కదా. ఎంఆర్ఐ స్కానింగ్ మన దేహాన్ని తీస్తుంది కానీ మనసుకు తీయదు కదా. అంటే నీకు మనసులో ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తున్నా స్వప్నాల రూపంలో చేస్తాడు, నీ డబ్బు ఖర్చు లేదు. స్వప్నం వస్తే అందరికీ ఎందుకు ఒక రకం స్వప్నం రావటం లేదు? ఆ వాసనను బట్టి ఆ సంస్కారాలను బట్టి డ్రీమ్ వస్తుంది. దాన్ని బట్టి మీ డ్రీమ్ గాంధీ గారు అనేవారు, నా డ్రీమ్ లో నాకు బలహీనత ఏంటో జాగ్రత్తలు వస్తుందో తెలియటం లేదు. అందులో గాంధీ గారు మహాత్ముడు అంటే నేను నిజం అనుకుంటున్నాను, నా బలహీనత అంటే నాకు స్వప్నంలో తెలుస్తున్నాను అన్నాడు. నా బలహీనతలేంటో నాకు స్వప్నంలో తెలుస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆయనకు కూడా కొంత అకర్మలో కర్మ చేయటం, అకర్మలో కర్మను చూడటం ఎంతవరకు గాంధీ గారు నేర్చుకున్నారో మనం చెప్పలేం. కానీ కర్మలో అకర్మను చూడటం నేర్చుకున్నాడు ఆయన. కర్మలో అంటే ఏంటి? కర్మ చేస్తూ టైర్ అవ్వకుండా ఉండేవాడు. అకర్మలో కర్మను చూడగలడనే స్థాయికి అని అడగకపోవచ్చు. ఆ స్థాయికి వెళ్ళాడని నేను అనుకుంటున్నాను, మీకు అర్థమవుతుందే. కానీ కర్మలో అకర్మను చూడటం నేర్చుకున్నాడు ఆయన. ఆ కర్మలో అకర్మను చూడటం అంటే పని చేసినా టైర్ అయ్యేవాడు కాదు. పని చేసినా పొద్దున మీద సాయం దాకా పని చేసినా అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాడు అనిపించింది. అదేంటి, కొంతమంది పని చేస్తారు టైర్ అవ్వరు, ఏం చేస్తారు అక్కడ కర్త ఉండడు. నేను చేస్తున్నానని తలం పుండదు, నేను చేస్తున్నానని తలం పుండి తొందరగా టైర్ అయిపోతాం. గాంధీ గారు అకర్మలో కర్మను చూడలేకపోయినా కర్మలో అకర్మ అన్న విషయాలు, కర్మలో అకర్మను చూశాడు. కర్మలు అకర్మలు చూడటం వల్ల ఎంత పని చేసి రోజుకి 12 గంటలు 13 గంటలు పని చేసినా టైర్ అయ్యేవాడు కదా, ప్రశాంతంగా ఉండడు. ఇవాళ గాంధీ గారు చాలా పని చేశారు, ఇప్పుడు బయటకు వచ్చి చూస్తే అది ముఖం పేడ ముఖం కింద ఉంటుందేమో పాపం టైర్ అయిపోయాడు కదా అనుకుని, అప్పుడే స్నానం చేసే ముఖం ఎలా ఉంటుంది అని బయటకు వస్తే ముఖం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకేత ఆ పని చేసేటప్పుడు నేను చేస్తున్నానన్న తలంపు లేకుండా చేస్తే ముఖం టైర్ అవ్వదు. ఫేస్ ఇదే అండా చదివి మాకు, నువ్వు ఎంత దాచేసుకుందాం అనుకున్నా నీ కళ్ళు చూస్తా అంటే నీ మనసు ఎటువంటిదో తెలుస్తా ఉంటుంది. నా మనసు ఎవరికీ తెలియనివ్వను, నా మనసు ఎవరికీ తెలియనివ్వను అనుకున్నా నీ కళ్ళు చూస్తా అంటే నీ ముఖం చూస్తా అంటే నీ మనసులో ఏముందో తెలుస్తా ఉంటుంది. ఫేస్ ఇది అండాక్సరీ మైండ్, నీ ముఖాన్ని చూసి నీ మనసు ఎలా పనిచేస్తుందో కొంతవరకు నూటికి నూరిపాడు కాకపోయినా కొంతవరకు చెప్పవచ్చు. సంతోషంగా ఉన్న ముఖాలు ఒక రకంగా ఉంటాయి, శాంతిగా ఉన్న ముఖాలు ఒక రకంగా ఉంటాయి, అశాంతిగా ఉన్న ముఖాలు కొంత ఒక రకంగా ఉంటాయి, దుఃఖంగా ఉన్న ముఖాలు ఒక రకంగా ఉంటాయి. అంతేది కదా, లోపల ఏముందో మైండ్లో ఏముందో, కోపంగా ఉన్న ముఖాలు ఒక రకంగా ఉంటాయి. మీరు లోపల కోపంగా ఉన్నారనుకోండి, ఆ కోపం బయటకి తెలియకుండా మీరు ఆపి చేసుకుందా ఉన్నా మీ కళ్ళు చెప్పేస్తూ ఉంటాయి. ఇంతకీ ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే ఈ శరీరాలు పుట్టడం స్వప్నం, శరీరాలు చనిపోవటం స్వప్నం, జన్మల స్వప్నం పూర్వజన్మల స్వప్నం, మన మనస్సు అని తెలియదేమో మన కుటుంబ సభ్యులు కూడా అని తెలియదేమో, మన కుటుంబ సభ్యులు మన మనస్సు కల్పించింది, మన ఈరోజుని మన స్నేహితుల్ని మనసు కల్పించింది, మన మన బంధువుల్ని మనసు కల్పించింది, ప్రపంచాన్ని మనసు కల్పించింది, ఈ దేహాన్ని మనసు కల్పించింది, ఈ బంధువులు స్నేహితులు విరోధాలు కుటుంబ సభ్యులు అనేవి మన మనస్సు అంతర్యము, వాళ్ళు కూడా అంతర్యము. మనస్సు అనే గడప దాటితే సృష్టిని దాటినట్టే, మనస్సు అనే గడపను దాటితే సృష్టిని దాటినట్టే. అయితే మనం ఇప్పుడు ఎన్నో సార్లు పుట్టాం, ఎన్నో శరీరాలను మోసాం, ఎన్నో ఊరేగింపులు అయిపోయినాయి, మొట్టికాయలు అయిపోయినాయి, ఎన్నోసార్లు శరీరాలు చచ్చిపోయినాయి. మీకు అర్థమవుతుందా, కొన్ని జన్మల్లో మనం పేదరికం అనిపించాం, కొన్ని జన్మల్లో ఐశ్వర్యం అనిపించవచ్చాం, ఇవన్నీ స్వప్నం సమానమే. కానీ ఎన్ని జన్మల్లో కూడా నేనుగా నానే ఉన్నాను అనే అనుభవం ఎవడొచ్చింది, వాడు మహాజ్ఞానం అవుతాడు. నేను ఏది కాలేదు, నేను పేదవాడిని అనుకున్నప్పుడు పేదవాడిని అవ్వలేదు, నేను ధనవంతుని అనుకున్నప్పుడు కూడా నేను ధనవంతుని అవ్వలేదు. కానీ ఇన్ని జన్మల్లో ఇన్ని చుట్టాలు మారిపోతున్నారు, స్నేహితులు మారిపోతున్నారు, విరోధులు మారిపోతున్నారు, మీకు ఆ శరీర శవాలు మారిపోతున్నాయి, లోకాలు మారిపోతున్నాయి, ప్రకృతి మారిపోతుంది, ఋషులు మారిపోతున్నాయి. కానీ మనం నేను నేనుగానే ఉన్నాను అనే అనుభవం సంపాదించడం మహాజ్ఞానం. ఐదైందండి, ఇవాళ 5 నిమిషం ముందు మొదలు పెట్టేసాం బిఫోర్ టు. ఇవాళ మనం సబ్జెక్టు 2కి మొదలు పెట్టేసింది, 10 నిమిషాలు ముందే మొదలు పెట్టేసాం. ఎర్రగల బిఫోర్ రావచ్చు, కానీ డిపార్చర్ అనుకున్న టైంకి బిఫోర్ వెళ్ళిపోకూడదు. ఇప్పుడు రైలు స్టేషన్లోకి వచ్చింది అనుకోండి, ఒక 5 నిమిషాలు ముందు రావచ్చు, అది 5 నిమిషాలు, కానీ 5 నిమిషాలు ముందు వెళ్ళకూడదు. రైలు స్టేషన్లోకి వచ్చినప్పుడు 5 నిమిషాలు ముందు రావచ్చు, కానీ దానికి టైం అయ్యకుండా 5 నిమిషాలు ముందు వెళ్ళ, 1 నిమిషం కూడా ముందు వెళ్ళకూడదు. 1 నిమిషం ముందు రావచ్చు, కానీ స్టేషన్ విడిచిపెట్టేప్పుడు 1 నిమిషం కూడా ముందు వెళ్ళకూడదు. డిపార్చర్ కరెక్ట్గా ఉండాలి. ఎర్రవాడి 10 నిమిషాలు ముందుకు వచ్చిన ఇబ్బంది లేదు. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, కేశవ మాధవ నారాయణ, కేశవ మాధవ నారాయణ, కేశవ మాధవ నారాయణ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. భగవద్గీతలో చివరి వాక్యం చెబుతున్నాను, మీరు ఎంత సాధన చేసినా ఇక్కడ కృష్ణుడే ఉన్నాడంటే నా మాయని జయించిన నా దయ లేకుండా నా మాయని జయించడం కష్టం. మీరు సాధన చేసినా నా దయ లేకుండా నా అనుగ్రహం లేకుండా నా మాయని జయించడం కష్టం. మీరు బాగా సాధన చేశారనుకోండి, ఎక్కడండి, ఏదన్నా ఒక ఆకర్షణమైన సంఘటన మీకు ఎక్కడన్నా చూపించాడనుకోండి, ఎవరు కృష్ణుడు మీకు ఏదైనా ఆకర్షణమైన సంఘటన ఎక్కడన్నా చూపించాడనుకోండి, సడన్ గా మీ మనస్సు అక్కడ పడిపోతుంది, ఏదైపోతారు అంతే అవుతారు. ఏంటి ఈ 100 ఏళ్ళ నుంచి కష్టపడి చేసిన సాధన అంతా బూడి అయిపోతుంది, నా మాది అంత బలి. మీరు ఒడ్డుకొచ్చాక ఒడ్డుకొచ్చామనుకోకుండా ఒడ్డుకొచ్చామనుకోకుండా మధ్యలో అనుకోవద్దు. మీరు ఒడ్డుకొచ్చాక ఒడ్డుకొచ్చామనుకోండి, మనకు ఒడ్డు కనిపిస్తాను అనుకోండి, అంత మాత్రం చేద్దాం, ఒడ్డుకు వచ్చేసామనుకోకండి. మీరు మీ బలం ఎంత ఉంది, మీ ఆధ్యాత్మిక బలం ఎంత ఉందో, ఏదైనా మీకు బాగా ఆకర్షణ కలిగే ఒక సంఘటన మీకు ఎక్కడన్నా క్రియేట్ చేసి చూపిస్తే సడన్ గా మీ మనసు వెళ్ళి అందులో పడిపోవచ్చు. అయ్యా నా మాయని జయించడం మీ తెలివితేటను బట్టి మీ సాధనను బట్టి జయించామనుకోకండి. ఒక్క క్షణంలో మిమ్మల్ని పడగొట్టేయగల దృష్టి మీకు కల్పించి మీ ఇంద్రియాలకు మీ మనస్సుకు ఒక ఆకర్షణ కల్పించి ఒక క్షణంలో మిమ్మల్ని దొల్లించేయగల కింద అర్జున ఈశ్వర శక్తి అటువంటిది. నువ్వెంతా నీ సాధన అంతా నా దయ లేకుండా నా అనుగ్రహం లేకుండా నువ్వు పొందేది ఏమి లేదు. ఒక్క ఆకర్షణ లోకంలో నేను పెద్ద సాధన చేశాను నువ్వు అనుకున్నా నీ మనస్సుకి నీ ఇంద్రియాలకు ఒక ఆకర్షణ కల్పించి నేను నేల మీద దొర్లించగలను అర్జున. వాడు దొర్లించేస్తాను నేల మీద బోర్లో పెట్టు. నేను సాధన చెయ్యండి, ప్రయత్నం చెయ్యండి, మంచి చెయ్యండి, కానీ మీరు ఆ చివరి స్థితి ఆ పరమస్థితి పొందేటప్పుడు నా దయ లేకుండా పొందుదామని మీరు అనుకోవద్దు, మీ వల్ల కాదు అని చెప్పాడు. గోవిందం అచ్యుత అనంత గోవిందం అచ్యుత అనంత గోవిందం. నా తెలివితేటల వల్లే నేను తరిస్తున్నాను అనుకుంటే నేల మీద ఈడ్చేస్తాను పట్టుకుని మిమ్మల్ని. అచ్యుత అనంత గోవిందం అచ్యుత అనంత గోవింద. మీకు ఎక్కడైనా ఒక ఆకర్షణమైన దృశ్యం నేను కల్పించానా, మీ 100 ఏళ్ళ సాధన బూడి అయిపోతుంది. నా మాయ అటువంటిది. ఓ అరుణాచలేశ్వరుడా, ఈ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఆకర్షణ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇదంతా నీ మాయరా, లేకపోతే ఈ ఆకర్షణ ఇన్ని గొడవలు ఎంత ఎక్కడి నుంచి వచ్చింది అరుణాచలేశ్వరుడా, ఇదంతా నీ మాయ, నీ దయ లేకుండా అందులో నేను బయటకు రాగలనా. ఉన్నది ఒకటే ఈ ప్రకృతి, దేవకోటి, పుణ్యాలు, పాపాలు, పూర్వజన్మలు, పునర్జన్మలు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా నీ మాయ కాకపోతేనే. ఉన్నది ఒకటంటే ఒకటే, మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా నీ కల్పితం, ఇదంతా నీ మాయ అరుణాచలేశ్వరుడు, ఈ అనుగ్రహం లేకుండా ఈ మాయలోంచి బయటకు రాగలనా. అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద. కేశవ మాధవ నారాయణ 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 ఓ